ॐ अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दमुष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రోత్సాహం అత్యద్భుతమైనటువంటి వేదాంత సార ప్రబోధంతో ఆత్మస్థైర్యం తెచ్చుకుని అర్జునుడు నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాను నాలో ఉన్న మోహమంతా నశించింది తొలగిందని లేదు నష్టో మోహ అనగా మోహం నష్టమైపోయింది తొలగిపోయింది పూర్తిగా పోయింది ఇప్పుడు ధైర్యంగా యుద్ధానికి వెడతానన్నాడు ఇక భీష్ముడు పురమాయించగా కౌరవ సైన్యం ముందు కడగగా ఇటు పాండవ సైన్యం కూడా విజృంభించగా మొదటి రోజు యుద్ధం ప్రారంభమయ్యింది ఒకప్పుడు యుద్ధరంగంలో ఉన్న వీరుల్ని చూస్తేనే గదగద వణిగిపోయే ఉత్తర కుమారుడు ఈ యుద్ధంలో విజృంభించి ఒకేసారి ఐదుగురు వీరులతో ద్రోణుడితో భీష్ముడితో శల్యుడితో జయద్రథుడితో శకునితో పోరాడాడు శల్యుడు రథానికి ఒక ఐదు తెల్లని గుర్రాలు పూంచి ఉండేవి శల్యుడికి కూడా తెలుపు అంటే బాగా ఇష్టం ఐదు అశ్వములతో కూడినటువంటి తెల్లని రథాన్ని తోలుకుని శల్యుడు వస్తూ ఉంటే ఉత్తర కుమారుడు బలమైన ఏనుగు మీద ఎక్కి ఆయనకి సంబంధించినటువంటి గుర్రాలని పడగొట్టి సారథిని కూల్చి శల్యుడిని విరధుణ్ణి చేసేశాడు శల్యుడి వంటి మహాపరాక్రమవంతుడిని ఢీకునే సాహసం అర్జునుడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది దాంతో శల్యుడు ఆగ్రహించి ఆయన దగ్గర ఒక గొప్ప శక్తి అని ఒక ఆయుధం ఉన్నది ఆయుధాన్ని విసిరి ఒకే దెబ్బకి ఉత్తరుణ్ణి పడగొట్టాడు అంటే మొట్టమొదటి చచ్చిపోయినవాడు ఉత్తరుడు అనమాట యుద్ధ ప్రారంభంలోనే ఉత్తరుడు ఆ శక్తి గుండెల్లో నుంచి దూసుకుని బయటకు వస్తూ ఉంటే కిందకి పడిపోతూ పడిపోతున్నప్పుడే ప్రాణం వదిలేశాడు ఆయన పాపం విరాట్రాజు గారు దుఃఖించి ఈసారి ఉత్తరుడి యొక్క అన్నగారు శంఖుణ్ణి పంపాడు ఆ శంఖుణ్ణి కూడా చెతకొట్టి పారేశాడు భీష్ముడు ఒక ముక్కలో చెప్పాలంటే మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు కార్చిచ్చు అడవిని తగలబెట్టినట్టుగా పాండవ సైన్యాన్ని విధ్వంసం చేసేశాడు దాంతో సూర్యాస్తమయం సమయంలో యుద్ధం ఆపేయాలని వాళ్ళకు ఒక నియమం ఉన్నది సూర్యోదయం అయ్యాకే యుద్ధానికి వెళ్ళాలి రెండు వైపుల వాళ్ళు కూడా అంగీకరించాక నాయకులు సేనా నాయకులు అంగీకరించాక యుద్ధం ప్రారంభించాలి సూర్యుడు కొంచెం ఇంచుమించుగా ఎర్ర రంగులోకి వస్తున్నప్పుడు సంధ్యా సమయానికి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపేయాలి అది వాళ్ళకి చాలా కాలం నియమం అలా యుద్ధాన్ని ఆపేయాలి గనక సూర్యాస్తమయానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాత్రి ప్రతిరోజు రాత్రి శిబిరంలో ఒక సభ పెట్టుకుంటారు అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు కూడా ఇటు కౌరవ బలం ఇటు పాండవ బలం కూడా రాత్రిపూట శిబిరాలు నిర్వహించేవారు ఏ తొమ్మిదింటి దాకానో రేపటి యుద్ధం ఎలా చేయాలి చర్చలేమిటి ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఎవరికైనా అధైర్యం ఉంటే ధైర్యం చెప్పుకోవటం ఒకవేళ ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే చేసుకోవడం ఈ కబుర్లన్నీ ఉంటాయి పక్క శిబిరంలో ఏం జరిగాయో తెలుసుకోవడం మళ్ళీ వేళ్ల శిబిరంలో జరిగినవి పక్క శిబిరానికి వెడుతున్నాయో లేదో తెలుసుకోవడం వాళ్ల వ్యూహాలు వేళ్ల వ్యూహాలు ఒకరికొకరు తెలుసుకుని తద్వారా యుద్ధరంగానికి కావలసిన ఏర్పాట్లు చేసుకునేవారు అలా మొదటి రోజు సాయం సంధ్య అవగానే సంధ్యావందనం అయ్యాక ధర్మరాజు సభ ఏర్పాటు చేసి కృష్ణుడితో అన్నాడు, ఇదేం యుద్ధం, ఇలా సాగితే మన వాళ్ళు ఎవరూ మిగిలేటట్టు లేరు, తొందరపడి నేను యుద్ధానికి సిద్ధపడ్డానేమో అనిపిస్తోంది, ముసలాయన్ అనుకున్నాం కానీ భీష్ముడి వాళ్ళ ఎరగలిచిచ్చు అడవిని తగలబెట్టాడు, తగలబెట్టేశాడు, కార్చిచ్చులో విజృంభించాడు, మన పాండవ సైనికులంతా విధ్వంసం అయిపోతున్నారు, ఇంతమందిని చంపి నేనొక్కడే ఏం సుఖం బావుకుంటాను, కాబట్టి ఎందుకు వచ్చింది, యుద్ధం మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నా కోసం వీళ్ళని చంపడం అనవసరం, నువ్వేమంటావు అన్నట్ట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, యుద్ధం అన్నాక ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిది పై చేయి అవుతుంది, ఎప్పుడూ కూడా మొదటిసారిగా విజృంభణ చేసిన వాడు, ఎప్పుడు కూడా ఆరంభంలో విజృంభించిన వాడు చివరిలో ఎందుకు పనికి రాకుండా పోతాడు, అది సృష్టి యొక్క రహస్యం. ఆచితూచి యుద్ధం చేసేవాడు క్రమక్రమంగా విజృంభిస్తాడు, మొదట కాస్త విజయం కౌరవులకు లభించిందని నీవేం భయపడవలసిన అవసరంలా, నీకు తొందరలో విజయం వస్తుంది, ధైర్యం తెచ్చుకోవాలి, అసలు యుద్ధ రంగంలోకి అడుగు పెట్టకూడదు, అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగినా ఆ పరిణామాన్ని తట్టుకోవాలి. ఉద్యద్విక్రములైన ఈ ద్రుపద మత్స్యోర్వీపతీసుల్, ఉద్యద్విక్రములైన ఈ ద్రుపద మత్స్యోర్వీసులు నిన్ను సంపద్యోగోజ్జలు చేయనుండ, మహాపరాక్రమవంతుడైన ఈ విరాటరాజు గారు, దృష్ట ద్యుమ్నుడు, ద్రుపదుడు, వీళ్ళంతా నీకెప్పుడు సాయంగా ఉంటారు. ద్రుపద మహారాజు మహాపరాక్రమవంతుడు, విరాటరాజు కూడా తక్కువవాడేం కాదు, వీళ్ళు పక్కనుండగా మా తమ్ముడు సాత్యకి నీకు సాయం చేస్తూ ఉండగా యుద్ధరంగంలో పిరికితనంతో పారిపోయి వస్తానని మాత్రం ఎప్పుడు అనకు. వేయేల దృష్టద్యుమ్నుండు అక్కడ విద్విషదవష్టంభంబు మాన్పింపడే, వెయ్యేందుకు ఈ దృష్టద్యుమ్నుడు ఒక్కడు చాలు, ఇతడే శత్రువులందరినీ చీల్చి చెంటాడతాడు, కంగారు పడకన్నట్ట. అప్పుడు అర్జునుడు కూడా, ఈ మొదటి రోజు తాతగారు కాసేపు విజృంభించాడు, నాకేమో ఆయన మీద గౌరవభావం ఎక్కువ, అందువల్ల నా అంతటా నేను పూర్తిగా విజృంభించలేకపోయాను, రేపటి నుంచి నా పరాక్రమం చూపిస్తానన్నాడు. ఇంకా రెండో రోజు యుద్ధంలో పాండవులు క్రౌంచ వ్యూహం ఏర్పాటు చేశారు. ఈ క్రౌంచ వ్యూహాలు పద్మ వ్యూహాలు నాకు లెక్క అంటూ తాతగారు మళ్ళీ విజృంభించాట. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అర్జునుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భీష్ముడికి కాలు చెయ్యి ఆడకుండా చేశాడు. ఆయన రథాన్ని ఎన్నిసార్లు ఎక్కితే అన్నిసార్లు విరగొట్టాడు, ధనుస్సు విరగొట్టాడు. దాంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వచ్చి, ఏంటి తాతయ్య నువ్వేమన్నావు, నెల్లాళ్లలో పాండవ సైన్యాన్ని చంపుతానన్నావు, మధ్యాహ్న సమయానికల్లా నిన్నొచ్చి అర్జునుడు ధనుస్సు విరగొడుతున్నాడు, సారథిని చంపుతున్నాడు, రథాన్ని పడగొడుతున్నాడు, ఇంక నీ పరాక్రమం ఏముంది, కర్ణుడిని అనవసరంగా యుద్ధానికి రాకుండా చేసేమంది చెప్పాడు పైగా అనగానే ఆయన చూసుకుని ఆ పరాక్రమం అన్నాడు. దాంతో మళ్లీ ఆయన కూడా మండిపోతున్నటువంటి హృదయంతో ఘోర యుద్ధం చేశాడు. ఇక ఆ పూట ద్రోణాచార్యుడు దృష్టజ్యుమ్నుడు భీముడు కళింగరాజు శ్రుతాయువు వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఢీకొన్నారు. అభిమన్యు కుమారుడు ఒక్కడు శల్యుడు దుర్యోధనుడు మొదలైన 14 మంది వీరులతో మార్కొన్నాడు. భీముడు కళింగ దేశపురాజు శ్రుతాయువు కొడుకు శక్రదేవుణ్ణి సంహరించాడు. దాంతో శ్రుతాయువు పారిపోయాడు. సూర్యాస్తమయ సమయానికి ఈరోజు నువ్వా నేనా అన్నట్టు యుద్ధం సాగింది. అంటే మొదటి రోజులాగా భీష్ముడి యొక్క విజృంభణ అంత ఎక్కువగా లేదు. మూడో రోజు యుద్ధంలో మాత్రం దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేసి చావు దెబ్బలు తిని స్పృహ కోల్పోయాడు. భీముడు వేసినటువంటి ఒక శక్తి దుర్యోధనుడి గుండెల్లోంచి బయటకు వచ్చేసింది ఏకంగా. దాంతో వాడు తట్టుకోలేక ఏడుపు ముఖంతో భీష్ముడి దగ్గరికి ద్రోణుడి దగ్గరికి వెళ్లి, మీ ఇద్దరు పెద్దవాళ్లు మహాపరాక్రమవంతులు, మిమ్మల్ని నమ్ముకుని యుద్ధానికి వచ్చాను, నా వల్ల కాదు అని ప్రారంభంలో చెప్పి యుద్ధం నుంచి తప్పించుకుని ఉంటే నేను కర్ణుడిని పిలుచుకునేవాణ్ణి, రోజు చావు దెబ్బలు తగులుతున్నాయి నాకన్నట్ట. నాడి చెప్పగన్న నాకు రాధేయున్నకెట్లు చూడబోలెన్నట్లు ఓలె పడిన పాటు పడుదుము అడియాస నీ చేత భంగపడితి మింక పలుకులేల. యుద్ధానికి ముందే దుర్యోధన, మేము యుద్ధం చెయ్యలేం, మా దారిని మేము పోతాం, కావాలంటే నువ్వు యుద్ధం చెయ్యి, మాకు ఓపిక లేదు, మేము ముసలి వాళ్ళం అని ఒక్క ముక్క మీరు నాకు చెప్పుంటే, ధైర్యం చెప్పకుండా ఉండుంటే, నెల్లాళ్లలో పాండవ సైన్యాన్ని పడగొడతామని మాట ఇవ్వకుండా ఉండుంటే మిమ్మల్ని యుద్ధరంగం నుంచి పొమ్మనేవాణ్ణి, నా కర్ణుణ్ణి నేను పిలుచుకునేవాణ్ణి, అనవసరంగా మీ వల్ల భంగపడ్డాను అంటే. భీష్ముడు అన్నాడు, నాయన ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. యుద్ధ ప్రారంభానికి ముందు నీకు చాలాసార్లు చెప్పాను, పాండవులు అంత తేలికగా యుద్ధరంగంలో ఎవరి చేతిలోనూ నశించరు. శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి ఉన్న రథం దగ్గరికి ఎవడైనా వెళ్ళగలడా? వెడితే మాత్రం వాళ్ళని ఢీకోగలడా? వాళ్ళు ఐదుగురు లేకపోతే మిగతా సైన్యాన్ని మేము ఏదన్నా చేస్తాం, కానీ ఎప్పటికప్పుడు మేము యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు భీముడు మొదలైన వాళ్ళు మమ్మల్ని ఢీకొంటున్నారు, మేము వాళ్ళతో యుద్ధం చేస్తాం. వృద్ధులు గతాయువులు దుర్బుద్ధులు నగువారి చేతపోదురే శస్త్రాస్త్రోద్ధతియు బాహుగర్వ సమృద్ధియు కల పాండుసుతుల మిత్రధ్వంసి. శత్రువులని నాశనం చేసే పరాక్రమం కలిగిన దుర్యోధన ముసలివాళ్ళం, పైగా నీలాంటి దౌర్భాగ్యుడు తిండి తినడం వల్ల మా బుద్ధి కూడా దుర్బుద్ధి అయిపోయింది. మూడు మాటలు చెప్పాడు ఇక్కడ ఆయన. మేము వృద్ధులం, గతాయువులం, ఆయువు నశించింది. ఆయువు ఎందుకు నశించింది? పూజ్యులతో యుద్ధం చేయటం వల్ల. ఇంకా మూడోది దుర్బుద్ధులం, మా బుద్ధి ఎందుకు దుర్బుద్ధి అయింది? నీ దగ్గరకు వచ్చి నీకు సాయం చేసి నీ తిండి తినడం వల్ల. ఇటువంటి వాళ్ల చేత శస్త్రాస్త్రాలలో ఆరితేరిన వాళ్ళు పుణ్యాత్ములు అయినటువంటి పాండుసుతులు చచ్చిపోతారా? మాలాంటి వాళ్ల చేతిలో పాండుసుతులకి మరణం రమ్మన్నా కూడా రాదు. అయినా ఓపినంత శక్తి ఉన్నంత మేరకు మేము యుద్ధం చేస్తాం, మా ఓపిక ఉన్నంత వరకు ఎక్కడ ఒళ్ళు దాచుకోం, చూసుకో అని భీషుడు 10,000 మందిని పడగొట్టాడు ఒక క్షణకాలంలో. మహావిక్రమం చూపించాడు, విజృంభణ చూపించాడు, తన పరాక్రమాన్ని ప్రదర్శించేట. అప్పుడు సాత్యకి పారిపోతున్న పాండవ సైనికులకి తిరిగి, మీరంతా మాకు మాట ఇచ్చారు యుద్ధరంగంలో అయితే చస్తాం లేదా యుద్ధం చేసి శత్రువుల్ని చంపుతామని. ఇప్పుడు ఇలా పారిపోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? చచ్చిపోయి యుద్ధరంగంలో వీరస్వర్గమైనా పొందాలి లేదా శత్రువునైనా చంపాలి, పారిపోతే మనకి అపఖ్యాతి వస్తుంది, లేవండి పారిపోకండి మళ్ళీ వెనదిరగండి అనగా శ్రీకృష్ణుడు లేచి, పారిపోయేవాడిని పారిపోని. ఈ అర్జునుడికేమో తాతగారు గురువు గారు అని ప్రేమ, ధర్మరాజు గారితో అవసరమైతే నిమిషాల్లో చంపుతానంటాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత కరుణాస్వరూపుడై గాంధీవాన్ని ఎత్తడు, యుద్ధం చేయలేడు. నా ఒళ్ళంతా తూట్లు పడేలాగా ఈ భీష్ముడు చితక్కొట్టేస్తున్నాడు, మన సైనికులు చచ్చిపోతున్నారు, ధర్మరాజు యుద్ధం మానేస్తాను అంటున్నాడు, ఇప్పుడు నేనే యుద్ధానికి వెడతాను అని ఒక్కసారిగా పగ్గాలు విడిచిపెట్టి ఆ రథాన్ని ఆపేసి ఎగిరి కిందకు దూకాడు. ఆయన అమాంతంగా మహావేగంగా రథంలో నుంచి శత్రువులు మధ్యలోకి దూకాడు. అవన్నీ కంపింప లలిత పీతాంబరంబు చెరగుదోల చక్రాంశులు తొరగలింప సింహనాథంబు క్రోధరంజిత భయంకరానంబున చలగంగ నడరు వెలుచ. అమాంతంగా ఆయన కిందకి తూకగానే రథం మీద నుంచి ఉద్రేకంతో కిందకు దూకాడు. ఆయన దూకగానే మొత్తం భూమండలం దద్దరిల్లిపోయిందిట. తన కడుపులో సకల లోకాలు పెట్టుకున్న పరమాత్ముడు ఆయన. ఏ మహానుభావుడి కడుపులో 14 లోకాలున్నాయో వాడు ఎగిరి భూమి మీదకు దూకితే ఏమవుతుంది? మొత్తం భూమి అంతా కూడా కంపించిపోయింది. కట్టుకున్న చక్కని అందమైన పసుపు పచ్చని పట్టు వస్త్రం అటు ఇటు గాలికి ఎగిరిపోయింది. వెంటనే తలుచుకోగానే చేతికి చక్రం వచ్చింది. ఈ చక్రం మీద నుంచి వస్తున్న కోటి సూర్యుల కాంతికి మొత్తం కౌరవులంతా దద్దరిల్లిపోయారు. అదే మామూలు చక్రమా? సుదర్శన చక్రం అది. ఆ చక్రం ఆయన చేతిలోకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. చక్రం వచ్చింది, చక్రం మీద నుంచి కోటి సూర్యుల కాంతి వచ్చిందిట. ఆ కిరణాలకి చూస్తున్నటువంటి కౌరవులు దద్దరిల్లిపోయారు. దాంతోపాటు సింహనాదం చేశాడు ఆయన. ముఖం భయంకరమైపోయింది. సాధారణంగా శ్రీకృష్ణుడి యొక్క ముఖం లలితమైన కృష్ణవర్ణంలో ఉంటుంది, కోమలంగా ఉంటుంది, నల్లని రంగులో ఉంటుంది. ఇప్పుడు కోపంతో ఆయన ముఖం ఎరుపెక్కింది. చూసేవాళ్లకి కృష్ణుడు ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అని అనుమానం వచ్చిందిట. అటువంటి ఎర్రని ముఖంతో అమాంతంగా ఆయనకి దూక్కాడు కిందకి. దీనిని అనమాట పోతను గారు, కుప్పించి ఎగసిన కొండలంబుల కాంతి గగనభాగం వెళ్ళ కప్పికొనక అని శేషపద్యంలో రాసిన దానికి పూర్తిగా ఈ తిక్కన గారి పద్యమే ఒక ఆధారం. ఆయన కిందకు దూకాడు. దూకగానే మొత్తం ఆయన కడుపులో ఉన్న జగత్తు యొక్క బరువుతో భూమి కంపించిపోయింది. మహానుభావుడు ఆయన కట్టుకున్నటువంటి పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. చేతిలో చక్రం ఉంది. ఆ చక్రం కోటి సూర్యుల కాంతితో ధగధగలాడిపోతోంది. నెత్తి మీద కిరీటం వెలిగిపోతోంది. సింహం వంటి నడుమది. దాంతోపాటు చేతులకున్న కంకణాలు ధగధగలాడిపోతున్నాయి. ఈ విధంగా ఆ మహానుభావుడు కిందకు దూకాడు. దూకడంలో కూడా ఎలా ఉన్నట్ట ఆయన, ఔహో మర్దనుడా జనార్దనుడు మాధ్య భీష్మ కుంభీంద్రుపై సింహోల్లాస విభాసి ఐకవియునుత్సేకంబునాటోపమున్ రంహస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు చూడన్ జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియం బొల్చినన్. ఆయన పాపాలని మర్దించే మహాత్ముడు ఆయన. అసలు ఆ ఎత్తుకోవటమే ఇది ఒక గొప్ప ప్రాస. ఇలాంటి పద్యాలు సాధారణంగా మానవ మాత్రులు రాయలేరు. ఆయన రాసిన పద్యాలని తర్వాత కవులందరూ ఆదర్శంగా తీసుకున్నారు. తిక్కన గారు రాసిన ఈ పద్యాన్ని పోతన గారు మళ్ళీ దశమస్కంధంలో అవహకర్ములు తల్లడిల్లా అని యథాతథంగా వాడుకున్నాడు. ఈయన అవహోమర్దనుడు అంటే పాపములను మర్దిస్తాడు ఆయన, జనార్దనుడు ఆయన. ఎదురుగుండా ఉన్న భీష్ముడు మదించిన ఏనుగు, ఏనుగు మీదకి సింహం దూకినట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు అమాంతంగా.
ఎందుకు ఇవాళ మళ్ళీ మళ్ళీ తేడా వచ్చిందండి? ఒకరోజు తేడా వస్తుందండి.
నిన్న బాగుంది, ఇవాళ గత గరగరలాడుతుంది. నాకే తెలిసిపోతుంది.
కొంచెం ఇంకొకసారి చెక్ చేసుకోదండి.
గోవిందా, నిన్న పాపాలని మర్దించే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారి మదించిన ఏనుగు వలె ఉన్న భీష్ముడి మీదకి ఒక సింహంలా దూకాట. సింహం ఏ వేగంగా దూకుతుందో అలా దూకాడు. అంటే ఈ మహానుభావుడు సింహంలాగా వాడు కుంభస్థలం చేల్చబోతున్నాడు. దాంతో ఎదురుగుండా ఉన్నటువంటి కౌరవ సైనికులంతా ఒక క్షణకాలం వణికిపోయారు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడో తెలుసిన, ప్రపంచ ప్రళయ కాలములో లోకములన్నిటినీ మృంగడానికి సంసిద్ధంగా ఉన్న రుద్రుడి వలె ఉన్నట్ట.
ఏంటి ఇంత తేడా? నాకేమో కంఫర్ట్గా లేదు ఇవాళ. మీకేమైనా అనబడుతుందా? ఏమిటి కారణం? ఎందువల్ల పాడు చేశారు మళ్ళీ ఇవాళ?
ఎందుకంటే కంఠం తెలిసిపోతున్నారు. నాకు రీసౌండ్ వస్తుంది. ప్రళయకాలపు రుద్రుడి వలె ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని చూచి పులిని చూచినటువంటి లేళ్ల గుంపులాగా అక్కడ ఉన్నటువంటి కౌరవ సైనికులంతా హడిలి పారిపోయారు. ఆ పూట అంతా నిశ్చేష్లైపోయారు. ఇటు అర్జునుడు వణికిపోతున్నాడు, అటు కౌరవులు వణికిపోతున్నారు. దాంతో ఏం చెయ్యాలో తెలియటం లేదు ఎవరికి. కాని భీష్ముడు ఒక్కడే చిరునవ్వున వేట. అప్పుడు భీష్ముడెంతయు ప్రియంబున నిట్లను సంభ్రమంబులేక పరమేశుతో ఇటు కృతార్థుని చేయుదే నీవు వచ్చినన్నిప్పుడు నీకు బోలినటులెల్లను చేయుదుగాని.
ఏమన్నా మార్చవలసి వస్తే మార్చేనండి. ఈ స్పీకర్స్ ఏమన్నా మార్చావా? అంతే మరి ఏంటి, నిన్నకంటే వాళ్ళు ఇంతకు ఎందుకు డల్లగా వినపట్టలేదని ప్రజలకు కూడా తెలుస్తుంది. నీకు తెలుస్తుంది కదా సహజంగా. ఏమి తేడా వచ్చింది?
అప్పుడు ఏమవుతుందంటే ఉత్సాహం తగ్గిపోతుంది నాకు. నా గొంతుకి ఈ సహకారం ఉండాలి. ఇంకొకసారి చూడు గట్టిగా, గోవిందా గోవిందా, ఇంకొకసారి గోవిందా. ఈ రోజు నుంచి ఎందుకంటే కొంచెం యుద్ధ ఘట్టాలు ఇవి ఉంటాయి కదా, ఈ ఘట్టాలు ఉన్నప్పుడు మైక్లో కనుక అవతల వాళ్ళకి రీసౌండ్ ఇస్తున్నా మాకు సరిగ్గా లేకపోయినా పోతుంది. నిన్న చాలా సహకరించావు, ఈ పూట తేడా వచ్చింది. ఆయన కొంచెం రూపాయి ఎక్కువ ఇద్దాం, మళ్ళీ దెబ్బతిన చేద్దాం. ఇంకొకసారి గట్టిగా కొద్దిగా సౌండ్ పెంచు. ఇంకొకసారి చూడండి. భీష్ముడు ఒక్కసారిగా ఏం చేశాడు, ప్రియం పొందాడు. భీష్ముడు కావాలని కొట్టాట. ఈ యుద్ధం చేయడానికి ఇష్టం లేదు, ఎంత తొందరగా పోతే అంత తొందరగా విముక్తి అయిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం పొందుదాం, మోక్షానికి అడదామని ఉన్నాడు ఆయన. అందుకే చక్రం పుచ్చుకొచ్చేస్తూ ఉంటే ప్రియం పొంది రెండు చేతులు జోడించి ధనుస్సు పక్కన పారేసి, ఆహా పరమాత్మ నన్ను ఇలా అనుగ్రహిస్తున్నావా, ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరికి నీకు నా మీద కలిగినంత ప్రేమ ఇంకెవరూ నా మీద చూపించలే, మా అమ్మ నా మీద ఇంత ప్రేమ చూపించలేదు, మా నాన్న ఇంత ప్రేమ చూపించలేదు, నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, ఎందుకని మా నాన్నగారు వరం ఇచ్చాడు, ఆ వరం నాకు కండకావరం తెప్పిస్తుంది, అదే మా అమ్మిచ్చిన వరం, అది నాకు అహంకారం ఇస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఇవ్వబోతున్న వరం మామూలు వరం కాదు, అత్యంత పవిత్రమైన సుదర్శన చక్రాన్ని నా మీదకి విసరబోతున్నావు. ఆ చక్రం నా తల తిరిగిందంటే ఇంకా నాకెప్పుడు ఇలాంటి శాపాలు రావు, పునర్జన్మ ఉండదు, శాశ్వతమైన మోక్షం వస్తుంది. ఎంత అనుగ్రహం ఇది, రా తొందరగా రా. ఈ వంకతో అయినా నీ ప్రతిజ్ఞాభంగం చేసిన యోగం నాకు పట్టింది అన్నట్టే.
శ్రీకృష్ణుడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఏ పరిస్థితులలోనూ నేను ఆయుధం ధరించనన్నాడు. ఇప్పుడు ఆయుధం పట్టించిన ఘనత దక్కింది కదా ఈయనకి. మరి ఈ వంకతోటి ఇంతవరకు ఆయన ఎవరి మీద ఆయుధం ఎక్కుపెట్ల. మొత్తం మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. భీష్ముడి యొక్క దెబ్బకి మాత్రమే ఆగ్రహించి చక్రాన్ని ఆయన వహించాడు. ఇంకెవ్వరికి ఆయన అంత కోపము చూపించలేదు. మళ్లీ ఆ చక్రం పట్టవలసిన అవసరం రాలేదు. ఇప్పుడు మాత్రమే వచ్చింది. అందుకే ఇది కూడా నా అదృష్టమే. శ్రీకృష్ణుడికి కోపం తెప్పించాను, ఆయన ఆయుధం ధరించేలా చేశాను అనే ఖ్యాతి నాకు వస్తుంది. తొందరగా వేగరం ముప్పది నాకు నిట్టిత రగుజ్జల పుల్ల సరోజలోచన వికసించిన తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన పరమాత్మ తొందరగా వచ్చి చక్రంతో నా శిరస్సు ఖండించు అనగానే ఈలోపు అర్జునుడు వెనక్కి వచ్చి గట్టిగా పట్టుకున్నట్ట. 18 అడుగుల కృష్ణుడిని పట్టుకున్న లాక్కుపోయాడు ఆయన. చూశారు మీరు ఎప్పుడన్నా వేగంగా పరిగెత్తే ఆబోతుని తాడేసి బంధిద్దామంటే ఈ ఆబోతు తాడుతో పాటు ఈ రైతుని ఈడ్చుకుపోతుందిట. గోపాలకుడు ఆబోతి వెంట వెడుతూ ఉంటే దాని ముక్కుకున్న తాడు పట్టుకుంటే అది ఈడ్చుకుపోయినట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని 18 అడుగులు ఈడ్చుకుపోయాడు. అంటే ఈయన వెనకాతలు పట్టుకుంటున్నాడు, ఆయన లాక్కుపోతున్నాడు. శ్రీకృష్ణుడు వెంట వెళ్లి పట్టుకుని అతి కష్టం మీద రెండు కాళ్ళు నేల మీద తొక్కిపెట్టి ఆపి ఆ తర్వాత కృష్ణుడిని ఆపలేక మళ్ళీ అంటే గట్టిగా పట్టుకున్నా కృష్ణుడు ఆగడంలా పైకి ఈడ్చుకుపోతున్నాడు. ఈయన్ని భుజాలు పట్టుకుంటే కృష్ణుడు ఆగడని కాళ్ళు పట్టేశాడు. ఆయన కాళ్ళు పట్టుకుంటే కూడా ఈడ్చుకుపోయాడు ఆయన. దాంతో అర్జునుడు కట్టుకున్నటువంటి పంచి చిరిగిపోయింది పాపం. అతి కష్టం మీద అడుగులు పుచ్చుకుని ఆపేసి కృష్ణ కృష్ణ ఆగు ఆగు తగునా నీకు ఇది శాంతి పొందు. యుద్ధ ప్రారంభంలో ఆయుధం ధరించనన్నావు, ఇప్పుడు నువ్వు ఆయుధం ధరిస్తే నీకు అపఖ్యాతి నాకింకా అపఖ్యాతి. అర్జునుడు చేతకానివాడు, యుద్ధంలో భీష్ముడి బాణాలు తట్టుకోలేకపోయాడు. దాంతో తప్పనిసరి పరిస్థితి కృష్ణుడు చక్రం పట్టుకున్నాడని అంతా అంటారు. ఇది నీకు నాకు కూడా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇది మన ఇద్దరికి కూడా మంచిది కాదు. అయినా కృష్ణుడు ఇంకా కోపం ఉపశమించుకోకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. అందుకని చిట్ట చివరస్త్రం ఏమన్నాడు తెలుసా? సాత్యకి చంపినాడ వెంకటు తనితే అని. సాత్యకిని చంపినట్టే చంపుకు తిన్నం తొట్టు అంటాం కదా మనం. నీ తమ్ముడిని చంపిన తొట్టు నువ్వు అటు వెళ్ళావంటే అన్నట్ట. టక్కున ఆగిపోయాడు ఆయన. తర్వాత లేచి సమయానికి నా కోపాన్ని ఉపసంహరింపచేయడానికి కోపం చల్లార్చడానికి గొప్ప ఒట్టు పెట్టావు. నువ్వే కనుక ఒట్టు పెట్టి ఉండకపోతే ఈ పూట నేను లోకాలను సంహరించేవాణ్ణి లే అని మళ్ళీ వెనక్కి వచ్చి చక్రాన్ని విడిచిపెట్టి పగ్గాలు పట్టుకుని అర్జునుడి పైకి ఎక్కన్నట. అంటే పరమాత్ముడిని అంత తల్లడిల్ల చేశాడు ఆయన. అది ఆయన పరాక్రమం. భగవంతుడి యొక్క కరుణ భీష్ముడి మీద ఉన్నది కాబట్టి ఆ భీష్ముడి బాణాలు ఆయన తట్టుకున్నట్ట. శ్రీకృష్ణుడు ఆ రోజున పూచినటువంటి మోదుగు చెట్లు అయిపోయాడన్నారు. మోదుగు చెట్టుకి ఎర్రని పువ్వులుంటాయి. అలాగే శ్రీకృష్ణుడి శరీరం అంతా బాణాలు కొట్టేస్తూ ఉంటే నెత్తురు బొట్లు బొట్లు కింద బయటకు వచ్చి శ్రీకృష్ణుడు ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి పూచిన ఎర్రని పువ్వుల్లో ఉన్నాయి ఆ రక్త బొట్లు. అంత చావగొట్టేశాడనమాట. మళ్ళీ తిరిగి రథమెక్కాడు ఆయన. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి ఇంత బాధ కలగజేస్తాడా ఈ భీష్ముడు అని విజృంభించి భీష్ముడి ధనుస్సును విరగ్గొట్టి ఆయన రథానికి ఉన్న కుర్రాలు కూల్చి ఆయన కింద పడగొట్టి కౌరవ సైన్యాన్ని పీనుగు పెంటలు చేశాడు. అర్జునుడికి ఇంత ఉత్సాహం రావడానికి, ఓపిక తెచ్చుకోవడానికి శ్రీకృష్ణుడు ఇంత కోపం నటించాడు. నిజానికి పరమాత్మ కోపం వస్తుందా? ఆయనకి నిజంగా కోపం వస్తే లోకాలు ఆగుతాయా? అర్జునుడు కరుణాస్వరూపుడు. ఎప్పుడు చూసినా ద్రోణాచార్యుణ్ణి భీష్ముణ్ణి ఎదురుగుండా కనబడగానే వాళ్ళ పెద్దవాళ్ళు, ఒక ఆయన తాతగారు, ఒక ఆయన గురువు గారు అని ఒక ప్రేమ పొందుతాడు. ఈ ప్రేమతో ఏమవుతుంది? యుద్ధం చేయలేకపోతున్నాడు. ఇతని బలహీనతది నిజంగా ఇంకొకటి ఎవడైనా అయితే వాడిని చిత కొట్టగలుగుతున్నాడు. ఒక ఈ పెద్దవాళ్ల మీద ఉన్న గౌరవం వల్ల తన యొక్క సంపూర్ణమైన విశ్వరూపాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది? పాండవ సైన్యం దెబ్బతింటోంది. అందువల్లే కావాలని శ్రీకృష్ణుడు రెచ్చగొట్టడానికి రథంలోంచి కిందకు దూకాడు. అది పనిచేసింది. దాంతో అర్జునుడు కౌరవ సైన్యాన్ని దాదాపు అర్ధాక్షౌహిణి సైన్యాన్ని పిరుగు పెంటలు చేసేశాడు. ఇక 4వ రోజు యుద్ధంలో శల్యనందనుడు దృష్టద్యుమ్నుడి చేతిలో చచ్చిపోయాడు. శల్యుడి యొక్క కొడుకు ఒకడు. దాంతో ఆయన విజృంభించాడు. 14 మంది దృష్టద్యుమ్నుడి యొక్క అనుయాయులు మీద పడ్డాడు. అప్పుడు దుర్యోధనుడు ఇవాళ శల్యుడు చచ్చిపోయేటట్టున్నాడు, మొత్తం పాండవులంతా మోకుమ్ముడిగా మీద పడుతున్నారు అని తన తమ్ముళ్ళని వరుసగా దుశ్శాసనుడి తర్వాత వాళ్ళని వాళ్ల పేర్లు వరుసగా సేనాపతి, సుషేణుడు, జలసంధుడు, సులోచనుడు, భీముడు, భీమరథుడు, భీమబాహుడు, దుష్ప్రధరుషుడు, దుర్ముఖుడు, వివిత్సుడు, వికటుడు, ఉగ్రుడు, అలోలుపుడు, సముడు. ఈ 14 మంది దుర్యోధనుడి తమ్ముళ్ళు. దుశ్శాసనుడి తర్వాత వాళ్ళు అనమాట. దుర్యోధనుడు పెద్దవాడు, దుశ్శాసనుడు రెండోవాడు, మూడో వాడు దగ్గర నుంచి వరసగా వీళ్ళు. వాడు 14 మందిని, వెళ్ళండి వాళ్ళ భీమసేనుడి అంతం చూడండి అన్నట. భీముడు వాడు రాగానే సభలో నేను మీ 101 మందిని చంపుతానని శపథం చేశా, మిమ్మల్ని అందరినీ ఈ రోజే బలిచ్చేస్తాను, మళ్లీ రేపటి యుద్ధంలో మీరు కనబడకూడదు అని రథంలోంచి కిందకి గదబుత్తుకు దూకి వాళ్ల మీద పడిపోయాడు. పులిలాగా వాళ్ల మీదకు దూకాడు. వాళ్ళు లేళ్లైపోయారట ఆయన ముందు. వరసగా వాళ్ళ రథాలు వెరగొట్టేశాడు, సారథుల్ని చంపేశాడు, గుర్రాల్ని పచ్చడి చేసి పారేశాడు. ముందు సేనాపతి యొక్క కాళ్ళు చేతులు వెరగొట్టాడు, మరొకటి తల పగల కొట్టేశాడు. సుషేణుడు అనేటటువంటి వాడు నడ్డి మీద ఒకటి కొట్టగానే అసలు వాడి శరీరంలో అవయవాలు లేవట, పిండి పిండి అయిపోయాడు, పొడైపోయాట ఎముకలు. ఈ విధంగా 14 మందిని చంపేగానే మూడో రోజు యుద్ధం వరకు నా తమ్ముళ్ళు ఒక్కడు చావలా, 4వ రోజు నుంచి ఇక తమ్ముళ్ళ యొక్క పతనం మొదలయ్యింది అని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. తాత తాత చూచావా, నా తమ్ముళ్ళు 14 మంది చచ్చిపోయారు, ఇలా అయితే 100 మంది 2-3 రోజులు కూడా యుద్ధం చేసేటట్టు లేరు, భీముడు అన్నంత పని చేస్తున్నాడు, ప్రతిజ్ఞ చెల్లిస్తున్నాడు అనగానే పాపం భీష్ముడు కూడా కాసేపు శోకించి, నేను మాత్రం ఏం చేయగలనరా బాబు, ఆ భీముడు మీ వంశాన్ని తగలబెట్టడానికి పుట్టిన ఒక వేరు విత్తు, మీకు ప్రాణాంతక శత్రువురా బాబు, మృత్యు అని చెప్పాను, నువ్వు వినిపించుకోలేదు, ఇంకా బాధపడకు, నీ ప్రాణమో లేక వీరస్వర్గమో ఏదో ఒకటి ఆలోచించుకో, ప్రాణం నిలబెట్టుకుంటావో చస్తావో నువ్వు యుద్ధం చెయ్యి, ఇక ఏడవడం వల్ల ఉపయోగం, రోజు ఏడుపులు తప్పవిక, ఒక్క నీకే కాదు నీ భార్యలు మీ వంశంలో వాళ్ళు వీళ్ళకి ఈ రోజు నుంచి ఏడుపులు మొదలవుతున్నాయి, ఈ భీముడు విజృంభిస్తే వాడితో యుద్ధం చేయడం ఎవడి వల్ల కాదు, వాడు మొండాడు, వాడిని అస్త్రాలు శస్త్రాలు ఏం చెయ్యలేవు, వాడు ఎంత చావు దెబ్బలు తిన్నా నొచ్చుకున్నా మళ్లీ రెచ్చిపోతాడు అని, ఇక్కడితో ఈ రోజు నుంచి నువ్వు ఒక శపథం చెయ్యి, యుద్ధరంగంలో తమ్ముళ్ళు చస్తారు, చచ్చినా నేను ఏడవననుకో, ఏడవడం వల్ల ఉపయోగం లేదనుకో అని బోధించి తర్వాత మహావేగంగా ముందుకొచ్చాడు. భీముడి మీద పడ్డాడు. దాంతో భీముడి కుమారుడు ఘటోత్కచుడు రాక్షస సైన్యంతో ఆయన విజృంభించాడు. ఘటోత్కచుడి యొక్క విజృంభణతోటి ఈ పోటే కౌరవులంతా నశించేటట్టు అనిపించారట. దాంతో మళ్ళీ భీష్ముడు ఏమన్నాడు, అలంబసుడు అని ఒకడున్నాడు రాక్షసుల యొక్క నాయకుడు, వాడు కూడా మహావీరుడు, అలంబసుని పిలిచి, అలంబస నువ్వు ఈ నరకాసుర పుత్రుడు భగదత్తుడు, మీరు వెళ్లి భీమసేనుడి పుత్రు మీద విరుచుకుపడండి, ఘటోత్కచుడు విజృంభిస్తే ఎవరూ ఆపలేం, మీరు రాక్షసులు, రాక్షసుల మాయలు రాక్షసులకు తెలుస్తే మీ రాక్షసులు రాక్షసులు కొట్టుకోండి అన్నట్ట. దాంతో అలంబసుడు భగదత్తుడు ఘటోత్కచుడి మీద పడ్డారు. సూర్యాస్తమయం దాకా ఘోర యుద్ధం సాగుతోంది. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడితో అన్నాడు, ఎప్పుడు చూసినా పాండవులు విజృంభిస్తున్నారు, వాళ్ళ చేతిలో నా కొడుకులు తోస్తున్నారు, మా వాళ్ళు దెబ్బలు తింటున్నారు, దుర్యోధనుడు ఏడుస్తున్నాడు అంటావు, అంటే నా కొడుకులు ఎప్పుడు పరాక్రమంతో విజృంభించరా, ఎప్పుడు పాండవులదే విజృంభణ, నువ్వు అసలు కావాలని కల్పించి చెబుతున్నావా అన్నట్ట సంజయుడిని. అంటే సంజయుడిని ఎత్తిమొత్తుకుని, ఆహా ఎంత మాట అన్నావయ్యా, వేదవ్యాసుడు దివ్య దృష్టి ఇచ్చాడు నాకు, ఆ దివ్య దృష్టితో అక్కడ ఏం చూశానో అది నీకు చెబుతున్నాను, పైగా నేను నీకు ఆత్మీయుణ్ణి, కల్పించి పాండవుల పరాక్రమాన్ని చెప్పి కౌరవులు దెబ్బతింటున్నారు, నీ కొడుకు ఏడుస్తున్నాడు, నీ కొడుకులు తెచ్చిపోయారని చెబుతానా, నాకా కర్మయోగమే వచ్చింది, నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఇంకెప్పుడు ఆ మాట అనకు, నీకు మొదటి నుంచి చెప్పాను, యతో ధర్మ తతః కృష్ణ, యతః కృష్ణ తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఉంటే జయం వస్తుందని ఇన్నిసార్లు చెప్పినా, అమ్మవారంతటిది పాండవుల్ని ఆశీర్వదించిందని చెప్పినా మళ్లీ నువ్వు బేలగా మాట్లాడతావు, పాండవులు విజృంభణ, నీ కొడుకులు చావు ఇలా చెప్పక తప్పదు, ఇంక మీదట ఇలాంటి మాట మాట్లాడకుండా విను అని 4 రోజుల యుద్ధంలో కౌరవులు దాదాపు 2 అక్షౌహిణీల సైన్యం పోగొట్టుకున్నారు. 11 అక్షౌహిణీల సైన్యం 9 అక్షౌహిణీలకు వచ్చింది. అటు పాండవుల వైపు 7 అక్షౌహిణీలు 6 అయ్యింది. అంటే ఇక్కడ రెట్టింపు పోయారు, అక్కడ 1 అక్షౌహిణి పోతే ఇక్కడ 2 పోయారు. దాంతో 4వ నాటి రాత్రి భీష్ముడు దుర్యోధనుడు ఇద్దరు ఒక చోట చేరుకున్నారు. చేరుకున్నాక అంటే రోజు రాత్రిపూట సమావేశం అవుతారని చెప్పాను కదా, అప్పుడు దుర్యోధనుడు, తాతయ్య నీ వంటి మహాపరాక్రమవంతుడు అసహాయ సూర్యుడు ఉండి కూడా పాండవులు విజృంభిస్తున్నారు, ఎప్పుడు చూసినా వాళ్ల సైన్యం కంటే మన సైన్యం రెట్టింపు తస్తోంది, వాళ్లలో ఒకటి తస్తే మన వైపు ఇద్దరు తోస్తున్నారు, ఇలా అయితే వాళ్ళది 7 అయితే మనది 14 అక్షౌహిణీల సైన్యం ఉన్నా నిలబడేటట్టుగా లేదు, ఏమిటి వాళ్ళ విజృంభణకి మూల కారణం, ఒక్క భీముడో ఘటోత్కచుడో అర్జునుడో ఈ ముగ్గురో నలుగురో విజృంభిస్తేనే మన సైన్యం ఆగడం లేదు. మన వైపు ఎంతమంది ఉన్నారు? ఒకడేమో పరశురాముడిని జయించిన వాడు అంటే నువ్వు, మరొకడేమో ఆ పరశురాముడి దగ్గర అస్త్ర శస్త్రాలు పొందిన ద్రోణాచార్యుడు, మరొకడు చిరంజీవి కృపాచార్యుడు, ఇంకో చిరంజీవి అశ్వత్థామ, ఎంతమంది ఉన్నారు. కానీ నా బతుకు ఏడుపు వస్తోంది ఏమిటంటే, అప్పుడు భీష్ముడు అందరూ వింటూ ఉండగా దుర్యోధనుడికి మళ్లీ చెప్పాడు, ఒకప్పుడు బ్రహ్మదేవుడు హిమాలయ పర్వతములో ఒక సభ చేశాడు, 100 ఏళ్లు యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించి ఆ యజ్ఞమునకు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క వస్తువు తెమ్మని పురమాయించడానికి బ్రహ్మగారు హిమాలయ పర్వతంలో మేరు పర్వత ప్రాంగణం పైన ఒక సభ చేశాడు. ఆ సభలో సనక సనందనాథులు, నారదుడు, ఇటువంటి హేమహేమిలు పాల్గొన్నారు, మహాత్ములంతా పాల్గొన్నారు. నారద, నీవేమో భూలోకంలో ఉన్న మహారాజుల్ని యజ్ఞానికి ఆహ్వానించు అని నారదుడికి పురమాయించాడు ఆయన. సనక సనందనాథుల్ని వేద సభ ఏర్పాటు చేయమని వాళ్ళకి ఆ పని చెప్పాడు. ఇంక వచ్చిన వాళ్ళందరికీ కూడా సుర్కు సురవలు తెమ్మని కొందరిని, సమిధులు తెమ్మని కొందరిని, పురాణాలు చదవండి కొందరిని, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి బ్రహ్మదేవుడు సమాయత్తం చేశాడు. అందరికీ అన్ని పనులు చెప్పాట. ఆ సమయంలో ఆకాశంలో జామ్మను పెద్ద శబ్దం వచ్చింది. హుమ్మంటూ ఓంకారనాదం చేస్తూ ఒక విమానం అక్కడికి వచ్చింది. అంత పెద్ద శబ్దాన్ని వాళ్ళు ఎప్పుడు వినలా. పోనీ ఆ శబ్దం ఏమైనా భయంకరంగా ఉందా? లేదది, అదేదో రీసౌండ్ ఇస్తున్నటువంటి మైకులా? లేదది, అందంగా ఓం అని వస్తుంది ఆ శబ్దం. అంత పెద్ద శబ్దం కూడా మధురంగా ఉంది. ఆ మధుర శబ్దానికి అందరూ తెల్లబోయారు. అప్పుడు బ్రహ్మ కూడా తలెత్తి చూశాడు. ఈ బ్రహ్మాది దేవతల నెత్తి మీదకి ఒక విమానం వచ్చి ఆగింది. బ్రహ్మగారి నెత్తి మీదకి నిజంగా విమానం రావచ్చా రాకూడదు, కానీ ఆ విమానం వచ్చింది. రాగానే బ్రహ్మదేవుడు ఆ విమానంకే చూశాడు. ఆ విమానంలో 2 మహాపురుషులు పక్క పక్కన కూర్చునున్నారు. వెంటనే బ్రహ్మ లేచిపోయి, ఏది, సభాధ్యక్షుడు లేచి నిలబడి 2 చేతులు జోడించి ఆ ఇద్దరికి నమస్కరించాడు. నమస్కరించి ఏమన్నాడు, లోకోత్పత్తి స్థితి విలయా కలన వినోద మునిగణార్చిత కుణరత్నాకల్ప నిర్గుణాత్మక శోక భయాపక పదాబ్జ శుభకరమూర్తి. మహాత్ములారా, విడివిడిగా ఇద్దరుగా ఉండి కూడా ఒకే ఆత్మగా నిలబడే పుణ్యపురుషులారా, ఈ లోకాలన్నీ మీ వల్లే ఉత్పత్తి పుడుతున్నాయి, స్థితి పోషింపబడుతున్నాయి, విలయాకలన వినోదం చివరికి మీలో కలిసిపోతున్నాయి. అంటే ఇన్ని లోకాలని పుట్టిస్తున్నారు, పెంచుతున్నారు, పోషిస్తున్నారు, ప్రళయకాలంలో మీలో కలుపుకుంటున్నారు, ఇలా కలుపుకుంటూ వినోదిస్తున్నారు, అంటే లీలలు చేస్తున్నారు. మీ లీల కోసం ఏదో ఒక రకమైన ఆహ్లాదకరమైన మాయా శక్తిని స్వీకరించి ఇన్ని లోకాలని సృష్టి స్థితిలయములనేటటువంటి వాటికి గురి చేస్తున్న త్రిపురుషుల యొక్క స్వరూపులైన మీకు నమస్కారం. అంటే మీ వల్లే లోకాలు పుడుతున్నాయి, మీ వల్లే ఇవన్నీ స్థితికి గురవుతున్నాయి, చివరికి వీటిని లయం చేస్తున్నది మీరే. ఈ సృష్టి స్థితిలయాలకు మూలకారకులైన పురుషోత్తములారా మీకు నమస్కారం. సకల దేవతలు, మునులు నిరంతరం భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటారు. అన్ని సుగుణములు సద్గుణములు కలిగిన వాళ్ళు, అన్ని గుణములుండి కూడా మళ్ళీ నిర్గుణ పరబ్రహ్మలు మీరు. గుణాలు ఉంటాయి, గుణాలు లేకుండా ఉంటారు. మిమ్మల్ని గుర్తించిన వారికి లేక మీకు భక్తితో నమస్కరించిన వారికి ఎప్పుడూ శోకముండదు, భయముండదు. మీ పాదములు ఎటువంటివి? మీ పాదాలను ఆశ్రయించిన వారికి జీవితంలో ఎప్పుడూ శోకముండదు, భయం ఉండదు. శుభకరమూర్తులు మీరు అని వాళ్ళని స్తుతించి అందులో ఉన్న ఒక ఆయనకి స్త్రీ అవన్నట్ట, నరసఖుడ నీవు సఖుడును నరలోకమునల్ జనిల్చిన నా దైత్యేశ్వరుల దశ బీడలుడుపుము ధరణీ భారం భువాయ. తాత్పర్యమునన్, ప్రభు నేను యజ్ఞం ఎందుకు చేస్తున్నానో తెలుసినా, ప్రస్తుతం లోకంలో అధర్మం పెరిగిపోయింది, ఆ అధర్మం తొలగాలని, ధర్మం అభివృద్ధి చెందాలని, ధర్మ అభివృద్ధి కోసం, అధర్మ వినాశనం కోసం ఈ మహాయజ్ఞం తలపెట్టాను. ఈ యజ్ఞానికి అధిష్టాన దేవతలైన మీరు వచ్చి నిలబడ్డారు. అందులో నారాయణ, నీవు ఈ నరుడికి స్నేహితుడివి, అతన్ని వెంట పెట్టుకుని ఎప్పటికప్పుడు భూలోకంలో ఎన్నో పర్యాయాలు అవతరిస్తూ ఉంటావు, దుష్ట శిక్షణ చేస్తావు, శిష్ట రక్షణ చేస్తావు, లోకాలలో ధర్మాన్ని తిరిగి సంస్థాపిస్తూ ఉంటావు. మీరిద్దరూ మా యజ్ఞం పూర్తయ్యే లోపే మా యజ్ఞ ఫలితంగా మాకు దర్శనమిచ్చారు. సాధారణంగా ఎప్పుడు దర్శనమివ్వాలి భగవంతుడు? యజ్ఞం పూర్తయ్యాక. అసలు యజ్ఞం పూర్తవ్వకుండా చేద్దామనుకుంటూ ఉంటేనే దర్శనమిచ్చారు. ఇంకెంతకంటే అదృష్టం ఏమున్నది? యజ్ఞ ఫలితం ముందుగా వచ్చింది మాకు, అలాగని యజ్ఞం ఆపం. ఈ యజ్ఞ ఫలితముగా మీరిద్దరూ భూలోకంలో మానవులుగా పుట్టండి. ఈ భూమండలంలో ఉన్న పాపాత్ముల్ని నాశనం చెయ్యండి, ధర్మాన్ని సంస్థాపన చెయ్యండి, మీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళు దీవించి, బ్రహ్మదేవ ఇదిగో మా పాదాలు నీ శిరస్సు మీద పెడుతున్నావు, నీకు శుభం కలుగుతుంది అని ఆ పాదాలతో బ్రహ్మని దీవించి అదృశ్యమైపోయారు. అప్పుడు ఆ సభలో ఉన్న ఋషులు ఆశ్చర్యపోయి, వాళ్ళేమిటి కుర్రాళ్ళు, నువ్వేమో సకల సృష్టికి కర్తవి, సృష్టికర్తవైన నీ శిరస్సు మీద పాదాలు ఉంచడం ఏమిటి, వాళ్ళు నువ్వు ఆ పాదాలకు నమస్కరించడం ఏమిటి, పైగా రక్షించమని ప్రార్థించడం ఏమిటి, మా దృష్టిలో పరమేష్ఠివి సాక్షాత్తు బ్రహ్మదేవుడివి, ఈ సకల శాసన కర్తవి అని మేము భావిస్తున్నాం, మా దృష్టిలో నువ్వే గొప్పవాడివి. ఎంత గొప్పవాడివి, వాళ్ళకి దండం పెట్టండి, ఒకటే కుర్రాళ్ళకి వాళ్ళ ఆఫ్టరాలు, నువ్వేమో రిటైర్ అయిపోయిన వయస్సు కలిగిన వాడివి అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, కుర్రవాళ్లు కింద కనబడే ఆ మహానుభావులిద్దరూ సర్వకాల సర్వావస్థలలో లోకాలని రక్షించే మహామునులు, అసలు గురువులు, జగద్గురువులు వాళ్ళు. ఆయన నరుడు, ఆ పక్కనున్నవాడు నారాయణుడు. శ్రీమన్నారాయణుడు తన రూపాన్ని రెండుగా విభజించుకుని ఆ దివ్య విమానంలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు అప్పుడప్పుడు బదరికావనంలో తపస్సు చేస్తారు, ఒక్కొక్కసారి భూలోకంలో మానవులుగా పుడతారు, ఒక్కొక్కప్పుడు లోకాలన్నీ తిరుగుతారు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధర్మం నిలబడుతుంది, అధర్మం నశిస్తుంది. ధర్మ సంస్థాపన కోసం వాళ్ళు అవతరించాలని నేను కోరాను, అందుకే వాళ్ళు వచ్చారు. వాళ్ళ పాదాల వల్ల మేము పుట్టాం. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నాభిలో నుంచి ఒక తామర పువ్వు వచ్చింది, ఆ తామర పువ్వులోంచి పుట్టిన చంటి బిడ్డను నేను, మా కన్న తండ్రి ఆ శ్రీమన్నారాయణుడు. మీరు కూడా వాళ్ళకి నమస్కరించండి. అసలు ఈ యజ్ఞమే ఆయన, యజ్ఞో వై విష్ణుహు అని వేదం చెబుతున్నది అనగానే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, అంతా నమస్కరించారు. అప్పుడు నారదుడు ఆ నారాయణ నామస్మరణం చేశాడు. ఒక రోజున నేను నారదుణ్ణి శ్రీ మహావిష్ణువు గురించి చెప్పమంటే అప్పుడు నారదుడు ఈ కథంతా చెప్పుకొచ్చాడు. ఆనాడు నారదుడు చెప్పినటువంటి ఆ నరనారాయణులు ఈ కృష్ణార్జునులు, ఆ నరుడే అర్జునుడు, ఆ నారాయణుడే కృష్ణుడు. నారదుడు నాకు ఈ కథ చెప్పాడు కాబట్టి దుర్యోధన, నారదుని ద్వారా నేను తెలుసుకున్న నరనారాయణులే ఈ అర్జునుడు కృష్ణుడు, వాళ్ళు మహిత మునులు, మహామహిమ కలిగిన వారు, ఈ లోకంలో అధర్మ నాశనాని కోసం అవతరించారు. వాళ్లతోటి అమాయకుడివై నువ్వు యుద్ధం చేస్తున్నావు, అమాయకుడు అండం కంటే మూర్ఖుడివై నువ్వు యుద్ధం చేస్తున్నావు, నీ మూర్ఖత్వానికి మేం కూడా మూర్ఖులం గనక సాయం చేస్తున్నాం, మనం ఎన్ని గింజుకున్నా, మనకి ఎన్ని మహిమలున్నా, మరిన్ని అస్త్రాలు శస్త్రాలున్నా, లేక దేవతల యొక్క వరాలున్నా, ఆ దేవతలందరికీ మూలకారకులైన నరనారాయణుల చేతిలో చావు తప్పదు, ఈ మహామంత్రములు ఏవి అస్త్రశస్త్రాలేమి వాళ్ళనేమీ చేయలేవు, మనల్ని రక్షించలేవు, అసలు నీ అదృష్టం ఏమిటో తెలిసిన, అంత గొప్ప వాళ్లతో యుద్ధం చేయగలుగుతున్నావు చాలు, అసలు అంత వాళ్లతో కాసేపు నిలబడ్డమే అదృష్టం, నిజానికి ఆయన తలుచుకుంటే ఉఫ్ అంటే ఎగిరిపోతాం మనం, అటువంటిది ఆయనతో ఇన్నాళ్ళు యుద్ధం చేసినందుకు, ఇన్నాళ్ళు యుద్ధం చేసి ఇంకా బతికున్నందుకు ఆశ్చర్యపోను. ఇంకెప్పుడు పాండవులు విజృంభిస్తున్నారేమిటి, నరనారాయణులు నువ్వేం చేయలేకపోతున్నావేమిటి నన్ను అడక్కు అని మొత్తం కథంతా భీష్ముడు వివరించాడు. ఇప్పుడు అర్థమైందా ధృతరాష్ట్ర, ఆ నరనారాయణుల గురించి వినుండి కూడా నువ్వు, ఇప్పుడు మళ్ళీ నా ద్వారా విని కూడా భవిష్యత్తులో అర్జునుడు ఎప్పుడు విజృంభిస్తున్నాడేం, మా వాళ్ళు దెబ్బతింటున్నారేం అని అడక్కు, సాక్షాత్ పరమాత్మ స్వరూపులు వాళ్ళు అనగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అది విని కొంచెం పులకించారు. అంతలోనే ఒణుకు వచ్చింది, అంటే ఇక మన వైపు వాళ్ళకి విజయము రాదు. మూడొంతుల 30 మంది సైనికులు చావడానికే సిద్ధపడ్డారట, మనస్సులో నిర్ణయించుకున్నారు మనం మొత్తం మీద ఏదో ఒక రోజు చావడం తప్పదు, పోన్లే చస్తే చచ్చాం, సామాన్యుల చేతిలో చచ్చే కంటే సాక్షాత్ అర్జునుడి చేతిలో మరణిస్తే నరుడు గనక ఆయన చేతిలో చావడం వల్ల మన పాపాలు పోతాయి, మహాత్ముని చేతిలో మరణం కూడా స్వర్గమే అనుకున్నారట. ఇలా వరసగా 8 రోజులు యుద్ధం జరిగింది. 8వ రోజు యుద్ధంలో చాలా మంది సైనికులు నశించిపోతూ ఉంటే కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. దుర్యోధన, నేను ఎప్పటికప్పుడు హస్తినాపురం నుంచి ఇక్కడికి వస్తున్నాను, మన వాళ్ళు ఎంతవరకు యుద్ధరంగంలో బతుకుతున్నారు, చస్తున్నారు, ఎంతవరకు విజయం సాధిస్తున్నారు, అపజయం సాధిస్తున్నారు, సుఖమా దుఃఖమా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటున్నట్టు. ఇప్పుడు అందుకని కర్ణుడు ఏమన్నాడో తెలుసా, 8వ రోజు ఇప్పుడు మన వాళ్ళు బాగా బడలేరు, చావు దెబ్బలు తింటున్నారు, ఇంకా విజయంలో మాట వరసకు కూడా మనకి నమ్మకం లేదు, విజయం వస్తుందనే నమ్మకం లేకుండా పోయింది, నువ్వు నేను చెప్పినట్టు వింటే నేను విజయాన్ని చేకూర్చి పెడతాను. నరనాథ ఇంక భీష్ముని దురమునకుంతేకుమేలు దోర్బల లీల ఉద్ధురతతో డపూనెద. మహారాజా, నేను నీకు మాటిస్తున్నాను, భీష్ముణ్ణి రేపటి నుంచి యుద్ధానికి రావద్దు అని ఇప్పుడే వెళ్ళి శిబిరానికి వెళ్ళి నచ్చ చెప్పు. భీష్ముడు ఆగిపోయాడా, నేను వస్తాను, నేను వచ్చానా పాండవులు ఒక్కరోజులో పడగొడతాను, నీకు ఇక శత్రువులు ఉండరు, పీనుగుల పెంటలైపోతారు పాండవులంతా కూడా, నీకు ఇదే నా అభయం, రేపు గనక భీష్ముడు రాలేదంటే రేపు సూర్యాస్తమయానికి ఈ సామ్రాజ్యం నీది, పాండవులంతా చచ్చిపోయినట్టే అనగా నేను ఉత్సాహపడిపోయి భలే భలే వచ్చావు కర్ణ, నువ్వు ఎక్కడే ఉండు, మళ్ళీ నిన్ను తీసుకెడితే భీష్ముడు బాధపడతాడు అని వెంటనే వెళ్ళి తాతయ్య నమస్కారం అన్నట్ట. మళ్ళీ రాత్రిపూట వచ్చేవాటి ఇందాక సమావేశం అయిపోయింది మీటింగ్, ఇంకా పడుకోవాలి ఈయన, అది అర్ధరాత్రి, అర్ధరాత్రి వేళ లేపి మరీ నమస్కారం అంటున్నవేమిటి, రాత్రి గాఢంగా నిద్రపోతే రేపటికి అలసట తీరుతుంది, నీకు నాకు కూడా యుద్ధం చేయొచ్చు కదా అంటే అలసట నాకు వద్దు కానీ నువ్వు వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది నాకు, మరేమనుకోకు ఇలా చెప్పానని, నువ్వు రేపటి నుంచి ఇంక యుద్ధానికి రాకు, దర్జాగా ఇంటికి వెళ్ళిపోయి హస్తినాపురానికి వెళ్ళిపోయి ఈ దెబ్బలకి చికిత్స చేయించుకో, మన దగ్గర శల్య చికిత్స చేసేవాళ్ళు ఉన్నారు, ఆర్థోపెడిక్స్, శస్త్రచికిత్సకులు కూడా ఉన్నారు, ఆపరేషన్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ నీకు ఇచ్చి పంపిస్తాను, ఇందులో ఉన్నారండి అటువంటి వైద్యులు ఉండేవారట, రోజు రాత్రి రాగానే ఈ ఒంటికి గుచ్చుకున్న బాణాలన్నీ తీసేస్తారట, ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని ఉంటాయి కదా, ఇవి తీసి ఒంటికి కొన్ని ఆకు పసరులు పూసేవారట, మంచి రాజవైద్యులు వాళ్ళు, వాళ్ళ పసరు పూస్తే పొద్దునకి గాయాలన్నీ మటుమాయం, మళ్ళీ పొద్దున కొత్త గంట్లు కొమరారా అంటాడు తిక్కన గారు, కొత్త గంట్లు కొత్త గాయాలు వచ్చేవిట, రాత్రి గుచ్చుకున్న బాణముల బాధ పసరు పూయగానే పోయేదంటే ఎటువంటి ఆయుర్వేద వైద్యం ఉందో ఆలోచించండి, మీకు అటువంటి వైద్యులు నీకు ఇస్తాను, వైద్యం చేయించుకుని పో అనగానే అర్ధరాత్రి లేపి ఇంత అవమానకరంగా ఈ తాతయ్యతో మాట్లాడతావా, నేను నీకు చేసిన ఉపకారం మర్చిపోయావా, ఎంతమంది వీరుల్ని చంపుతున్నాను నేను, అర్జునుడిని నేనేం చేయలేనని బాబోయే అని చెప్పాను, అయినా అన్యాయంగా నా మీద రెపం పెడుతున్నావు, సరే నేను రేపు తాడో పేడో తెలిచేస్తాను, నీకిదే అభయం, మళ్ళీ నువ్వెప్పుడు ఇలాంటి అసభ్యమైన మాట మాట్లాడకు, నేను బ్రతకాలి, పది కాలాలు ఏదో భోగాలు అనుభవించాలి అని అనుకోవడంలా, భగవంతుడు నాకు వయస్సు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బ్రహ్మచర్య దీక్షతో ఉన్నవాణ్ణి, రేపు అటో ఇటో తేలిపోతుంది, ఇంకెప్పుడు ఇలా నాకు ఎంత బాధ పెట్టావయ్యా నా మనస్సుని, నేను మనస్సుని ఇంత ఎప్పుడు చిన్నబుచ్చుకోలేదు, శరీరం దాచుకుని యుద్ధం చేసిన వాడిన నేను, ఏదో కర్మయోగం వల్ల నీ వేపుండి నీ ఉప్పు పులుసు తింటున్నాననే కృతజ్ఞతతో ప్రాణానికి తెగించి యుద్ధం చేస్తున్నాను, నేనేం చేయను, ఎప్పటికప్పుడు అర్జునుడు చావుగొడుతూ ఉంటే అని ఓదార్చి పొమ్మన్నట్ట. పైగా అర్ధరాత్రి పాటు పెద్దవాళ్ళు ఇలా బాధ పెడితే విజయం వస్తుందా, ఎవడన్నా బతిమాలుకుని యుద్ధం చేయమంటాడు, నువ్వు ఎప్పటికప్పుడు అవమానించి తద్వారా మా మనస్సుని కృంగదీస్తున్నావు, ఏమైనా రేపు పాంచాలురాదిగా కలిగిన కౌరవసై పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడతానన్నాడు. మళ్ళీ సంతోషించి కర్ణ కంగారు పడకు, తాతయ్య రేపు చావుగొట్టేస్తానంటున్నాడు అని పొద్దుటే యుద్ధానికి వెళ్ళగానే, ఓ వీరులారా ఈ భీష్ముడిని రాత్రిపాటు వెళ్ళి దెప్పాను, అది కూడా చెప్తున్నాడు అందరి ఎదురుగుండా పబ్లిక్ గా 9వ రోజు యుద్ధంలో. అప్పుడు తాతగారు, ఈరోజు సూర్యాస్తమయం లోపు పాంచాలురాదిగా కలిగిన పాండవ సైన్యాన్ని చంపేస్తానన్నాడు, పాండవులు 5గురిని తప్ప తక్కిన వాళ్ళని చంపి పీనుగు పెంటలను చేస్తానన్నాడు, చూద్దాం ఈయన ఎంతవరకు మాట నిలబెట్టుకుంటాడో అన్నట్ట. అది వినగానే సిగ్గుబడి ఏకాంతంగా ప్రతిజ్ఞలు చేస్తే ఆ ప్రతిజ్ఞలు అందరి ఎదురుగుండా చాటతారా, ఈ తులువ ఈ మూర్ఖుడు ఇటువంటివి కూడా బయట పెడుతున్నాడు అని కొంచెం జుగుప్స పొందాడు. ఇంకా పూట ఆయన విజృంభించాడు, అసలు ఈయన ఎదురుగుండా ఉన్నవాడు భీష్ముడా లేక ప్రళయకాల రుద్రుడా అన్నట్టుగా ఉన్నట్ట. 9వ రోజు యుద్ధం నభూతోన భవిష్యత్ అన్నట్టుగా చేసేశాడు ఆయన, సోలం పుచ్చుకుని మీదకొస్తున్న ఈశ్వరుడిలాగా కనపడిన వాడిని కనపడినట్టు కొట్టి పారేస్తున్నాడు ఆయన. అమాయకపు సైన్యం ఏనుగులు గుర్రాలు పీనుగు పెంటలైపోతున్నాయి. ఇక దాంతో ధర్మరాజు గారు భయపడిపోయాడు. ఏమన్నాడో తెలిసిన ఆయన, కృష్ణ ఇక ఈ రోజుతో యుద్ధం చేయడం దండగేమో అని నాకు అనిపిస్తున్నది, రోజు రోజుకి ఈ వృద్ధుడు మనలాంటి వాళ్ళని సమృద్ధిగా వధిస్తున్నాడు, ఆయన వృద్ధుడిలా లేడు క్రుద్ధుడైన రుద్రుడిలా ఉన్నాడు, ఓరినాయనో ఇదేం తాతగారు ఇదేం యుద్ధం, ఇప్పుడు ఈ యుద్ధరంగంలో ఆయుధములతో తాతని జయించడం కంటే ఉపాయంతో జయించటమే ధర్మం అనిపిస్తోంది, తాతగారిని చంపడం అన్యాయమే కానీ తప్పదన్నట్ట అనగానే శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది, భీష్ముడు యుద్ధ ప్రారంభంలో ఇప్పుడు నన్ను చంపే ఉపాయం చెప్పను, క్రమ్మరంగనే తెంచదుగాక యనుడు మళ్లీ వద్దుగాక అన్నాడుగా, ఈయన మళ్లీ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అనుకుని, నీ మనస్సులో ఉన్న ఆలోచనకి మేమంతా కూడా వెన్నుదన్నుగా ఉంటాం, నీ ఇష్టం అలాగే చెయ్యి అన్నట్ట. వెంటనే ధర్మరాజు గారు ఆయుధాలన్నీ తీసి తెల్లని బట్టలు కట్టుకుని రహస్యముగా రాత్రిపూట చీకట్లో ఎవరికి తెలియకుండా తాను తన సోదరులు కృష్ణుడు ఇంతమందిని వెంట పెట్టుకున్నాడు. అంటే పంచపాండవులు శ్రీకృష్ణుడు. మళ్ళీ గూఢచారులంతా గాఢంగా నిద్రపోతూ ఉండగా రెండో గంట అడిగి తెలియకుండా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఎవరికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనపడరు. భీష్ముడు ఇక నిద్రకు ఉపక్రమిస్తున్నాడు. కొంచెం ఆలస్యంగా కృష్ణుడు తలుచుకుంటాడు. రాత్రి పడుకునే ముందు కృష్ణాయ వాసుదేవాయ అని తలుచుకుంటాడు ఆయన. అలా తలుచుకుని పడుకోబోతుంటే కృష్ణుడు దర్శనమిచ్చాడు పాండవులతో పాటు. ఎంత ఆనందపడిపోయాడు భీష్ముడు. ఇప్పుడే ఈ పరమాత్ముణ్ణి తలుచుకుని నిద్రపోదాం అనుకున్నాను. ఆ పరమాత్ముడు పంచప్రాణములతో దర్శనమిచ్చినట్టుగా ఉందిట. శ్రీకృష్ణుడికి పంచప్రాణాలు ఉండవు, వాటికి అతీతుడు, ప్రాణాతీతుడు ఆయన. అయినా పంచపాండవులు ఆయనకి పంచప్రాణాలు. పంచప్రాణములతో ప్రపంచాన్ని సృష్టించిన మహాత్ముడు అనిర్వంచకుడు శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. మీరు ఏం కోరితే ఇస్తానన్నట్టు ఆయన. అప్పుడు తాత, యుద్ధరంగంలో ధనుస్సు పుచ్చుకుని వస్తున్న నీవు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నావు. నీతో యుద్ధం చేసి నిన్ను చంపడం మా వల్ల అవడంలా, అందుకే మేము నీ దగ్గరకు వచ్చామంటే ఆయన చిరునవ్వు నవ్వి, అది నిజమే, నా చేతిలో ధనుస్సున్నంత వరకు ఈ సృష్టిలో నన్నెవరూ ఏమీ చెయ్యలేరు, అందుకేగా మేము వచ్చింది నిన్ను చంపడం మా వల్ల అవడంలా. నువ్వు చూస్తే మా సైనికుల్ని చీల్చెండాడుతున్నావు, ఇలా అయితే మా సైనికులకి ఎక్కువ నష్టం జరుగుతోంది, అందుకే నేను అడగలేకపోతున్నాను, నువ్వు ఎలా నశిస్తావో చెప్పవా, నిన్ను చంపే ఉపాయం చెప్పవా అంటే ఆహా నా అదృష్టం. పరమధర్మమూర్తి అయిన ధర్మరాజు పరమాత్ముడిని వెంటబెట్టుకొని మేము నిన్ను ఎలా చంపాలి అని అడిగారు. ఇంతకంటే ఈ సృష్టిలో భాగ్యం ఎవరికి వస్తుంది, నువ్వు అడిగితే ప్రాణం కూడా ఇవ్వాలి, శరీరం కోసి ఇవ్వాలి, కానీ ప్రస్తుతం నా శరీరం దుర్యోధనుడి అధీనం, కాబట్టి ఈ రాత్రికి రాత్రి నేను చావడం కుదరదు, ఇక మీకు చచ్చే ఉపాయం చెబుతున్నాను. శిఖండి ఎదురుగుండా ఉన్నంత వరకు నేను యుద్ధం చెయ్యను, వాడి మీద బాణం వెయ్యను. అలాగని శిఖండి ఎన్ని బాణాలేసినా అవి నాకు ఒక ముక్కలో చెప్పాలంటే దర్భలాంటివి, దర్భతో ఇలా కొడితే నాకేమో అవుతుందా, శిఖండి లక్ష బాణములు కొట్టినా నా శరీరం లోపలికి అవి దూరం, నన్నేం చేయలేవు. అందుకని మీకు నన్ను వధించే సులభోపాయం చెబుతున్నాను. శిఖండిని ముందు పెట్టండి, ఆ శిఖండి వెనకాతల గాంధీవారికి బాణాలు ఎక్కువ పెట్టి అర్జునుడు నన్ను కొడితే ఆ బాణాలు దెబ్బలు నేను పడిపోతాను. అర్జునుడి బాణాలు తీవ్రమైనవి, ప్రాణాంతకమైనవి. శిఖండి లేకపోతే అర్జునుడు ఎదుర్కోవాలి నేను. శిఖండి ఉంటే అర్జునుడి బాణానికి ప్రతి బాణం వెయ్యను. అప్పుడు అర్జునుడు శిఖండి వెనక నుంచి బాణాలతో కొడితే ఆ బాణాలు నాకు గుచ్చుకుంటాయి, నా ఒళ్ళంతా బాణాలు కొట్టేయండి, ఈ వేలుడు కూడా ఎడలేకుండా కొట్టండి అన్నాడు ఆయన. ఏమన్నాడు, నా శరీరం మీద ఒక వేలు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా తల మొదలుకొని కాళ్ల వరకు బాణాలు కొట్టేయండి, ఆ దెబ్బ కింద పడిపోతాను, ఆ బాణాల మీద నేను ఉండిపోతాను, అప్పుడు మీరు నన్ను పడగొట్టేసినట్టు అవుతుంది, చావు ఉండదు, కానీ నేను మీతో యుద్ధం చేయడానికి పనికిరాకుండా అయిపోతాను, దాంతో నా పీడ మిగిపోతుంది, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ధర్మమూర్తులైన మీరు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించండి అనగానే అర్జునుడు శ్రీకృష్ణుడితోటి, ఈ తాతన నేను చంపడమా, నేను చంపను, ఆయన కోరినా నేను మాట వరసకు కూడా బాణం వేయను, చస్తే చచ్చాం పర్వాలేదు, ఇదేమిటండి ఇటువంటి మహాత్ముడిని చంపడం ఏమిటి అన్నాడు ఆయన. గురుని కృతప్రజ్ఞుని ధర్మరతు వయోవృద్ధు లోకమాన్యు దయాళు సురతటి నీసతు వంచన పురుషోత్తమ చంప బుద్ధి పుట్టదు నాకు. నాకు గురువు ప్రజ్ఞాశాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, ధర్మాత్ముడు, వయోవృద్ధుడు, లోకమంతా మెచ్చుకోవడానికి పనికొచ్చే ధర్మములు కలిగిన వాడు. ఆయన ఎంత ధర్మాత్ముడు అంటే ఆ ధర్మమునకు లోకమంతా ఆయన గౌరవిస్తోంది. దయాస్వరూపుడు, గంగాపుత్రుడు, ఆ మాట అండంలో మామూలు గంగల్లా, సురతటిని సుతుడు, ఆకాశ గంగ మందాకిని పుత్రుడు. ఆ మందాకినికి ఎంత పవిత్రత ఉన్నదో, గంగ ఎంత పవిత్రమైనది, అందులో స్నానం చేస్తే నీచుడు కూడా పవిత్రుడవుతాడు, ఆ గంగాపుత్రుడు కూడా అంత పవిత్రుడు, ఆయనను చూస్తే పవిత్రం అవుతాం. గంగ తనలో మునిగిన వాణ్ణి మాత్రమే పవిత్రుని చేస్తుంది, కానీ మా భీష్ముడు తనను చూసిన వాడే పవిత్రుని చేస్తాడు, చూపులతో పవిత్రం చేసే పుణ్యాత్ముడు. అటువంటి వాణ్ణి శిఖండనే వాణ్ణి, మొండివాణ్ణి ముందు పెట్టుకుని వెనక నుంచి బాణాలతో ఖండించడమా, చిచ్చి ఈ వంచనతో ఓ పురుషోత్తమ ఈతన్ని చంపబుద్ధి నాకు పుట్టదు, నేను చంపలేను, పైగా నన్ను చిన్నప్పుడు బురదలు ఆడుకుంటున్న వాడిని దగ్గరికి తీసుకున్నాడు, నన్ను పాంసుకేళ్ళి నున్న నర్మిలి నెత్తి మేని ధూళి తన్నదు మేను పొర్రయ్య ప్రీతి కౌగిలిల్చి మా తండ్రి గుణము లగ్గించి కన్ను నీరు నించునితడు. ఈ మహాత్ముడు ఎటువంటి వాడో తెలుసా? నేను చిన్నప్పుడు నా సోదరులతోటి స్నేహితులతోటి మట్టిలో ఆడుకుంటున్నారు, ఒళ్ళంతా నా ఒళ్ళంతా దుమ్ము చెమటతో మట్టితో ఉన్నాను నేను. అంతలో ఈ తాత వచ్చాడు, రాగానే నాయన అర్జున అని ఆ మట్టితో ఉన్న నన్ను దగ్గరికి తీసుకుని మట్టిని తన ఒంటి కంటుకునేలా కౌగిలించుకున్నాడు. చీ స్నానం చేసిరారా ఎత్తుకుంటాను అల్లా. అంత మట్టితో ఉన్న నన్ను దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటే నా మట్టి ఆయన ఒళ్ళంతా అంటుకుపోయింది. అయినా ఎంతో ప్రేమతో మా వంశ వర్ధనుడివి, నీ వల్లే వంశం నిలబడుతుంది అని దీవించాడు. నిజంగా ఆయన అన్నట్టు అయిపోయింది కదా, వంశం కేవలం అర్జునుడి వల్ల నిలబడింది. కురుపాండవులు అంతా పోయారు, అర్జునుడి కొడుకు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ ఒక్కడే కదా చివరికి రాజ్యానికి మిగిలాడు. అంటే ఏనాడో భీష్ముడు మా వంశవర్ధనుడివిరా అని చిన్నప్పుడు నన్ను కౌగులించుకున్నాడు, నా నెత్తి మీద కన్నీళ్లు గార్చాడు. మా తండ్రి గుణము లగ్గించి కన్నునీరు నించునతడు. మా నాన్నగారి గుణాలన్నీ తలుచుకుని మీ నాన్న మహాత్ముడు అన్నగారి మీద ప్రేమతో గుడ్డాడికి రాజ్యం ఇచ్చి తానేమో పక్కకి తప్పుకున్నాడు. రాజ్యం అంతా మీ నాన్నది, కానీ ఎప్పుడు ఆ రాజ్యాన్ని ఆయన అనుభవించాల. అన్నగారి మీద ప్రేమతో అన్నకే ఆర్థిక సాయం చేసిన వాడు మహాత్ముడు మీ తండ్రి. మీ తండ్రి గుణములు మీ అందరికీ వచ్చాయి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో పాండురాజు అకాల మరణం పొందాడని ఏడ్చేవాడు. అటువంటి పుణ్యాత్ముడిని ఇంత ప్రీతి చూపించిన వాడిని ధర్మమూర్తిని ఎలా చంపుతాం, చీ క్షత్రియ ధర్మం అని తిట్టాడు పాపం ఆయన. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు తెలుసా, తప్పదు ఆయన యుద్ధానికి వచ్చాక మిమ్మల్ని క్షమిస్తున్నాడా, నన్ను కూడా కొడుతున్నాడా లేదా, ఇక్కడేమో కృష్ణ అని కాళ్ళకి దండం పెడతాడు, అక్కడ కలగానే బాణంతో కొడతాడు. అది ధర్మం అంటే, యుద్ధ ధర్మం వేరు, వేరే ధర్మం వేరు. ఎప్పుడైనా ఒత్తప్పుడు మిమ్మల్ని ఎంతైనా పొగడొచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మేమేం చేయాలి, ధర్మం ధర్మం కిందే చెప్పాలి. ఏ నాయన మాట్లాడద్దు అనవలసిందే, సెల్ ఫోన్ ఎత్తద్దు అనవలసిందే. ఇక్కడున్నప్పుడు వేరు, బయటికి వెళ్ళాక ఏమండి మాట్లాడండి సెల్ అనొచ్చు. దేని ధర్మం దానిదే, ఆయన యుద్ధ ధర్మం పాటిస్తున్నాడు, నువ్వు కూడా యుద్ధ ధర్మం పాటించు. పైగా ఇంకో రహస్యం చెబుతున్నాను, నువ్వు అవునన్నా కాదన్నా రేపు నిన్ను కూడా రాక్షసావేశం పట్టుకుంటుంది. అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు బాణాలు కొడతావు, రేపు నీకే తెలుస్తుందిలే అన్నట్టు ఆయన. ఏమో రేపటి సంగతి చూద్దాం, ఇప్పుడు మాత్రం నా తాతను చూస్తూ ఉంటే నేను చెయ్యి ఆడటం లేదని వెళ్ళిపోయారట వాళ్ళంతా. తెల్లవారింది, యుద్ధ ప్రారంభమయ్యింది, భీష్ముడు నిన్నటికంటే విజృంభిస్తున్నాడు. ఆ సమయంలో అర్జునుడు ఎదురుగుండా వచ్చాడు. అర్జునుడు యుద్ధం చేసిన రాత్రి చెప్పింది దృష్టిలో ఉన్న తాతగారి మీదకి మాత్రం చెయ్యెత్తి ఎక్కువ కొట్టలేకపోతున్నట్ట. దాంతో భీష్ముడు ధర్మరాజు దగ్గరకు వచ్చి రహస్యంగా, ధర్మరాజా ఇక నాకు మనస్సు చిత్తము అన్నీ కూడా ఏకమయ్యాయి, శరీరం విడిచిపెట్టాలనే కోరిక వచ్చింది. పుట్టాను, ఎంతో మందిని జయించాను, ఎన్నో రకాల యజ్ఞాలు చేశాను, ధర్మకార్యాలు చేశాను, ఇదిగో యుద్ధరంగంలోకి అడుగు పెట్టినప్పుడు ఎంతో మందిని చంపుతాం గనక నిష్కరుణ వహించాను, ఇక నాకు ఈ శరీరం మీద మనస్సు మీద అన్నిటి మీద కూడా విరక్తి కలిగింది. ఆ శ్రీకృష్ణుడి పాదాలు తలుచుకుంటూ ఉత్తరాయణం కోసం ఎదురు చూడాలని ఉన్నది పడగొట్టు. ఆ అర్జునుడు చూస్తే తప్పుకుంటున్నాడు, తప్పుకుంటే మీ కార్యక్రమం తప్పుకుంటుంది, శిఖండిని పిలిపించు. రహస్యంగా కేవలం ధర్మరాజుకే వినబడేలా చెప్పాడు ఆయన. పడగొట్టు పడగొట్టు అన్నట్ట. వెంటనే ధర్మరాజు గారు తాతగారే చెప్పాక మనం కాదనకూడదు అని అర్జునాదుల్ని ప్రోత్సహించాడు, శిఖండిని ముందు పెట్టారు. అప్పటిదాకా యుద్ధానికి సిద్ధంగా ఉన్న భీష్ముడు తల పక్కకి తిప్పుకున్నట్ట. ఈ శిఖండి ఈ పూట నేను అంతం చూస్తాను అని ఎన్ని బాణాలు కొట్టినా ఆయన మాత్రం బాణం కొట్టడంలా. శిఖండి కొట్టిన బాణాలు తగులుతున్నాయి భీష్ముడికి. అవి ఎలా ఉన్నాయి అంటే మీరు నా మెళ్ళలో పూలదండ వేసినట్టుందిట. భీష్ముడు ఒక మాదిరి బాణాలు ఏం చెయ్యవు, భగవంతుడు ఆయనకి ఆ శక్తి ఇచ్చాడు. వీడు ఎన్ని బాణాలు కొట్టినా తగులుతున్నాయి, లోపల గుచ్చుకుంటున్నాయి. కానీ గుచ్చుకోవడం ఎలా ఉందంటే ఏదో సరదాగా అప్పుడప్పుడు చూడండి ఈ వేళ్లు నొక్కు పెట్టి నొక్కుతారు భుజాలని, అలా నొక్కినట్టుందిట, మర్దనా చేయించుకున్నట్టుంది ఆయనకంతే. అప్పుడు అర్జునుడు ఆ వెనకే గాంధీవం పెట్టి ఉగ్రుడై తీవ్రమైన బాణాలు కొట్టాడు. ఆ బాణాలు దెబ్బలు తిని భీష్ముడు వెంటనే ఉన్నాడు తెలుసా, పక్కనే ఉన్న దుశ్శాసనుడితో, అశని కల్పములివి అర్జును బాణముల్ కాని శిఖండివి కావు కావు, జముని ఆయుధమొట్లు ప్రాణంబుల వెలార్చడు ఇట్టివి ద్రుపదాత్మజుడెన్నడేసే. దుశ్శాసన, ముందు తగిలిన బాణములు నువ్వు చూశావు, ఆ బాణం వెనకాతలే మరికొన్ని బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి. మొదట గుచ్చుకున్న బాణములు నా శరీరానికి పూలదండల్లా ఉన్నాయి, ఆ వెనక వచ్చిన తీవ్రమైన బాణములు లోపల కంట వెళ్ళిపోయి ఎముకల్ని పొడిచేస్తున్నాయి, అవి పిడుగుల్లో ఉన్నాయి, అశని కల్పములు అంటే పిడుగులతో సమానంగా ఉన్నాయి. ఇవి అర్జుని బాణాలు, అర్జునుడి బాణములు తప్ప ఇవి శిఖండివి కావు కావు. యముడి ఆయుధములాగా ప్రాణం తీసేస్తూ ఎముకలు విరగ్గొడుతున్నటువంటి ఈ బాణములు అర్జునుడి దగ్గర ఉంటాయి తప్ప ఈ ద్రుపద పుత్రుడి దగ్గర ఎక్కడుంటాయి? వీడి బతుక్కి ఇలాంటి బాణాలు వేయగలడా అన్నాడు ఆయన. ఇట్టివి ద్రుపదాత్మదుడు ఎన్నడేసే? వాడి బతుక్కి ఇలాంటి బాణాలు ఎప్పుడైనా వేశాడా? వేయగలడా? అసలు అంతంత గొప్ప బాణాలు ఎక్కే పెట్టలేరు ఎవరూ కూడా, వాటిని మొయ్యలేరు. సందేహం లేదు వెనక నుంచి కొడుతున్నాడని. కానీ దుశ్శాసనుడు చాలా కష్టపడ్డట. తన సైనికులతో కలిసి అర్జునుడి బాణాలు తగలకుండా ఉండడానికి అర్జునుడి మీద పాండవుల మీద విజృంభించాడు. కానీ ఒక్క భీముడు వచ్చి చితకొట్టి పారేశాడు. ఈలోపు అక్కడ దూరంగా ధర్మరాజు గారు ద్రోణాచార్యుడు భీష్ముడికి సాయంగా వెళ్లకుండా చితకొట్టి పారేశాడు. దాంతో ద్రోణుడు అన్నాడు కొడుకుని పిలిచి అశ్వత్థామని, అశ్వత్థామా ఎప్పుడూ లేనిది ధర్మరాజు గారి ముఖంలో తీవ్ర క్రోధం కనపడుతోంది. ధర్మరాజు ఇంత దారుణమైన యుద్ధం నాతో చెయ్యలేదు. ఇవాళ ధర్మరాజుని దాటి భీష్ముడికి సాయం చేయడానికి నేను కదలలేకపోతున్నాను. ఇదేం ధర్మరాజు యుద్ధం? ధర్మమూర్తులకి ఆగ్రహం వస్తే ఇలా ఉంటుందన్నమాట. బహుశా ధర్మరాజుకి ఇంత పరాక్రమం రావడానికి గల కారణం ఈ పూట భీష్ముడికి ఏదో ఆపద రాబోతున్నదని నాకు అనిపిస్తున్నది. భీష్ముడికి ఆపద వస్తుంది కాబట్టి ధర్మరాజు గారు ఇంత విజృంభించి నన్ను కొడుతున్నాడు. నేను భీష్ముడికి సాయంగా పెడదామంటే కదలలేకపోతున్నాను. కాలు చెయ్యి ఆడ్డంలా, పైగా కురుశాన మీద గద్దలాడుతున్నాయి. ఆపగానందనునకు కీడావహిల్లు, భీష్ముడికి ఆపద వస్తోంది, నువ్వు వెళ్లి కాపాడు, నీ ప్రాణం పోయినా పర్వాలా, ఆ మహాత్ముడిని రక్షించు. ఆయన ఒక్కడు ఉంటే భూమి మీద ధర్మం నిలబడుతుంది, ఆయన లేకపోతే అధర్మం వ్యాప్తి చెందుతుంది. వెళ్ళను గాని అశ్వత్థామ అటు బయలుదేరాడు. కాని ధర్మరాజు గారు మాత్రం భీష్ముడిని చంపడానికి చాలా తీవ్రమైన ప్రతిజ్ఞ పెట్టున్నాడు కదా, అందుకే ద్రోణాచార్యుణ్ణి కృపాచార్యుణ్ణి కదలకుండా చేసేసాట పూట ఒక్క ధర్మరాజు. దాంతో వాళ్ళు కదలలేకపోయారు. అశ్వత్థామ పరుగు పరుగునట్టు వెళ్ళాడు. అలా వస్తున్న అశ్వత్థామని సాత్యకి అడ్డం కొట్టాడు. ఈ విధంగా భీష్ముడికి ఎవరూ సాయం రాలేకపోయారట. దుర్యోధనుడు శకుని మొదలైన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరినీ ఏకకాలంలో పడగొట్టి పారేసి వేలుడెడ లేకుండా అర్జునుడు తల నుంచి కింద దాకా బాణాలు కొట్టాడు. అందులో బాణాలు అంటే భీష్ముడి యొక్క శరీరం అంతా గుచ్చుకున్న బాణములలో ఒక వంతు బాణములు మాత్రమే శిఖండివి, మిగతా బాణాలన్నీ అర్జునుడివే. అర్జునుడి బాణాలు గుచ్చుకుని బయటకు వస్తున్నాయి, శిఖండి బాణములు తగిలి శరీరం పైపై నుండిపోతున్నాయట. ముళ్ల పందిలే అయిపోయాడు అన్నారండి. సుస్పష్టంగా ఏమని చెప్పారు వేదవ్యాసుల వారు, ఒక ముళ్ల పందికి ఒళ్ళంత ముళ్ళు ఎలా ఉంటాయి అలా ఇప్పుడు భీష్ముడి శరీరం అంతా అయిపోయాయట. అప్పుడు దగ్గరకు వచ్చి అర్జునుడు తోపు తోస్తే కింద పడిపోయాడు ఆయన. తూర్పు తల్లకాగా నీసుతులేర్పడ కనుగొనుచునుండ నిలగం పింపన్ దర్పోజ్జలుడా భీష్ముడ హర్పతి అస్తాద్రి చేరునట్లుగా పడియను. తూర్పు వైపుకి తల వెళ్ళింది, పడమర వైపుకి కాళ్లు వెళ్ళాయి. ఈ విధంగా తూర్పు శిరస్సుగా పడమట కొండ మీదకి సూర్యుడు వాలిపోయినట్టుగా భీష్ముడనే ఒక మహాసూర్యుడు వాలిపోయాడు కిందకి. మహాపరాక్రమవంతుడు ఆయన పడ్డంతో భూమి కాసేపు కంపించింది, అపశకునాలు అయిపోయాయి. నీ సుత్తులంతా చూస్తూనే ఉన్నారు, ఎవరూ రక్షించలేకపోయారు. ఆ సమయంలో పాండవుల కోసం నేను పడిపోతున్నాను, ఇది మీకు సమ్మతమేనా అని ఆకాశం కేసి కొంచెం తలెత్తి భీష్ముడు అంటే దేవతలు ఏమన్నారో తెలుసా, ఇది మాకు సమ్మతమే, నువ్వు తొందరగా పడిపో అని పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఆ పువ్వులు వ్యాసుడి అనుగ్రహంతో నాకు కనబడ్డాయి, భీష్ముడికి కనబడ్డాయి, కృష్ణుడికి కనబడ్డాయి, పైన దేవతలకి తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఇది నేను కళ్ళారా చూశాను. దేవతలంతా చెవి దగ్గరకు వచ్చి ఇంక నువ్వు ఆగ్రహించకు పడిపో అని చెబుతూ ఉంటే విన్నాను. చల్లని నీటి తుంపరలతో కూడిన గాలి ఆయన మీదకి విసిరేలా చూశారు వాళ్ళు. ఎందుకంటే ఈ దెబ్బలకి ఆయన చచ్చిపోకూడదు, అందుకని సుఖం కలిగేలా చేశారట. ఇది కాకుండా దేవతలు దుందుబులు కూడా మోగించారు. ఇవన్నీ అనన్య గోచరములు, అంటే అందరికీ కనబడవు. ఆ దృశ్యం వ్యాసుడైతే చూడగలడు, శ్రీకృష్ణ పరమాత్మకి ఎలాగో తెలుస్తుంది, దేవతలకి తెలుస్తుంది, భీష్ముడికి తెలుస్తోంది. నేను వ్యాసుడి అనుగ్రహంతో చూచాను. ఆహా, ఎటువంటి పవిత్ర దృశ్యం! దేవతల యొక్క అనుగ్రహం పొందుతూ భీష్ముడు నేల మీద పడిపోయాడు. శతాధిక వృద్ధుడైన ఒక మహాత్ముడు నీ దుర్మంత్రం వల్ల, నువ్వు నీ కొడుకులు కుట్ర పనడం వల్ల అన్యాయంగా యుద్ధరంగంలో పడిపోయాడు. తను ఉధర బొంద కొండంగ తల్పభంగి శరములు తయ్యి పొల్లుపారి నరవరేణ్య అట్లు శరతల్పగతుడగు నమ్మహానుభావు దేవవ్రతుని దేవభావముందే. ఆయన నేల మీద పడగానే శరీరం నేలకి తగలకుండా శరీరములో గుచ్చుకున్న బాణములు ఒక తల్పమయ్యాయిట, అంటే మంచంలా తయారయ్యాయి. ఒళ్ళంతా బాణాలే కదా, అందుకని నేల మీద పడగానే ఈ కిందన్న మొనలు నేల మీద పడ్డాయి. లోపలకేమో అంచులు గుచ్చుకుని ఉన్నాయి. ఈ విధంగా బాణములే ఆయనకి ఒక తల్పమయ్యాయి, శరతల్పమయ్యింది, అంపశయ్యి అయ్యింది. దాని మీద పడుకున్నటువంటి దేవవ్రతుడికి దేవభావం, దేవతల లక్షణాలు వచ్చాయి. ఎప్పటిదాకా కాస్త మానవ లక్షణాలు ఉన్నాయి ఆయనలో, ఒక్కసారి నేల మీద పడ్డంతో, ఆ నేల మీద పడకుండా ఈ బాణములు తనకి ఒక తల్పం కాగానే ఆయన దేవవ్రతుడు, దేవభావం పొందాడు. అచ్చం పూర్వం వసువులలో ఏ భావం ఉన్నదో ఆ దేవత్వం వచ్చిందట. సామాన్య మానవుల్లో ఉండే ఈర్ష్య కామక్రోధాదులు అన్ని పోయాయి, ఉపశాంతి పొందాడు ఆయన. ఏకంగా 10,000 మంది వీరుల్ని చితక్కొట్టిన వీరుడు ఇప్పుడు శాంతి పొందాడు. బాగా యజ్ఞగుండంలో భగభగ మండిన అగ్ని క్రమంగా చల్లారినట్టు అయిపోయిందట. యజ్ఞగుండంలో అగ్నితో పోల్చారు ఆయన, చల్లారిన అగ్నిలా ఉన్నాడు ఆయన. ఇంతలో దేవతలు కొంతమంది పరుగు పరుగుని వచ్చారు, ఎవరికి కనపడ్డంలా. వాళ్ళు కేవలం భీష్ముడి దగ్గరికే వచ్చారు. అన్ని మిషులప్పుడు చూచి మృతుడయ్యడునక్కట దక్షిణాయనంబున కృత పుణ్యుడం చువగబొందన భీష్ముడి రింగి వారికిట్లను సురలారా కాలగతి ఆత్మతలంచియకాదిమేనిలో ఉన్ని చిన్నవాడ ప్రాణముల ఒమ్మలికింపకూడింతయే నియం. అప్పుడు కొంతమంది దేవతలు వచ్చి, అయ్యయ్యో నాయన, ఉత్తరాయణంలో చచ్చిపోతే పుణ్యం, దక్షిణాయనంలో చస్తే మళ్ళీ నువ్వు జన్మెత్తాలి, స్వర్గానికి వెళ్ళవు, ఇదేమిటి దక్షిణాయనంలో చచ్చిపోతున్నావు, ఇంత పుణ్యం చేసిన వాడివి అన్నారట చెవి దగ్గరకు వచ్చి. అప్పుడు ఆయన ఏమన్నాడు, దేవతలారా మీరు ఏమాత్రం నా కోసం శోకించవలసిన అవసరం లేదు, పొరపాటును కూడా నేను ఇప్పుడు చావను, లేకపోతే ఈ బాణాలు తినగానే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఇప్పుడు ఇంకా దక్షిణాయనమని ఉత్తరాయణం రావడానికి సమయం ఉందని నాకు తెలుసు, అందుకే ఈ అంపశయ్య మీద ఉంటాను. సత్యవతి వివాహ సమయంలో శంతన మహారాజు మా తండ్రి నన్ను మెచ్చి స్వచ్ఛంద మరణం ప్రసాదించాడు, ఆ వరం వల్ల నేను నా శరీరంలో ప్రాణాలు ఉంచుకుంటాను, మళ్ళీ మాఘమాసం వచ్చేదాకా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఇక్కడే ఉంటాను, అప్పటిదాకా ఈ శరముల మీదే పడుకుంటాను, ఈ భూలోకపు ఆహారం తినను నేను, దివ్యాహారం దివ్య జలం దివ్యవాయువే స్వీకరిస్తాను, అప్పటిదాకా ప్రాణాలుంటాయి, అప్పుడు శరీరం విడిచిపెట్టి నా అవతారమూర్తిలో వసువుల్లో కలిసిపోతాను, ఒమ్మలికింపకుడించుకేని నా కోసం మీరు మాత్రం దుఃఖించకండి అని ధైర్యం చెప్పాట. ఆ దృశ్యం కూడా సంజయుడికి తెలుస్తుంది, తక్కిన వాళ్ళకి తెలియదు. ఏమిటి భీష్ముడు ఇలా తల తిప్పేదో అంటున్నాడు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మిగతా వాళ్ళకి విషయం అర్థం కాదు. ఇక అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు యుద్ధం ఆపేశారు. సూర్యుడు ఇంకా అస్తమించడానికి దాదాపు గంట ఉన్నా భీష్ముడు పడిపోయాక ఇంకా యుద్ధం ఏమిటని అంతా కూడా రథాలు దిగి ఆయుధాలు పక్కన వదిలిపెట్టి వచ్చారు. భీష్ముడి దగ్గరికి వచ్చేశారు. చిత్రం ఏమిటి తెలుసా, అందరూ ఆయుధం వదిలిపెట్టినా ఒక్క అర్జునుడు మాత్రం గాంధీవంతో వచ్చాడు. తక్కిన వాళ్ళు ఎవ్వరూ ఆయుధాలు లేకుండా వచ్చారు. అది చూచి తక్కిన వాళ్ళు ఇప్పుడు కూడా ఆయుధంతో రావాలా అని తెప్పారట కౌరవులు. కానీ ఎందుకు రావాలో, ఎందుకు ఎప్పుడే పని చేయాలో అర్జునుడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. అందరూ రాగానే భీష్ముడు అన్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇక నేను అస్తమిస్తున్నాను, మీరంతా సుఖంగా ఉంటే బాగుంటుంది అన్నట్ట. ఇది వింటున్నాడు ధృతరాష్ట్రుడు కదా, ఒక్క క్షణకాలం ఏడ్చేశాడు ఆడు కూడా. మా మహాత్ముడు, మా తండ్రి, మా నాన్న విచిత్ర వీరుడి యొక్క అన్నగారు పరమధర్మమూర్తి, ఎంత పరాక్రమవంతుడో అంత సాధుమూర్తి, ఎంత సాధువో అంత క్రూరుడు అవసరమైతే, మళ్ళీ ఎంత క్రూరత్వమో అంత కరుణ అన్ని కలిగిన మహాత్ముడు మా కోసం రాజ్యత్యాగం చేశాడు. అటువంటి వాడు యుద్ధరంగంలో పడిపోయాడు, ఈ వార్త విని కూడా ఈ దౌర్భాగ్యుడు బతుకున్నాడు. నాయుల్ల మర్రయ్య ఇనుమో రాయో కాకిట్లు రూపరక విననోర్చన్ సాయక సముదయ కర్ర భవదీయ వచన చెయ్యము గవియుదేరల్ తిరమై. నా హృదయం, నా మనస్సు ఇనుమ రాయ, లేకపోతే నువ్వు ఈ మాట చెప్పగానే అది పగిలిపోవాలి, నా గుండె పగిలి వెంటనే చావాలి, చావడం లేదు దౌర్భాగ్యుణ్ణి నేను, నా గుండెకాయ పగలడం లేదంటే ఇది రాయి కంటే ఇనుము కంటే గట్టిదై ఉంటుంది, భయంకరమైన బాణముల వంటి నీ మాటలు విన్నాను. నీ మాటలు ఎటువంటివి ఇప్పుడు, తీవ్ర బాణాలు, ఎందువల్ల, మా వాడు మా తాతగారు మా తండ్రి గారు భీష్ముడు పడిపోయాడని చెప్పేవే, ఆ మాట ఒక బ్రహ్మాస్త్రం వంటిది, అంత అస్త్రం హృదయానికి వెళ్ళి కూడా నేను బతికున్నాను, ఛీ బ్రతుకున్నది, నాకు భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టాడు, గుడ్డివాడిని, గుడ్డివాడికి దాణా తక్కువ లేదన్నట్టుగానేమో భార్యలను ఇచ్చేశాడు, ఇంత సంతానం ఇచ్చాడు, ఈ సంతానంతో రోజు ఏడుపే, అసలు పుణ్యాత్ములు ముందు పోతున్నారు, నేను రోజు ఏడుస్తూ బతుకుతున్నాను, నిత్యం చచ్చు ఏడుస్తూ బ్రతకడం కదండీ, ఇది నిజంగా దౌర్భాగ్య బతికే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు వాడికి, దుఃఖము వస్తుంది, ఎవరిని అదుపులో పెట్టలేను, అయినా బ్రతుకుతున్నాను. ఆహా, మహాత్ములేమో తొందరగా పోతారు, పాపాత్ములేమో పాపీ చిరాయుహ అన్నట్టు ఇలా బతుకుతున్నారు అని ఏడుస్తూ ఉంటే, ఇదిగో గత జల సేతు బంధనం అది, అంటే నీళ్లు వెళ్ళిపోయాక ఆనకట్ట కడితే ఏమిటండి, నీళ్లు వెళ్ళిపోకుండా అక్కడ అడ్డంగా కట్ట కట్టాలి, అలా కట్టకుండా నీళ్ళన్నీ వెళ్ళిపోయాక అప్పుడు ఎవడో ఆనకట్ట కట్టడం మొదలెట్టేట. అలా ఉంది నీది, యుద్ధానికి వెళ్లే ముందు నీ కొడుకుల్ని అదుపులో పెట్టి రే కూర్చోండ్రా అని నువ్వు గట్టిగా అనుంటే వాళ్ళు ఏమయ్యేవారు, నువ్వు అలా అదుపులో పెట్టకుండా ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటే రోజు వాళ్ళు చస్తూ ఉంటే ఆ చావు వార్త చెవులో పడుతుంటే ఇప్పుడు నన్ను చంపుతావు ఎందుకు, శ్రద్ధగా విను, ఇంకా ఏడవకు, ఏడవడం వల్ల ఉపయోగం లేదు. ఇంత గట్టిగా చెప్పేవాడు అంటే సంజయుడు అప్పుడప్పుడు, ఎంత ప్రేమన్నా రాజు మీద భక్తున్నా చెప్పేటప్పుడు ధర్మం చెప్పేటప్పుడు అలాగే చెప్పి ఇప్పుడు మిగతా కథ విను. భీష్ముడు అందరూ దగ్గరకు వచ్చాక ఒక్కసారి తలెలా తిప్పి, నా శరీరం అంతా బాణాలున్నాయి, ఈ తల దగ్గర వెనక భాగంలో బాణములు లేవు, దాంతో తలకాయ కిందకి వెళ్ళిపోతోంది, మంచం మీద పడుకున్నవాడు తలగడ మీద పెట్టుకోకుండా మంచం కిందకి తల వేళ్లాడేసినట్టుగా నా బతుకు ఉన్నది, ఇప్పుడు నాకు తల కిందకి వేళ్లాడుతోంది, తలగళ్ళు కావాలన్నట్ట. వెంటనే దుర్యోధనుడు ఎవరక్కడ తీసుకురండి అన్నట్ట, ఓ 50 తలగళ్ళు అట్టుకొచ్చే రకంగా అవన్నీ తల కింద పెడుతుంటే చచ్చా ఈ తలగళ్ళు నాకొద్దు. అవన్నీ ఒకప్పుడు నగరంలో ఉన్నప్పుడు నేను ఉపయోగించాను, ఇంట్లో మంచం మీద పడుకున్నప్పుడు మీరిచ్చిన మెత్తని తలగళ్ళు కావాలి, ఇప్పుడు నేను శరతల్పం మీద ఉన్నాను, దీనికి తగినటువంటి ఉపధానం తలగడ దిండు కావాలనగానే ఆయన అర్జునుడికేసే చూశాట, మళ్ళీ ఇలాంటి తలగడ కావాలని అర్జునుడికేసి అలా సైగ చేశాడు. అర్జునుడు వచ్చి ఓ చేత్తో తలలా పట్టుకున్నాడు, ఓ చేత్తో గాంధీవానికి 3 బాణాలు ఎక్కుపెట్టాడు, సరిగ్గా 3 బాణములు తల చుట్టూ కొట్టాడు. ఆ 3 బాణములు చక్కగా భీష్ముడికి మరీ కింద కాకుండా మరీ ఎత్తు కాకుండా మధ్యరకంగా ఒక కొద్ది మాదిరి ఎత్తుండేటటువంటి తలగడగా ఉపయోగపడ్డాట. తలగడ ఎప్పుడు కూడా బాగా ఎత్తుగా పెట్టుకున్నా నిద్రపోలేము, అలాగని తలగడ మరీ నేల కిందకి వెళ్ళిపోయినా నిద్రపట్టదు, అందుకని కొంచెం తలకి ఎత్తుగా ఉండేలాగా 3 బాణములతో దిండి ఏర్పాటు చేశాడు ఆయన. ఎందుకని, ఈయన పడుకున్నది బాణాల మీద, బాణాల మీద పడుకున్న వాడికి బాణములే తలగడగా ఉండాలి, అందుకని దిండుగా కూడా 3 బాణములు ఒంటి చేత్తో కొట్టాడు. అది కూడా ఓ చేత్తో తలెత్తాడు, కేవలం ఓ చేత్తో బాణం వేయడం ఎంత కష్టమండి, అంత టెక్నాలజీ ఆయన దగ్గర ఉన్నది, ఆయన బాగా అది తేరిన వాడు కాబట్టి ఒకే బాణం ఒకే గాంధీవం కేవలం ఒక చెయ్యి, ఒక బాణం కొడితే 3 బాణాలు అయ్యాయి, ఆ 3 బాణములు తలగడయ్యింది. ఈ విధంగా మంత్రశక్తితో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, శభాష్. అందుకే అర్జునుడు మిగతా వాళ్లల్లా కాకుండా గాంధీవంతో వచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమైందా, నా మనస్సులో ఏముంటుందో నా కోరిక ఏముంటుందో అది ఎరిగిన వాళ్ళు ఈ కౌరవ పాండవ సైన్యంలో ఒక అర్జునుడే, నా మనస్సు పూర్తిగా అతనికి తెలుసు, అతడికి నేనంటే అవ్యాజ కరుణ. మీరంతా ఆయుధాలు విడిచారు, మీరు వస్తున్నప్పుడు మీ మనస్సుల్లో ఈ అర్జునుడు ఒక్కడే గాంధీవంతో వస్తున్నాడేమిటి అని కూడా అనుకునే ఉంటారు, మీరు అలా అనుకోవడం సహజం, కానీ ఆయన ఎందుకు వచ్చాడు ఇప్పుడు అర్థమైందా అని అర్జునుడిని ప్రశంసించాట. పక్కనేమో తెల్లబోతున్నాడు దుర్యోధనుడు, అయ్యో ఇలా అయిపోయింది ఏంటి నా బతుకని, ఇక్కడ తాతగారు పడిపోయారనే బాధ కంటే ఒక వీరుడు పడిపోయాడు రేపటి నాకేమిటి నాకు అండేమిటి ఈ భయం కొట్టుకుంది వాడికి. అప్పుడు భీష్ముడు ఏమన్నాడో తెలిసిన, నాయనలారా నేను ఇప్పుడేం చావను, ఉత్తరాయణం దాకా ఇక్కడే ఉంటాను, రవి గొల్చి ఉత్తరాయణమవునంతకు నంపపాన్పు నందిట్లు మహోత్సవ లీల నిలుతు నాకీ దివసంబుల చేయవలయు దృఢతర రక్షన్ అలయ కరయ నోపిన వారలు గ్రక్కున పరిఘతోటి ప్రాకారం బెట్టలముగగా వింపుడు ఇట్టలముగగా వింపుడనుడు తలకొని నీసుతులు పాండు తనయులు భక్తిన్. నాయనలారా ఉభయులు నా బంధువులే, అందుకే మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఇలాగే పడుకుని రోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఇలా పడుకునే మానసికంగా అర్ఘ్యం ఇచ్చి ఆయన్ని కొలుస్తాను, సూర్యుడిని ఉపాసిస్తాను, ఉత్తరాయణం వచ్చేదాకా ఎదురు చూస్తాను, ఈ అంపపానుపు మీదే ఉంటాను. మరి ఈ రోజుల్లో నా మీదకి తోడేళ్లు నక్కలు ఇవన్నీ యుద్ధమయ్యాక వచ్చి మీద పడకూడదు, ఏ నీచ మానవుల వల్ల నాకు ప్రమాదం ఉండకూడదు, కాబట్టి నా చుట్టూత ఓ పెద్ద కోట గోడ లాంటిది కట్టేయండి, ఎత్తైన గోడ కట్టండి, పైన ఆచ్ఛాదన కలిగించండి, ఆచ్ఛాదన వళ్ళి కేవలం వర్షం పడకుండా చూడడానికే తప్ప సూర్యుడు కనపడేటట్టుగా మళ్ళీ కిరణాలు నా మీద పడేలా చూడాలి, ఒక పెద్ద ప్రాకారం ఓ పరిఖ ఏర్పాటు చేయండి అనగానే ఇటు నీ కొడుకులు అంటే చెబుతున్నది సంజయుడు కదా, ధృతరాష్ట్రుడు ఏమన్నాడు, నీ కొడుకులు దుర్యోధనాదులు అటు పాండుసుతులు చక్కగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు పాండవులు కొంతమందిని కౌరవులు కొంతమందిని ఆయనకి సేవ చేయడానికి పనివాళ్లను పెట్టారు. ఈ పనివాళ్లని తాతగారికి ఎప్పుడు ఏమీ తేడా రాకూడదు, వాళ్ళు చూస్తారని మీరు చూస్తారని వాళ్ళు మళ్ళీ తప్పించుకోకండి. ఇద్దరు మనుషులు పెడితే వచ్చే ఇబ్బంది ఏమిటో తెలిసినా, వాడు చేస్తాడు లేని వీడు చేస్తాడని వాడు ఎవరు మానేస్తారు, అలా మానడానికి వీల్లేదు అని రెండు వేపులా కట్టుదిట్టం చేశారు. ఇంతలో వైద్యులు వచ్చారు. మహాత్మా నువ్వు అనుమతిస్తే నీ బాణాలన్నీ పీకేస్తాం, నీ ఒళ్ళంతా మళ్ళీ మందు పోస్తాం, నీకు మళ్ళీ ఆరోగ్యం ఒక్క 6 నెలల్లో వస్తుంది, 6 నెలల్లో నీ శరీరం అంతా పూర్వంలా నడిచేలా చేస్తాం, నిన్ను హస్తినాపురానికి పట్టుకుపోయే లోపు ప్రాణాలు పోకుండా కాపాడతాం, హస్తినాపురానికి తీసుకెడతాం, అక్కడ ఇన్పేషెంట్ గా పెట్టుకుంటాం, మళ్ళీ అవుట్ పేషెంట్ గా కాకుండా అక్కడ నీకు సేవ చేస్తాం, నీకు మందులు పోస్తాం, మా మందులు నువ్వు స్వీకరిస్తే 6 నెలల్లో మళ్ళీ నీ శరీరంలో పుండులు తగ్గిపోతాయి, ఎముకలు సరుగుతాయి అనగా ఆయన అన్నాడు, ఇక ఈ శరీరంలో ఎముకలు ఏమిటి పుండు ఏమిటి, నాకు ఆ కోరిక లేదు, 6 నెలల తర్వాత మళ్ళీ యుద్ధానికి రావాలనే కోరిక లేదు. మీరు మహాత్ములు, మీ వైద్యాన్ని కించపరచను, మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషం అని, ఎవరక్కడ ఈ వైద్యులు ఇంత కష్టపడి నా దగ్గరకు వచ్చి నాకు సేవ చేస్తానన్నందుకు కానుకలిచ్చి పంపేయండి. ఇంకా ఈ ముసలి శరీరం, శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుని మళ్లీ భోజనాలు చేయాలి, సుఖభోగాలు అనుభవించాలనే కోరికతో ఉన్న శరీరం కాదు నాది, నా మనస్సుకి శరీరానికి కూడా వాంఛ లేదు, బ్రతకాలనే కోరిక లేదు అని వాళ్ళు సున్నితంగా వారించి వాళ్ళ కానుకలిచ్చి పంపేశాడు. వాళ్ళు అలా వెళ్లారు. ఇంతలో ఆయన మళ్ళీ దాహం విపరీతంగా ఉంది, పొద్దునుంచి ఇప్పటిదాకా ఏకధాటి యుద్ధం చేశాను, ఎంతో మందిని చంపాను, పాండవులకి ఎంతో నష్టం కలిగించాను, అందరూ నన్ను క్షమించండి, ఇప్పుడు నాకు చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలనగానే దుర్యోధనుడు ఎవరక్కడనగానే బంగారపు చెంబులతో బిందులతో నీళ్లు పట్టుకొచ్చారట, నాకు ఆ బంగారపు చెంబులతో నీళ్లొద్దు, నేను ఈ రోజు నుంచి ప్రాకృతిక ఆహారమే తీసుకుంటాను, అంటే ప్రకృతిలో ఉన్నవి తనంత తాను వచ్చినవే స్వీకరిస్తాను, మీరు నాకు ఏ పిండి వంటలు పెట్టినా తినను, భగవంతుడు నా నోట్లో ఏదన్నా పండు బారేస్తే పండే తింటాను, చెట్ల నుంచి వచ్చిన పళ్ళు ప్రకృతి నుంచి వచ్చిన నీళ్లే తాగుతాను, మీరు చెరువుల నుంచి బిందెలతో తెచ్చే నీళ్లు తాగను అనగానే ఈ ప్రకృతి నుంచి నీళ్లు అంటాడు ఏంటి, ఏమిటో అర్థం కాలేదు వీళ్ళకి. అప్పుడు అర్జునుడికేసి చూశాడు ఆయన, వెంటనే అర్జునుడు ఏం చేశాట, గాంధీవాన్ని ఎక్కువ పెట్టాడు, ఒక పెద్ద బాణాన్ని భూమి మీదకి ఢామ్మని కొట్టాడు, పర్జన్యాస్త్రం అనే ఒక అస్త్రాన్ని గాంధీవన్ నుంచి భూమిలోకి విడిచిపెట్టగానే ఆ బాణం జామ్మని భూమి లోపలికి వెళ్ళిపోయింది, వెంటనే పాతాళ జలం ఢామ్మని పైకి దన్నింది, ఎక్కడి నుంచో పాతాళ లోకం నుంచి తెల్ల నీరు, స్వచ్ఛమైన నీరు, ఒక స్ఫటికంలో ఉందిటది, పటికలాగా వెలిగిపోతున్నటువంటి నీరు పైకి వచ్చింది, ఆ నీరు కూడా పెద్ద ధార కాదు, పెద్ద ధార వస్తే మళ్ళీ ప్రమాదం కదా, సన్నగా మన స్ట్రాతో తాగుతాం చూసారా దంసప్పులు లాంటివి, అలాగా సన్నని ధార వచ్చి మహాత్ముడు భీష్ముడి నోట్లో పడింది, ఆయన కొంచెం కొంచెం గొట్టగేశాడు. అక్కడి ఆ బాణం గొప్పతనం ఏమిటంటే ఎక్కడో ఉన్న పాతాళ జలాన్ని, ప్రకృతిలో ఉన్న జలాన్ని, పవిత్ర జలాన్ని పైకి తెచ్చింది, ఆ తెచ్చిన జలం ఆయన మూతి మీద పడిపోయి ఉక్కిరి విక్కిరిపోకుండా సన్నగా కొంచెం కొంచెం పడింది నోట్లో, ప్రకృతి కూడా సహకరించింది. కౌరవులు ప్రకంపగాఢ విస్మయులయ్యిరి, పాండు సుతులు వారి బలము నుబ్బి ఆచి సంకులొత్తిరా బలంబుల, ఆ మహాత్ము తృప్తి చేసిన అర్జునుండు, ఆ జలంబులన మహాత్ము తృప్తి చేసిన అర్జునుండు. వెంటనే ఆయన బాణంతో నేలను కొట్టడం, నేల పగలడం, అడుగునున్న పాతా జలం పైకి రావడం బోరేసాడు నిమిషంలో. మన నానాయాత్ర పడిపోయి 100,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తే అందులో నీళ్లు సరిగ్గా రావడంలా దిక్కుమాలిన జలం వస్తుంది, ఒంటిగా పాతాళ జలం తగులుతూ ఉంటే ఆమె బాబోయ్ స్నానం చేసిన వాడు ఒళ్ళంతా ఒకటే దద్దుర్లు మంట. కానీ ఇక్కడ ఆయన బాణం కొట్టగానే ఎంతో పవిత్రమైన కమ్మని నీరు సన్నగా వచ్చి నోట్లో పడి ఆయనకి దాహం తీర్చింది. రావడం కాదట, అర్జునుడు ఏమన్నాడో తెలుసా, నా బాణ ప్రభావముతో నువ్వు ఎప్పుడంటే అప్పుడు సన్నని నీరు నీ నోట్లోకి వస్తుంది, వద్దంటే ఆగిపోతుంది, నువ్వు శరీరము విడిచిపెట్టేదాకా ప్రకృతిలో ఉన్న ఈ నీరే నువ్వు తాగుదువుగాక. తర్వాత ఈ బాణం మరొక ఉపకారం కూడా చేస్తుంది, నీకెప్పుడు ఆకలిస్తే అప్పుడు ఒక ఫలాన్ని నీ నోట్లో పారేస్తుంది, ఆ ఫలం కూడా ఎటువంటిది, పైన నిలబడి కేవలం రసం నీ నోట్లో పడేలా చేస్తుంది, ఒక మామిడి పండు వస్తుందిట ఆ బాణ ప్రభావంతో, ఆ మామిడి పండు మూతి దగ్గర నిలబడుతుంది, ఈయనేం పీక్కోక్కర్లా, పీక్కోవడానికి అవకాశం లేదుగా, చేతులు దిగిపోయి ఉన్నాయి కిందకి, అందుకని ఏమీ కదలక్కర్లేకుండా ఆ పండే తనంత తానే చిల్లు పెట్టుకుని అందులోంచి రసం ఆయన నోట్లో పోసి వెళ్ళిపోతుందిట. ఎంత గొప్ప ఏర్పాటండి అది, అది పర్జన్యాస్త్ర ప్రభావం, అది అర్జునుడి గొప్పతనం. అందుకని ఆయన నరుడు అన్నారు. అందుకే చూచి కౌరవులంతా విస్మయం పొందారు. ఏం చేయాలో తెలియ ఇట్లా తెల్లబోతున్నారనమాట, ఇటువంటి వాడితోట రేపు యుద్ధం చేయటం అని వాళ్ళు భయపడుతున్నారు. కానీ పాండవ సైనికులు ఉబ్బిపోయి ఆనందంతో శాభాషద్దున నరా నరా అహో ఏమి మహిమ, భూమిని పగలగొట్టి జలమెవరు తెస్తారు, ఫలమెవరు తెస్తారు, నీకు నువ్వే సాటి అని వెంటనే శంఖాలు ఊదారు. ఈ విధంగా పాండవ బలానికి ఆనందం కలిగింది, కౌరవ బలానికి దుఃఖం కలిగింది. అప్పుడు భీష్ముడు తెల్లబోతూ ఉన్న దుర్యోధనుడికే చూశాడు. దుర్యోధనుడు ఇదంతా చూసి నిశ్చేష్టుడైపోయాడు అనమాట. ఏం చేయాలో తెలియటంలా, తలగడతే అంటే మామూలు తలగడ తెస్తాడు ఆయన, మంచినీళ్ళు అంటే చెంబులతో నీళ్లు తెప్పిస్తాడు. ఏం చూస్తే భూమిలోంచి చెంబులు లాక్కొస్తాడు, భూమిలోంచి పండు తీసుకొస్తున్నాడు, నోట్లోకి అందిస్తున్నాడు. మరి ఈ మహిమ ఎక్కడ, ఆ మహిమ ఎక్కడ? అందుకే వాడు తెల్లబోతూ ఉంటే అటు దుర్యోధనుడికే చూసి మళ్ళీ భీష్ముడు అర్జునుడికే తిరిగి ఏమన్నాడు, నాయన ఒకప్పుడు నారద మహర్షి నా దగ్గరకు వచ్చాడు. నారదు చేత నిన్ను మునినాథునిగా నెరుంగుదు. నారద మహర్షి చెప్పాడు, నీవు మనుమడు మనుమడు అనుకుంటున్నటువంటి అర్జునుడు నీ మనుమడు కాదు, నరనారాయణులనే మునులలో ఒకడైన నరుడు. నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు, నరుడు అర్జునుడిగా పుట్టాడు. నీవెంత అదృష్టవంతుడు, నీ వంశంలో నీ కుమారుడైన పాండురాజు కుమారుడిగా పుట్టుకొచ్చాడు ఆ నరుడు. ఆ మునీశ్వరుణ్ణి వీలున్నప్పుడల్లా పూజించు మనస్సులో, అతన్ని కౌగిలించుకో, అతని అనుగ్రహం వల్ల నువ్వు తరిస్తావు అని నారదుడు చెప్పాడు. నేను అందుకే మానసికంగా నిన్ను పూజిస్తున్నాను, శారీరకంగా కౌగిలించుకుంటున్నాను. తాతని గనక దండం పెట్టలేకపోయాను గాని తండ్రి, నువ్వు మునీశ్వరుడివి. నరుడు మాత్రం ఆ విషయం బయటికి పడలేకపోతున్నట్ట, ఎందుకంటే నరుడు కదా, నారాయణ మహిమ వల్ల తాను నరుడితో ఒకప్పుడు నరుడనే రూపంతో ఉన్నవాణ్ణని, నారాయణునితో తిరిగిన వాణ్ణని, తాను మునీశ్వరుణ్ణని ఆయనకి తెలియదు. కృష్ణుడు గుర్తు చేస్తే తప్ప, ఎందుకంటే మానవుడిగా ఇతన్ని బ్రతికించి మానవుడిగా ఇతనికి కీర్తి అందేలా చేసి తద్వారా మానవుడు ధర్మ సంస్థాపన చేయడానికి ఎప్పుడైనా గొప్పవాడే అని లోకానికి అందించడం కోసం ఒక అర్జునుడికి మాత్రం మహిమ లేకుండా చేశాడు కృష్ణుడు. అందుకే కృష్ణుడికి అన్నీ తెలుస్తాయి, ఆయన భగవంతుడిగా దిగొచ్చాడు. ఈయన అలా కాదు, రామావతారంలో రాముడు ఎలా అయితే నన్ను నేను మానవుడు అనుకున్నాడో అర్జునుడు కూడా ఎప్పుడు నేను నరుణ్ణి అనుకుంటాడనమాట. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయంటే నాకు గుర్తులేదనడానికి గల కారణం అదే. ఈ విధంగా నరుడు ఇతడు, ఇతనికి అర్థం కాడల్లా. కానీ ఇతను ఏమన్నాడు భీష్ముడు, నువ్వు మునీశ్వరుడు అని తెలుసు, అది నేను నారదుని ద్వారా గ్రహించాను, అయినా ఎప్పుడూ బయట పెట్టలేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ విజయం లభించి తీరుతుంది అని మరొక్కసారి, నాయనలారా మీరందరూ ఈ నరనారాయణుడికి నమస్కరించండి అని ఒకసారి గోవింద నామస్మరణ చేశాడు ఆయన. గోవింద అనండి గట్టిగా. నేను ఇప్పుడు దుర్యోధనుడు ఏడుస్తున్నాడు, దుర్యోధనుడు దోమ రూపంలో గొంతులు దూరాడు. అప్పుడప్పుడు ఈ దోమలు కొంచెం ఏడిపిస్తున్నాయి. ఇంతకాలం నేను ఏదో శుద్ధ శాకాహారం అనుకున్నాను, అది లోపలికెళ్ళదు బయటికి రాదు, సరిగ్గా ఎక్కడ ఆగిపోయిందనమాట. టక్కన వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళిపోయింది ఈ దోమ, మాయదారి దోమ. ఇది ప్రతిపక్షాల కుట్రేమో తెలియదు, కాని మొత్తం ఏమైనా దుర్యోధనుడి బాధ ఈ దోమ అండి. లోపలికి వెడితేనే పూర్తిగా లోపలికి పోదు, బయటికి రాదు, గొంతు దగ్గర అవుతున్నాడు, కాసి రెండు మూడు సార్లు ఆగాలి. కాబట్టి రేపు పొద్దున మీరు ఎవరన్నా గురువు గారు మీరు నిజంగా శుద్ధ శాకాహారి అని అడిగితే నేనేం సమాధానం చెబుతాను. అందుకని కూడా పరీక్షించాడు భగవంతుడు మొత్తం మీద. నాయన నారదుని ద్వారా నిన్ను మునినాథుడిగా గ్రహించాను, సందేహం లేకుండా నీ అనుగ్రహం నాకు కావాలి అని పలికి పాపం చిన్నబోతు దుఃఖం పొందుతున్న దుర్యోధనుడికేసి తిరిగాడు. చూచావా, నీ కళ్ళ ముందు ఎక్కడో పాతాళాన్ని పగలగొట్టి అక్కడి నుంచి ఈ గంగని పైకి తీసుకొచ్చిన మహాత్ముడు ఆయన, నాకు ఆహారంగా పాతాళం నుంచి ఫలం తీసుకొచ్చిన వాడు ఆయన, ఒంటి చేత్తో బాణం భూమి మీద కొట్టగలిగిన వాడు ఆయన, రెండో చేయి ఉపయోగించకుండా ఒక్క చేత్తో బాణం ఎవడ వేస్తాడు, ఇలా ఎక్కువ పెట్టడం ఎంత కష్టం, అయినా వేసేస్తున్నాడు వాడు. అటువంటి మహాత్ముడు నరుడు అత్యద్భుత విక్రముడు అతనిగా నారాయణుడాప్తుడు ఎవరికి వీరి జయం పరాదు. సమరావష్టంభముందగ్గి ధర్మరతుండైన ధర్మజున కేంద్ర ప్రస్థమిమ్ము అర్ధరాజ్య రమం బొందుము మీరు కొందరయిన చాకున్న నీ గొప్పదే. నరుడు మహాపరాక్రమవంతుడు, ఆ నరుడికి ఆ నారాయణుడి సాయం. ఈ ఇద్దరు మహాత్ములు నీకెన్నోసార్లు చెప్పానాయన, నాయనా శ్రీ మహావిష్ణువు రెండు రూపములతో మన కళ్ల ముందు కనబడ్డాడు. ఏ మహావిష్ణువు కోసం నిరంతరం మేమంతా తపస్సు చేశామో, దేవదానవులంతా తపస్సు చేస్తూ ఉంటారో, యోగేశ్వరేశ్వరులు తపిస్తారో, ఆ మహాత్ములు శ్రీ మహావిష్ణువు రూపాలు ఈ భూలోకంలో అర్జునుడిగా కృష్ణుడిగా వచ్చారు. ఆ నరుడు పరాక్రమవంతుడు, అతనికి నారాయణుడు ఆప్తుడు, ఎవ్వరూ వీరిని జయించలేరు. యుద్ధ గర్వం విడిచిపెట్టు, ధర్మమూర్తి అయిన ఈ ధర్మరాజు గారికి ఎంత ప్రస్థం ఇచ్చేయి, సగం రాజ్యం నువ్వు పొందు. మీరు కొంతమంది అయినా చావకుండా ఉండడం నీకు న్యాయం కదా, ఇప్పటికే సగం మంది వచ్చారు, మీరు కనీసం కొంతమంది అయినా బతుకుతారు, ఆ కొద్ది మంది కోసం దయతో నువ్వు యుద్ధం ఆపేయకూడదా అనగా వాడు ఒక్క ముక్క మాట్లాడితే ఒట్టు, ఇంత జరుగుతుందని చూస్తున్నాడా, తల పక్కకి తిప్పుకున్నాడట. వెంటనే అర్థమైపోయింది భీష్ముడికి, ఇక పోయే ముందు మళ్ళీ నిన్నెందుకు నాయన బాధ పెట్టడం, నీవెలా కావాలో అలాగే చెయ్యి, నీ పరాక్రమాన్ని ప్రదర్శించు అనగానే ఒక్క దండం పెట్టి ఒక్క ముక్క మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెడుతున్నంతసేపు దోదూయమాన మనస్సులు అయ్యారు, మనస్సులో మాత్రం బాగా కుంగిపోయారు. భీష్ముడు పడిపోవడం వాడికి చాలా పెద్ద దెబ్బ. 10 రోజులు యుద్ధంలో అస్తమించాడు భీష్ముడు, చీకట్లు అవుతున్నాయి, అంతా డేరాలకెళ్లారట. పాండవులు కూడా తాతగారి పాదాలకి అందరూ వినయంగా నమస్కరించి బయలుదేరారు. అప్పుడు దారిలో కృష్ణుడు అన్నాడు ధర్మరాజుతో, ధర్మరాజా నిజం చెబుతున్నాను, ఈ భీష్ముడు అంటే నాకు చాలా అభిమానం, అతడి వంటి నాకు భక్తులు చాలా అరుదుగా ఉంటారు. నారదాదులు ఋషుల రూపంలో ఉన్నారు, ఈయన మహారాజు రూపంలో ఉన్న రాజ ఋషి యోగి, ఇతన్ని ఎవరు చంపలేరు సుమా, నా అనుగ్రహం అతనికి ఉన్నది, కేవలం మీకోసం అతను పడిపోయాడు తెలిసిన. సురలకు నజయ్యుడగు ఈ సుర సరిదాత్మజుని గెలువ జొప్పడునే, ఎవరికైనా అద్భుతావహ పరికరులకు మీకు దక్క పౌరవ ముఖ్య. దేవతలు కూడా జయించలేని మహాపరాక్రమం కలిగిన వాడియన. అటువంటి ఈ దేవగంగా పుత్రుణ్ణి, మందాకిని పుత్రుణ్ణి ఎవరన్నా జయించగలరా? ఒక్క మీరే జయించగలిగారు. ఎందుకో తెలిసిన, మీ దగ్గర ధర్మం ఉండడం వల్ల. ఆయన ఎంత గొప్పవాడైనా అధర్మ పురుడి దగ్గర ఉండవలసిన అవసరం ఆయనకి లేదు. నిజం చెప్పాలంటే అక్కడ ఎందుకున్నాడు ఆయన? పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారండి, అప్పుడే వెళ్ళిపోవచ్చు. తెలియకుండానే ఆయనలో రాక్షసావేశం వచ్చిందిట. ఆ రాక్షసులు పట్టుకోవటం వల్ల తాత్కాలికంగా కౌరవుల పంచనుండి ఆ తిండి తింటూ వాళ్ళని సమర్థించాడు. మహాపుణ్యాత్పురాలైన ద్రౌపదికి మాట వరసకు కూడా సాయం చేయలేకపోయాడు. ఆయన తలుచుకుంటే సాయం చేయగలడు. ఆ చిన్న లోపం వల్ల ఈతడు కొంతకాలం పాటు ఈ బాణాల బాధ అనుభవిస్తాడు, మీ వల్ల పడిపోయాడు. ఆ తర్వాత ఆయన పరమ ధర్మమూర్తి నన్ను స్మరించుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరం విడిచిపెడతాడు. మహాత్ములు మీరు తప్ప ఇంకెవ్వరూ అతన్ని పడగొట్టలేరు, ఇది నిజం అనగానే ధర్మరాజుడు, మేమనగా ఎవరం, నీ అనుగ్రహంతో బ్రతికే మానవులం మేమంటూ ఉన్నాం. అసలు ధర్మరాజు ఇదే మాట అన్నాడు. ఏమన్నాడో తెలిసిన, మేమంటూ ఏమి ఎవరం లేవు, మమ్మల్ని నడిపిస్తున్న నువ్వే, మా రూపంలో ఈ పనులు చేస్తున్నావు, మేము కేవలము నీ చేతి పనిముట్లం. ఒక కత్తి అక్కడుంది, తనంత తాను ఆ కత్తి ఏమీ చేయలేదు, ఆ కత్తి నీ చేతిలో ఉంటే అది ఇతరులకి మిత్తి అయి కూర్చుంటుంది. అలాగే మేము నీ చేతిలో ఆయుధాలం, కీలుబొమ్మలం, మమ్మల్ని జంతరగాడు, ఒక యంత్రగాడు, యంత్రాలు నడిపినట్టుగా నడిపిస్తున్నావు, నీ ధర్మం వల్ల బ్రతుకుతున్నామని నమస్కరించారు. ఎక్కడ ధర్మరాజు రవ్వంత కూడా ఇదంతా మా శక్తి అనలేదట. వాళ్ళు అలా వెళ్ళగానే అప్పటికి కర్ణుడు శిబిరాలకి దగ్గరలోనే ఉన్నాడు, కొంచెం దూరంగా పురం దగ్గర ఉన్నట్టు. ఒక పురం దగ్గర ఈ భీష్ముడు పడిపోయిన వార్త వినగానే హుటాహుటిన ఎలా ఉన్నవాడు అలా పరిగెత్తుకొచ్చేసాడు రథం ఎక్కి. రథాన్ని దూరంగా ఆపి కౌరవులు వెళ్ళిపోయారు, పాండవులు వెళ్ళిపోయారు, ఒంటరిగా అక్కడ కేవలం భీష్ముడు ఉన్నాడు. చుట్టూతా ఈ పాండవ కౌరవులు నియమించిన సేవకులు ఉన్నారు, చుట్టూతా ఒక కాంపౌండ్ వాళ్ళు కొడుతున్నారట వాళ్ళు కట్టెలతోటి వాటితోటి. అక్కడికి పరుగు పరుగునొచ్చి భీష్ముడి కాళ్ళ మీద పడిపోయి పాద నమస్కారం చేశాడు. నన్ను కరుణించు, నీ కన్నెత్తి నన్ను చూడు, పన్నెత్తి పలకరించు, కావాలంటే నీ పాదాల దగ్గర ఉన్న నన్ను ఒక్క తన్ను తన్ను, నే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది, నే మహాపాపాత్మండి, ధర్మమూర్తివైన నిన్ను చిటికి మటికి ముసలాడివని, గతాయువని, దుర్బుద్ధివని తిట్టాను, క్షమించవా అంటే భీష్ముడు ఎవరది అని వెంటనే చూచి కర్ణుని గుర్తుపెట్టేశాడు. నాయన నేను నిన్ను తిట్టాను నువ్వు ఎప్పుడు అనుకోకు, నేను నిన్ను ఎందుకు మందలించానో తెలిసినా, నీచులను ఆశ్రయించుకుని నోరు పారేసుకుని నువ్వు నరకానికి పోతున్నావు, అందుకని నిన్ను గౌరవించడానికి, నీ పాపాలు కడగడం కోసమని ఎప్పటికప్పుడు పాండవులకి విజయం చేకూర్చడానికి అప్పుడప్పుడు నేను తిట్టాను. నువ్వు మహావీరుడు అని నాకు తెలుసు, కానీ నీ వీరత్వం పాపాత్ముల దగ్గర ఉండడం వల్ల శోభించడం లేదు, దానివల్ల నువ్వు దెబ్బతింటున్నావు. పైగా నీ వెంటనే నాకు ఎందుకు ప్రత్యేకమైన అభిమానమో తెలుసినా, నీ యుదయము దైవిక గర్భాయత్తము నీ కుమర్తెల సదృక్షులు కౌంతేయుడవు కాని వినురాధేయుండవు కావు నీవు ధీర విచార. నాయన, నీవు దైవాంశతో పుట్టావు. ఏ దైవం? సూర్యభగవానుడి అంశతో పుట్టావు. సూర్యభగవానుడి వరం వల్ల కుంతీ గర్భంలోంచి పుట్టావు. నీకు మానవ మాత్రుడు సాటికారు, నిన్నెవరూ అంత తేలిక ఎదుర్కోలేరు. కౌంతేయుడివి నువ్వు, రాధేయుడివి కాదు, రాధాపుత్రుడివి కాదు. విశేషించి కుంతీపుత్రుడి అవడం వల్ల నీ మీద నాకు ఎంతో అభిమానమే. అభిమానం వేరు, ధర్మం వేరు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీకేం కోరిక ఉంది అన్నట్ట? నీ ఆశీర్వచనం కావాలి. నీ ఆశీర్వచనంతో నేను యుద్ధరంగంలో విజృంభించాలనగానే, నాయన ఇంకొకసారి ఆలోచించు, కుంతీపుత్రుడివి, సాటి కుంతీపుత్రుడితో సొంత సోదరులతో ఎవరైనా కలహిస్తారా? దానివల్ల నీకు పతనం తప్ప లాభం ఉన్నదా? చూచావా, ఎంత బలవంతుండైనా మా నాన్నగారిచ్చిన కొండంత వరం నాకు అండగా ఉన్నా ధర్మమూర్తి అయిన భగవంతునికి ఎదురు వెళ్ళి పడిపోయాను. మీరు అలా వెళ్ళిపోక తప్పదు. కాబట్టి నా మాట విని నువ్వు యుద్ధానికి వెళ్లకుండా ఉంటే, నీ మాట దుర్యోధనుడు వింటాడు గనక సంధి చేసుకుంటాడనగానే ఆ ఒక్కటి అడక్కు. ఈ ప్రాణం దుర్యోధనుడికి ఎప్పుడో సమర్పించాను. చావో రేవో, అర్జునుడో కర్ణుడో ఇద్దరులో ఎవరో ఒకళ్ళే మిగలారి. కాబట్టి తాతగారు దాని గురించి ఆలోచించకుండా దీవించండి అనగానే, అది అలాంటిదే, వెళ్ళిరా, నీ కృతజ్ఞతని ప్రకటించుకో అని మళ్ళీ భీష్ముడు దీవించాడు. దాంతో ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడితో భీష్మ పర్వం పూర్తవుతుందనమాట. ఇక ఇక్కడి నుంచి ద్రోణ పర్వారంభం అవుతుంది. వెంటనే సంజయుడితో అంటున్నాడు ధృతరాష్ట్రుడు, మన వాళ్ళు అంతటి మహానుభావుడైన భీష్ముడు ఏది స్వచ్ఛంద మరణం అనే వరం కలిగినటువంటి వాడు యుద్ధరంగంలో కూలిపోతే ఇంకా ఎవరి పరాక్రమాన్ని ఆధారంగా చేసుకుని యుద్ధం చేద్దామనుకున్నారనగానే, మన వాళ్ళకి అంత తేలిగ్గా బుద్ధి వస్తుందా? భీష్ముడు పడిపోయిన కాసేపు దుఃఖించారు. ఆ తర్వాత కొంతమంది సైనికులైతే, కర్ణ కర్ణ వచ్చి కావు మనాథులమైతిమని ఎలుంగులెత్తి పిలువ, కర్ణ కర్ణ అనాథులమైపోయాం, మమ్మల్ని రక్షించు, భీష్ముడు లేడు, ఇప్పుడు నువ్వే దిక్కన్నారట. ఏది గురువుగారిని మానేసి కర్ణుడేదో పొడుస్తాడని. దాంతో కర్ణుడు వచ్చాడు. రాగానే కౌరవులకి లేని ఉత్సాహం వచ్చింది. అసలు భీష్ముడు పడిపోయాడనే విషయం మర్చిపోయారట కాసేపట్లో. ఆ కొండం తండ మా కర్ణుడు వచ్చారని వాళ్ళందరికీ ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను ఒక్క రోజులో పడగొడతాను పాండవులు అనేవాడు కదా. భీష్ముడు పడగొడలేకపోయాడు, ఈయన చాలు, రేపు యుద్ధానికి వెడితే రేపటితో పాండవులు చచ్చిపోతారు అనుకున్నారట అంతా. రేపు తెల్లారుతుంది, యుద్ధారంభమవుతుంది, పాండవులు పడిపోయినట్టే, దుర్యోధనుడు రాజైనట్టే అని ఊహించారట. ఏది ఇందాక అర్జునుడు బాణంతో కొట్టడం ఇవన్నీ మళ్ళీ మర్చిపోయారు, అదే మాయ. అప్పుడు దుర్యోధనుడు కౌగిలించుకుని, మిత్రమా, శరీరంలోకి నూతనోత్సాహం వచ్చింది, రేపు యుద్ధం మనం ప్రారంభించాలి. ఇంతకీ మన సైన్యానికి నాయకుడిగా ఎవరిని నియమిద్దాం? భీష్ముడు పడిపోయాడు సేనాధిపతి, ఇప్పుడు రెండో సేనాధిపతి ఎవరు అనగానే, మన వీరుల్లో అందరూ ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్లే, అందరూ సేనాపతిత్వానికి సరిపోతారు. కానీ వృద్ధుడు, జ్ఞాని, ప్రజ్ఞావంతుడు, మనందరికీ గురువు, అన్నిటికీ మించి అర్జునుడిని పడగొట్టగలిగే శక్తి కలిగిన వాడు అయిన ఈ ద్రోణాచార్యుణ్ణి గనక మనం సేనాధిపతిగా చేసుకుంటే విజయం పొందుతాం. ఈయన సాక్షాత్తు స్థాణుడి వంటి వాడు ఈ ద్రోణుడు అనగానే, వెంటనే దుశ్శాసనుణ్ణి, ఈ కర్ణుణ్ణి అందరినీ వెంట పెట్టుకుని ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. సభాభవనంలోకి తీసుకెళ్లాడు. ద్రోణాచార్యుణ్ణి పిలిచాడు. గురువుగారి పాదాలకు నమస్కరించాడు. గురుదేవా, భీష్ముడు వెళ్ళిపోయాక ఇక మీరే మాకు అండ, మీరే మాకు దిక్కు, మీకు నేను పట్టాభిషేకం చేస్తున్నాను. ఈ సకల కౌరవ సైన్యానికి సేనాధిపతిగా మిమ్మల్ని పట్టం కడుతున్నాను, మీరు మమ్మల్ని అనుగ్రహించండి అని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి సరస్వతీ నదీ జలాలు తీసుకొచ్చి అభిషేకం చేయగానే ద్రోణుడు తెగ పొంగిపోయాడు. ఆనందం తట్టుకోలేక, ఆహా, ఎంత మందు ఉన్నప్పటికీ నువ్వు కర్ణుణ్ణే సేనాపతి చేస్తావు అనుకున్నాను కానీ అతన్ని కాదని నన్నే సేనానాయకుణ్ణి చేసావు, ఆ నా శరీరం పొంగిపోతుంది. ఈ పదవులండి దీంట్లో ఉన్నవి ఏంటంటే, ఇది ఏముంది పెద్ద గొప్ప పదవే, రేపో మాపు పోయే కాల పదవైనా సరే ఏమిటో తెలియదు. ఈ పదవి రాగానే రెచ్చిపోయాడు ఆయన, ఆనందం తట్టుకోలేకపోయాట. దుర్యోధన, నువ్వు నన్ను ఎంతో మన్నించావు, భీష్ముడు కూర్చున్న సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు, ఈ కౌరవ సేనకి నన్ను నాయకుణ్ణి చేశావు, మెచ్చుకున్నాను, నీకేం వరం కావాలో కోరుకో ఇచ్చేస్తున్నాను అన్నట్ట. గురువు గారండి నేను కోరుకున్న వరం ఇస్తారా అన్నాడు ఆయన. ఇచ్చేసానంతే, ఒకసారి మాట అన్నానంటే ఆ మాట నెరవేర్చుకుంటాను అనగానే, అయితే ధర్మరాజుని ప్రాణంతో బంధించి నాకు ఇచ్చేయండి రేపు అన్నట్ట. రేపు ధర్మరాజుని బంధించండి, చంపద్దు, చంపకుండా ప్రాణంతో కట్టి నాకు అప్పగించండి అనగానే, ఆహా అందుకే ధర్మరాజుని అంత అజాత శత్రువు అన్నారు. నీ మనస్సు నాకు అర్థమయ్యింది, యుద్ధంలో ఓడిపోకుండా ధర్మరాజుని నేను బంధించి నీ చేతిలో పెడితే ధర్మరాజుకి అర్ధరాజ్యం ఇచ్చి యుద్ధం ఆపేద్దాం అనుకుంటున్నావు అంతేనా అన్నాడు ఈయన. పాపం నాలాగా అమాయకుడు గనక. అనగానే అబ్బే, ధర్మరాజు గారిని బంధించి ఇక్కడికి తెప్పించేది అర్ధరాజ్యం ఇవ్వడానికి కాదు, ఇచ్చేవాడిని అయితే భీష్ముడు పడిపోయినప్పుడు ఆయన చెప్పినప్పుడే వినేవాడిని, అది కాదు. నాకు భవిష్యత్తు తెలుస్తోంది, మీరు గాని కర్ణుడు గాని నేను గాని పాండవులను చంపలేము అని నాకు భయం పట్టుకుంది లోపల ఉన్న చెప్పాడు ఇప్పుడు. అంటే లోపల ఎంతో కొంతవాడి కాంక్షస్ చెబుతోందిట అంతరాత్మ. కాబట్టి పాండవులు చంపడం కష్టం, పోని చచ్చి చెడి ఒకవేళ ఏ అర్జునుడినో ధర్మరాజునో నేనో లేకపోతే కర్ణుడో మీరో చంపినా కృష్ణుడు మనల్ని బతకనేవాడు, చక్రంతో అందరినీ నరికేస్తాడు. కృష్ణుడి చక్రం దగ్గర బలం ఉంటుందో మొన్నే చూశాం, భీష్ముడి మీదకి చక్రం పట్టుకొస్తుంటే నీచక్రములైన మన వాళ్ళంతా అలా తెల్లబోయి ఉండిపోయారు. కాబట్టి కృష్ణుడు ఒకవేళ పాండవులు చచ్చిపోతే మనందరినీ చక్రంతో నరికేసి కుంతీదేవిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు, ఇది వాడన్నమాట. మనకు మాత్రం రాజ్యం రానివాడు, అయిస్తే చివరికి ఎవరూ లేని దిక్కు లేని కుంతినైనా సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన చేయిస్తాడు, గాని కౌరవులకి రాజ్యం రానివ్వడం. ఈ గొడవ మనం పడలేము. అందుకని ఏం చేద్దామంటే మీరు ధర్మరాజుని బంధించి నా ఎదురుగుండా పెట్టండి, మళ్లీ శకునికి అతనికి పాచికలు ఇచ్చి పాచికలు అడిస్తాను, మళ్లీ 12 ఏళ్ల రాజ్యవాసం ఏడు అజ్ఞాతవాసానికి పోతారు. యుద్ధంలో పాండవులు జయించడం కష్టం, ఇలా వాళ్ళని మళ్ళీ అడవికి పంపామంటే మళ్లీ కొంతకాలం చూసుకోవచ్చు, ఆ తర్వాత మళ్లీ యుద్ధం వస్తుందా, అప్పటికి ఎవడు బతుకుతాడు ఎవడు చస్తాడు, ఒకవేళ బతికితే మళ్లీ ఇలాగే వాళ్ళ చేత జోదం ఆడిస్తాను అడవికి పంపేస్తాను. జోదం తప్ప ధనుర్వేదంలో వాళ్ళని జయించడం కష్టం అని గానీ అమ్మా ఏమి రాజకీయం రానిది, ఏదో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు అనుకున్నాను గానీ ఆ పార్టీలు మించిపోయింది నీ బుర్ర అనుకున్నాడు ఈయన. గజగజలాడిపోయాడు ధర్మరాజు, జుగుప్స కూడా కలిగింది. నిజంగా ఒకవేళ అనుకుంటే మాటిస్తే మాత్రం ధర్మరాజుని బంధించిన తర్వాత తేలిక. అయినా ఆయన ఏమనుకున్నాడో తెలిసినా ఇలాంటి ఈ దుర్మార్గుడి ఆటలు సాకూడదు అనుకుని, నాయన నీకు వరం ఇస్తాను కానీ దానికి ఒక నియమం ఉన్నది, అర్జునుడు గనక అడ్డం పడితే నేను ధర్మరాజుని బంధించలేను, నువ్వు అర్జునుడిని అక్కడ లేకుండా చేసావంటే మాత్రం ధర్మరాజుని బంధిస్తాను, కాబట్టి రేపటి నుంచి నేను సేనాధిపతిగా యుద్ధరంగంలోకి అడుగు పెట్టాక ధర్మరాజుని బంధించే చోట అర్జునుడు లేకుండా చూసుకో, అర్జునుడిని దూరంగా తీసుకుపోయావా ధర్మరాజుని పట్టుకుని బంధించి నీ చేతిలో పెడతాను. తర్వాత మళ్లీ ముందే చెబుతున్నాను, అర్జునుడు అడ్డం వస్తే మాత్రం నేనేం చేయలేను, అర్జునుడు సామాన్యుడు కాదు, వాడు హరిహరాజులు అడ్డమైనా సరే చెత్త కొట్టగలడు, తర్వాత నీ ఇష్టం అన్నట్ట. అనగానే వెంటనే ఈయన అన్నాడు, చూశారా గురువు గారు నాకు వరం ఇచ్చారు, ధర్మరాజుని బంధిస్తాడు, నా పెంటంతా నా తంట అంతా వదిలిపోతుంది, కాని అర్జునుణ్ణి ధర్మరాజున్న చోటు నుంచి దూరంగా పట్టుకుపోయే వాళ్ళు ఎవరున్నారు అనగానే వెంటనే త్రిగర్త దేశాధిపతి సుశర్మ గారు లేచారు. సుశర్మ గారు సంసప్తకులనే తన సైనికులతో లేచి, ఇదిగో మేము అర్జునుణ్ణి రేపటి నుంచి దూరంగా పట్టుకుపోతాం, మా ప్రాణం ఉన్నంత వరకు అర్జునుణ్ణి మీరు చేస్తున్న యుద్ధానికి 5 మైళ్ళ దూరానికి లాక్కుపోతాం, దూరంగా రెచ్చగొట్టి పట్టుకుపోతాం, వాడిని కదలకుండా చేసేస్తాం, కాలు చెయ్యి కదపకుండా కొట్టేస్తాం, అర్జునుణ్ణి చంపుతాం, ఒకవేళ అర్జునుడిని చంపలేకపోతే మాకు బ్రహ్మహత్యా పాపం తొట్టుకుంటుంది, స్త్రీ హత్యా పాపం తొట్టుకుంటుంది, పౌరాణికుడైన పద్మాకర్ గారిని చంపిన పాపం తొట్టుకుంటుంది, ఇలాంటి శపథాలు వల్లించారు వారు, ఇన్ని పాపాలు తొట్టుకుంటాయి అని శపథం చేయగానే వెంటనే ఇక్కడ నుంచి గూఢచారులు ఉంటారే రాయవారులు గూఢచారులు సిబిసిఐడి వాళ్ళు ఇక్కడ ఉన్నారే పాండవులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళు పరుగు పరుగును వెళ్లి ధర్మరాజు గారి చెవిలో వేశారు. ధర్మరాజు గారు అడిగిపోయి గురువు గారు రెచ్చిపోయి నన్ను బంధిస్తానంటున్నాడు అని వెంటనే కృష్ణుణ్ణి అర్జునుణ్ణి పాండవులు అందరినీ తక్కిన వాళ్ళందరినీ సమావేశపరిచాడు. గురువు గారు మన తాతగారి కంటే 7 ఆకులు ఎక్కువ చదివినట్టున్నాడు, పట్టాభిషేకం జరగగానే రెచ్చిపోయి నన్ను బంధిస్తానని వరం ఇచ్చాట. భీష్ముడు కూడా వరం ఇవ్వలేకపోయాడే, అటువంటిది ఇప్పుడు రేపు పొద్దున ద్రోణుడు నన్ను బంధిస్తానంటున్నాడు, నేను అతనికి దొరుకుతానా దొరకనా అర్జున నీ సంగతి ఏమిటన్నాడు. అనగానే ఆయన పక్కపక్కనవి, ఈ ప్రపంచం తల్లకిందులైనా అది జరగదు, క్షోణీ వల్లభ వినుము ఏ ప్రాణముతో నుండ నిన్ను పట్టికొనగనా ద్రోణునక కాదు సగణస్థానునకైనను వశంబె తల్లకేమిటికి. ఓ మహారాజా, నేను ప్రాణముతో ఉండగా, అర్జునుడి ప్రతీత చాలా గొప్పది, నేను బ్రతికొండగా అన్నాడు, చచ్చిపోతే నేనేం చేయలేను, నేను ప్రాణముతో ఉండగా నిన్ను పట్టుకోవడం ద్రోణుడికే కాదు ప్రమథగణాలతో కూడిన శివుడి వల్ల కూడా కాదు, స్థానుడు అంటే శివుడు, సగణ స్థానుడు అన్నాడు ఏకంగా. ప్రమథగణములతో కూడిన శివుడు కూడా నేను బతుకుంటేనే నిన్నేం చేయలేడు, అంటే నిన్ను పట్టుకోవాలంటే ముందు నన్ను చంపాలి, అది అసంభవం. ఎందుకంటే నా తలలో ఉన్న ఒక వెండ్రుక సెగ పువ్వు కూడా వాడకుండా చూసేందుకు పక్కన ఈయన ఉన్నాడు నారాయణుడు. ఆయనకి ధైర్యం అది. ప్రతిజ్ఞ చేశాడంటే ఆయన ఉట్టునే చేయటంలా, నన్ను ప్రమథగణములతో రుద్రుడు కూడా ఏమీ చేయలేడు, ప్రాణంతో ఉండగా నిన్నెవరూ ఏం చేయలేరు, నేను ప్రాణంతో ఎలా ఉంటాను అంటే నారాయణుడు అన్నాడు గనక, ఆయన ఉన్నంత వరకు నాకు ప్రాణం పోదు అనగానే సంతృప్తి పొందేట. మరి రేపటి నుంచి ఏం చేయాలంటే ఓ పక్క నన్ను కాపాడుకోవాలి, మరీ దూరంగా వెళ్ళిపోకూడదు నువ్వు, మధ్య మధ్యలో మరి నువ్వు దూరంగా వెళ్లాల్సి వస్తుంది. యుద్ధం అన్నాక యుద్ధం మాట్లాడండి, ఎన్ని లక్షల మంది సైనికులు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి 5-10 మైళ్ళు వెళ్ళిపోతారు, అలాగా వ్యాప్తి వెళ్ళిపోతారు తరుగుకుంటూ. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడెక్కడో ఉన్న నువ్వు ఇక్కడికి వచ్చేలోపు వాడు పట్టుకోకుండా చూడంటే అప్పుడు దృష్టజ్యుమ్నుడు, ఈ సేనాధిపతి బతుకున్నంత వరకు నిన్ను ఎవడో ఏం చేయలేడు, నేను బతుకుంటాను ఎందుకంటే ద్రోణుడిని చంపడానికి నేను పుట్టాను, నేను బ్రతుకున్నంత వరకు ద్రోణుడు నిన్ను పట్టడు, ద్రోణుడిని చంపి తీరతాను, నేను భీముడు పక్కనుంటాం, అర్జునుడు వీలున్నప్పుడల్లా వస్తాడు, మరేం పర్వాలేదు అన్నారట. అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద సమస్య, గురువు గారు అసాధారణ వ్యక్తి, ఆయన దగ్గర కొన్ని అస్త్రాలున్నాయి, ఏ అస్త్రంతో అయినా ధర్మరాజుని బంధిస్తే అక్కడితో యుద్ధం అయిపోయినట్టే, రాజుగారు బందీభూతుడయ్యాడంటే ఇంకా యుద్ధం పాడైపోయినట్టే, అందుకని అది జరగకూడదు. సరే తెల్లారింది, యుద్ధం ప్రారంభమయ్యింది, ఇక ఏం విజృంభణండి, ద్రోణుడు అన్న ప్రకారంగా విజృంభించేశాడు, ఆ ధర్మరాజు గారికి దూసుకొచ్చేసేట, ఈ పూటతో ధర్మరాజు దొరుకుతాడేమో అనుకున్నారంతా. ఆ సమయంలో చెంచుంగతరంగ సత్తరగతి స్ఫారీ భవత్కేతనో దంచీప్తులు ప్రజ్జరల్లనతి సాంద్రం వైశరశ్రేణిక సంచారంబు నితాంత ఘోరముగా ఆచార్యును వడిందాకెన పాంచాలక్షితిపాలనందనుడు సంభద్వీర్య సంరంభుడై. మంచి తెల్లని విశాలమైనటువంటి రథం, ఆ రథానికి తెల్లని గుర్రాలున్నాయి, పైన జెండా కూడా తెల్ల జెండా, ఇటువంటి తెల్లని గుర్రములతో కూడిన రథం చెక్క 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 పరిగెడుతూ ఉండగా భూమి అదిరిపోతూ ఉండగా మంచి కవచము ధరించి కోదండం ధరించి పాంచాలరాజు గారు ద్రుపదరాజు గారు పుత్రుడు పరుగు పరుగులు వచ్చాడు. ఆయన రావడంతో యుద్ధం గతి మారిపోయింది, ద్రోణాచార్యుణ్ణి ఢీ కొట్టాడు దృష్టజ్యుమ్నుడు. ఈ విధంగా ద్రోణుణ్ణి దృష్టజ్యుమ్నుడు ఢీ కొట్టగానే సాత్యకి అశ్వత్థామ మీద పడ్డాడు. ఆ సమయంలో ఒక్క అభిమన్యుడు దుర్యోధనుణ్ణి శల్యుణ్ణి కర్ణుణ్ణి విరగ్గొట్టి పారేస్తున్నట్ట ఒక్కొర్రాడు. దాంతో కర్ణుడు అన్నాడు, వీడెక్కడ కుర్రాడండి బాబు, వీడు కుర్రాళ్లా లేడు, ఒళ్ళంతా ఎర్రగా రక్తం వచ్చేలా కొట్టేస్తున్నాడు, అర్జునుడి కంటే మించిపోయాడు, ఇప్పుడు నాకు ప్రతివీరుడు అర్జునుడు అభిమన్యుడో తెలియటం లేదు అన్నట్ట. అప్పుడు శల్యుడు కర్ణుని పక్కకు తోసి మహావేగంగా అభిమన్యు పుత్రుడి మీదకి వచ్చాడు. అభిమన్యుడు 3 బాణాలతోటి శల్యుడు గుర్రాలు చంపేశాడు, సారథిని చంపేశాడు. ఒళ్ళు మండిపోయిందిట శల్యుడికి. ఓయ్ అభిమన్య, కుర్రాడు అని ఊరుకుంటున్నాను రారా అని అమాంతంగా నాశనమైపోయిన తన రథంలోంచి కిందకు దూకాడు. ఆయన రథం పాడైపోయింది, ఎందుకంటే గుర్రాలు తెచ్చాయి, సారథి పోయాడు. ఈ విధంగా అభిమన్యుని యొక్క పరాక్రమం వల్ల విరధుడైపోయాడు. అయినా సరే అందులో ఉన్న గద తీసుకున్నట్ట, అమ్మెయి సూతుడిల్గుటయు అగ్గలికన్ గదపుచ్చుకొంచు రౌద్రమ్మున వచ్చు శల్యుగని తాను నొగ్ర గదా విలాస నోగ్రమ్ముగ వచ్చి మార్కొని రమ్మిట రమ్మనుచున్ సమస్త సైన్యమ్ములు పిచ్చలింపగ సురాధిప పౌత్రుడు దీప్తగాత్రుడై. ఇక్కడ అభిమన్యుడల్లా సురాధిప పౌత్రుడు, ఇంద్రుడి మనవడు, ఇంద్రుడి కొడుకు అర్జునుడు, అర్జునుడి కొడుకు కాబట్టి ఇంద్రుడి మనవట్ట. ఇంద్రుడి మనవడికి ఈ భూలోకంలో ఉన్న నరేంద్రుడు ఒక లెక్క అన్నట్టుగా యుద్ధానికి వెళ్ళాట. ఆ యుద్ధానికి వెళ్ళడం ఎలా ఉంది, నా సూతుడు చచ్చిపోయాడు, నా రథం అంతా నాశనమయ్యింది, కాబట్టి నిన్ను గదతో చితక్కొడతాను అని రౌద్రంతో ఉగ్ర గద పుచ్చుకుని శల్యుడు దూకి వస్తున్నాడు. శల్యుడు భీముడు లాంటి వాడు, మహావేగంగా వస్తున్నట్ట. అది చూచి గద పుచ్చుకొస్తున్న వాడిని గదతోటే ఎదుర్కోవాలి, అంతేగాని ధనుర్యుద్ధం చేయకూడదు, అమాంతంగా రథంలోంచి గద పుచ్చుకుని తాను దూకాడు అభిమన్యుడు. ఈ ఇద్దరు గదాయుద్ధం ప్రారంభించగానే గదాయుద్ధం నావంతోయ్ అని అభిమన్యుడు వెనక్కి తోసి భీముడు వచ్చి పడ్డాడు. గదాయుద్ధానికి ఎవరన్నా వచ్చారంటే మాత్రం భీముడికి సరదా వచ్చేస్తుంది, అందుకని కుమార కుమార ఇది నీ ఛాన్స్ కాదు, నువ్వు వెళ్ళి ధనుస్సు పుచ్చుకుని యుద్ధం చెయ్యి. ధనుర్యుద్ధం నువ్వు చెయ్యి, గదాయుద్ధం నే చేస్తా అని గదపుచ్చుకుని మెదకు దూకేట. ఇక ఇద్దరు యుద్ధం చేశారండి, 8 అడుగులు వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు రావడం, ఢామ్ అంటే ఢామ్ అని గదలు కొట్టుకున్నారట. ధిక్కారం, చరణ ధబక్కారం, ఓ పక్కన ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం అన్నమాట మధ్య మధ్యలో. క్రికెట్లో కూడా అప్పుడప్పుడు తిట్టుకోరు, అలాగే ఈయనకు వీడు కూడా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వెనక్కి దూకుతున్నారు, ముందుకు దూకుతున్నారు, గొర్రె పొట్టేళ్లలాగా, ఏనుగుల్లాగా, కొండల్లా ఢీకున్నారట. ఆ సమయంలో శల్యుణ్ణి భీముడు, భీముడు శల్యుణ్ణి మెడల మీద కొట్టారు. ఈ మెడల మీద గదలు తగలగానే ఈ మంచి నరాలు ఉంటాయి ఇక్కడ, ఉబ్బిపోయిన నరాల మీద ఈ గదాఘాతం తగలగానే ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయారు. ఇద్దరు స్పృహ తప్పి కింద పడిపోయారట. అక్కడ అన్నాడు బల్నరములు, రక్త ప్రసరణ మెదడుకి తీసుకెళ్లే నరముల మీద తగిలేట దెబ్బలు. దాంతో శల్యుడు శబ్దం చేసుకుంటూ హూ అని అరిచి కింద పడిపోయాడు. అప్పుడప్పుడు ఉపన్యాసం మధ్యలో ఆవిడ అరుస్తుందో అండి, నేను ఉపన్యాసం చెబుతూ ఉంటే మూలుగుతూ ఉంటుంది మాయదారి మూలుగు. అలాగా మూలిగి ఢామ్ అని పడిపోయాట శల్యుడు. భీముడు ఆ దెబ్బ కింద పడిపోయాట. ఇద్దరు పడిపోయారు. పడిపోగానే పరుగు పరుగును అటునుంచి కృతవరం వచ్చాట. కృతవరం వచ్చి పడియును గద విడువని ఎక్కడిది మగని గృచ్చి ఎత్తి గారవమున నందిడి తొలగంగుని పోయను వడమిడి తెప్పిరిలి లేచి వసుధాదీశ. కింద పడిపోయాడు, పడిపోయినా గద మాత్రం విడిచిపెట్టలేదట. గదతో భీముడు మెడ మీద కొట్టాడు, ఆయన భీముడు కొట్టాడు, దాంతో శల్యుడు కింద పడ్డాడు. సహజంగా కళ్ళు తిరిగి పడిపోయిన వాడు ఏమవుతాడు, గద వదిలేయాలి. వదలకుండా గద పట్టుకునే పడిపోయాట శల్యుడు. అప్పుడు యాదవ సేనాధిపతి కృతవర్మ వచ్చి రెండు చేతులతో పుచ్చుకుని శల్యుడిని గౌరవంగా ఇలా కౌగిలించుకుని పట్టుకుపోయి ఈడ్చుకుపోయి రథంలో పెట్టి రథం తొలగిపోయాట. భీముడిని మాత్రం ఎవరు దగ్గరకు వచ్చి తీసుకునే అవకాశం లేకుండా పడిన వెంటనే లేచిపోయాడు. ఎందుకంటే భగవంతుడి శక్తి అతనిలో ఉన్నది. వెంటనే తెప్పిరిల్లి గద పుచ్చుకుని, ఏ శల్య సిగ్గులేదా, వాడెవడో రథం మీద ఎక్కించుకుంటే పోతావా, నువ్వు కృతవర్మ వెనక్కి రండి అని పిలిచాట. గద గిరగరా తిప్పి దాంతో మహావేగంగా దుర్యోధనుడు వచ్చి మీద పడ్డాడు. దుర్యోధనుడి కిరీటం పడగొట్టి వాణ్ణి స్పృహ కోల్పోయేలా చేశాట. ఈ విధంగా భీముడు ఈ పోటే దుర్యోధనుడు చంపేస్తాడేమో అనిపించింది కొంతమందికి. ఆ సమయంలో ద్రోణాచార్యులు వారు విజృంభించి మళ్లీ ధర్మరాజు గారిని ఒంటరి వాణ్ణి చేసి బంధించడానికి బాణాలు విడిచిపెడుతూ ఉంటే ఎక్కడో ఉన్న అర్జునుడు వచ్చి తాకాడు. ఈ విధంగా అర్జునుడు రావడంతో సూర్యుడు కూడా అస్తమించాడు. అప్పుడు దుర్యోధనుడు సైన్యాన్ని వెనక్కి తిప్పుతూ, గురువుగారు మా తాతగారి కంటే మీరు 7 ఆకులు ఎక్కువ చదివారు, మా తాతగారు 10 రోజులు యుద్ధం చేశారు, తవ్వి తలకెత్తింది ఏమీ లేదు, మీరేమో మాకు వరం ఇచ్చారు ధర్మరాజుని బంధిస్తామని, ఇదే వరం ఇవ్వడం అంటే, ఎందుకండి ఇచ్చిన వాటి నిలబెట్టుకోలేకపోతే వరాలు ఇవ్వడం, నువ్వేదో వరం ఇచ్చావని అందరికీ చాటాను, ఈ రోజు సాయంకాలానికల్లా ధర్మరాజు దొరికేస్తాడు అనుకున్నాను, యుద్ధం ఆగిపోతుంది అనుకున్నాను, ఏమీ లేదు, అసలు యుద్ధం చేయకుండా పారిపోయిన కర్ణుడిని ఏమండల్లా గురువుగారి మీద పడ్డాట. అందరికీ గురువుగారు ఒకడు లోకువ, అందుకని గురువుగారి మీద పడి అసలు నీకు బుద్ధి లేదు, నేను నమ్ముకోవడం నా కర్మయోగం అంటే. అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, నాయన నీకేమని చెప్పాను, ధర్మరాజుని బంధిస్తాను కాని అర్జునుడు వస్తే ఏం చేయలేను బాబోయ్ అన్నాను. చివరి క్షణంలో అర్జునుడు వచ్చి మీద పడ్డాడు సూర్యాస్తమయ సమయంలో, నేనేం చెయ్యను, నువ్వు అర్జునుడు అక్కడ లేకుండా చెయ్యి, మిగతా వాళ్ళని అవసరమైతే చెతక్కొట్టైనా సరే నే బంధిస్తాను. ఒక అర్జునుడనే కాదు భీముడు ప్రాణాంతక శత్రువే, ఆ కృష్ణుడి తమ్ముడు సాత్యకి సామాన్యుడు కాదు, అయినా మిగతా వాళ్ళైతే నేను లెక్క చెయ్యను, నాకు మాత్రం అర్జునుడు మాత్రం ఎదురైతే ఏమైనా నా శక్తి సరిపోదు, ధర్మధుణ్ణి బంధించలేను అనగానే సంసప్తకులు లేచి, రేపు ఏమైనా అర్జునుడిని మేము అంటుకుంటాం, అతన్ని దూరంగా పట్టుకుపోతాం అని మళ్లీ భీకరమైన ప్రతిజ్ఞలు పలికారు వారు. ఆ సమయంలో సంసప్తకుల పలుకులు వినగానే, అమ్మయ్యా ఈ సంసప్తకులు రేపొద్దున అర్జునుడిని దూరంగా పట్టుకుపోతారు, పట్టుకుపోతే ధర్మరాజు దొరుకుతాడు, దొరికితే యుద్ధం సమాప్తం అని సంతోషించి నిద్రపోయాట దర్జాగా వెళ్లి దుర్యోధనుడు. తెల్లారింది, 2వ రోజు యుద్ధం, ఘోర యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడి సంసప్తకులు ధర్మరాజు దగ్గర నుంచి చాలా దూరం, దాదాపు 10-12 మైళ్ళు దూరం ఈడ్చుకుపోయారట. కేవలం సంసప్తకులే కాకుండా నారాయణ గోపాలురు అని 10,000 మంది ఉన్నారు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు, నేనొక్కడిని ఒకవైపు ఉంటాను, నా సైనికులు 10,000 మంది ఉన్నారు, వాళ్ళు అచ్చం నాలా ఉంటారు, వాళ్ళు నారాయణ గోపాలకులు, వాళ్ళు మహావీరులు, వాళ్ళు ఒకవైపు నేనొకవైపు ఉంటాను, నేను యుద్ధం చేయను, వాళ్ళు యుద్ధం చేస్తారు అంటే అర్జునుడు కృష్ణుడు కోరుకుంటే ఆ 10,000 మందిని దుర్యోధనుడు కోరుకున్నాడు. దాంతో వాళ్ళ ఒళ్ళు మండిందిట, కృష్ణ ఇంత అన్యాయం చేస్తావా, మేము నీ భక్తులం, నీ అనుయాయులం, మమ్మల్ని దుర్యోధనుడికి అంటగడతావా, చూసుకో రేపు పొద్దున యుద్ధంలో నీ తాట తీస్తావని కృష్ణుడి మీద కోపంతో శపథం చేశాడు వాడు. కృష్ణుడికి దూరమైనందుకు మా భగవంతుడికి దూరం అయ్యాడు, మేము అక్కడికి వెళ్ళి ఏదో ఏడుస్తాం అన్నల్లా. మమ్మల్ని నువ్వు దూరం చేస్తావు కదా, నువ్వు దేవుడు అనే విషయం మర్చిపోతావు, నీ శరీరం తూట్లు పడగొడతాం, నిన్ను అర్జునుడిని చితక్కొడి చంపేస్తావు అన్నారట. ఆయన నవ్వి, పర్వాలేదు లేరా, నా చేతిలో మీరు తెచ్చినా మీ చేతిలో నేను తెచ్చినా పర్వాలేదులే అన్నట్టు ఆయన. ఆ 10,000 మంది ఈ సంసప్తకులతో కలిసి అర్జునుడి మీద పడిపోయారు. ఇక అర్జునుడికి కాలు చెయ్యి ఆడకుండా ఘోరంగా యుద్ధం చేశారట. అప్పుడు ఆయన ఏం చేశాడు, చిరునవ్వు నవ్వి త్వష్ట అనే ఒక ప్రజాపతి పూర్వం ఒక మహాస్త్రం ఇచ్చాడు. ఆ మహాస్త్రం వేశాట. ఈ అస్త్రం వెళ్ళిపోయింది. ఈ అస్త్ర ప్రభావంతో ఏమైపోయింది, ఈ నారాయణ గోపాలకులకు 10,000 మందికి ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడి కింద కనబడడం మొదలెట్టాట. దాంతో ఎవడికి వాడు పక్కవాడు అర్జునుడు నరుకుని వాళ్ళు నరికేయడం మొదలెట్టారు. అంటే వాళ్ళలో వాళ్ళు నరుకు చచ్చిపోయారు. ఏదో 10-12 మంది తప్ప 10,000 మంది చచ్చిపోయారట ఒక దెబ్బకి. ఆ అస్త్ర ప్రభావంతో వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారట. హతశేషులంతా కలిసి మళ్ళీ మగధ, కేరళ, మచ్చిల్లిక సైనికులతో కలిసి సంసప్తకులు తేనెటీకల్లో అర్జునుడిని కమ్ముకున్నారు. తేనెటీకలు చూసారా, మీరు తేనె పట్టు మీద రాయేయండి, అవి జుమ్మని శబ్దం చేసి మూగుతాయి. అలా తేనెటీకల్లో పట్టుకున్నారు అర్జునుడిని. వాళ్ళు లక్షల బాణాలు విడిచిపెట్టారు. ఆ బాణములు అలా కమ్ముకుపోయాయి, దాంతో రథం కనబడలేదు. కృష్ణుడు తెల్లబోయి, అర్జున నా గుర్రాలు కనబడడం లేదు, నువ్వు కనబడ్డంలా, బతికే ఉన్నావా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని మనిషిలో మాట్లాడాట. దాంతో ఈయన అనుకున్నాడు, కృష్ణుడు ఏదో గొప్పవాడు అనుకున్నాను, కాసేపు నేను కనబడకపోతే మనిషిలా ఏడుస్తున్నాడు, మానుషభావం అనుకున్నట్ట. ఇది మాయ. కొద్ది రోజుల క్రితం విశ్వరూపం చూపించాడు ఆయన. ఆ విశ్వరూపం చూపించినప్పుడు ప్రార్థించిన వాడు అర్జునుడే. తెలియక నేను బావా యాదవా అన్నందుకు క్షమించు అన్నది ఈయనే. ఇప్పుడు మళ్ళీ యుద్ధరంగంలో అర్జున నాకు కనపట్టలేదు, నువ్వు ఉన్నావా లేదు, నువ్వు లేకపోతే నేను బతకలేను అనగానే, అయ్యో కృష్ణుడు కూడా ఎంత బేల సామాన్యమానవుడు అయిపోయాడే అనుకున్నట్ట. ఇలా మాయలో పడిపోయి, నువ్వేం కంగారు పడకు, నీ వెనకే ఉన్నాను, ఈ బాణములు నన్నేం చెయ్యవు అని వెంటనే ఏం చేశాడు, అనిలాస్త్రంబు ప్రయోగించిన సంసప్తకులు దశల చెదరి చొరువు చాడ్పున తోలగా బహువిధ శర వినిహతి బడలు వడజేసి వెన్నుడు మెచ్చం. అనిలాస్త్రము అని ఒక అస్త్రం వేశాడు. అనలము అంటే అగ్ని, అనిలము అంటే వాయువు. ఈ రెండింటికి కొంచెం తేడా గుర్తుపెట్టుకోండి. అనిలము అంటే వాయువు, అంటే వాయువ్యాస్త్రం వేశాడు. ఈ వాయువ్యాస్త్రం వేయడంతో పెద్ద గాలి పుట్టుకొచ్చింది, సుడిగాలి. దెబ్బతో ఈ తేనెటీగల మీదకు వస్తున్న వాళ్ళంతా చల్లా చెదరైపోయి దూరంగా పడ్డారు. అది ఎలా ఉందో తెలుసా, తుఫాను గాలికి ఎండుటాకులు ఎగిరిపోయినట్టుంది. కొన్ని వేల మంది క్షణంలో టుక్కై తెచ్చారు. ఈ విధంగా వాళ్ళ చేతులు కాళ్ళు నరికి అవతల వారేశాడు శ్రీకృష్ణుడు. శభాష్, నువ్వేమైపోయావు అనుకున్నాను. నిమిషంలో గాలి దెబ్బకి మేఘం బయటికి వెళ్ళిపోయినట్టుగా వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్ను చూచాను సంతోషం అన్నట్ట. దూరంగా పడిపోయగా మళ్ళీ మిగిలిన వాళ్ళు వచ్చి మీదకు కమ్మేశారు. వాళ్ళు మూర్ఖులండి బాబు, 12 రోజులు తెగేడిపించేశారులండి. ఇక్కడి నుంచి వాడు చచ్చేదాకా భీష్ముడు పోయిన 10 రోజులు ఎలా పక్కన పెట్టినా, మిగతా 8 రోజులు ఇక చెప్పేక్కర్లా. ఈ 8 రోజులు అర్జునుడిని కాళ్ళు చేతులు కదలకుండా బాధేసేవారట. చచ్చిపోయేవారు, మిగతా వాళ్ళు మీదకు వచ్చేసేవారట. ఇంకా మందల మందల కింద పడిపోవడం అనమాట చైనా వాళ్ళు. వాళ్ళు అంచేత చైనా వాళ్ళలా మీద పడిపోతుంటే ఆ మందమందల్లాగా అర్జునుడు చివరి దాకా చితక్ కొట్టాడు. ఈలోపు భయంకరమైన సంఘటన కౌరవుల సైన్యం నుంచి పాండవులకు వచ్చింది. నరకాసురుడి కొడుకు భగదత్తుడిలో కాసేపు నరకాసురుడి ఆత్మ ఆవహించింది, వాడు విజృంభించాడు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పూర్వం ఇంద్రుడు రాక్షసుల్ని చంపడం కోసమని తన 8 ఏనుగుల్లో సుప్రతేకం అనే ఒక ఏనుగుకి మరో ఏనుగును పుట్టించాడు. పైన మనకి 8 ఏనుగులున్నాయి, ఐరావతం, సుప్రతేకం, పొండరీకం, కుముదం, వామనం, అంజనం, అభ్రమువు, కపిలం. ఇవి 8 ఏనుగులు. ఈ 8 ఏనుగులు భూమిని 8 దిక్కుల్లో మోస్తున్నాయి. అందులో ఒక ఏనుగు పేరు సుప్రతేకం. ఆ సుప్రతేకం అనే ఏనుగు నుంచి ఇంకో ఏనుగును సృష్టించాడు మహాత్ముడు ఇంద్రుడు. ఈ ఏనుగుకి కూడా తండ్రి పేరే పెట్టాడు వెళ్ళి సుప్రతేకం అని. ఈ సుప్రతేకం అనే ఏనుగెక్కి ఇంద్రుడు ఒకప్పుడు రాక్షసుల్ని జయించాడు. అప్పుడు ఒక రోజున భూదేవి వచ్చి ఆ ఏనుగు నాకు ఇవ్వయ్యా అంది. ఇంద్రుడు భూదేవికి ఆ ఏనుగునిచ్చాడు. ఆ ఏనుగుని భూదేవి తన కొడుకు నరకాసురుడికి ఇచ్చింది. నరకాసురుడు తెచ్చాక ఆ ఏనుగు నరకాసురుడి కొడుకు భగదత్తుడికి వచ్చింది. ఆ ఏనుగు మీద ఎక్కిప్పుడు వాడు యుద్ధానికి వచ్చాట. దానవ జయమింద్రునికి దాని వలన కలిగే మున్ను దానోగ్రమున ఏనుగు భగదత్తుడు పవమాన సుతిని దశకు జలిపే మాధ్యద్విభుడై మదించినటువంటి యోధుడు భగదత్తుడు. అంటే వాడు మహావీరుడు. వాడు ఆ సుప్రతేకం అనే ఏనుగు మీద ఎక్కొచ్చాట. అంత పూర్వం కనీసం 25,000 ఏనుగుల్ని చంపిన భయంకరమైన ఏనుగది. దానికి తెల్లని పెద్ద పెద్ద దంతాలుండేవి. ఆ దంతములతో విజృంభించి పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడడం మొదలుపెట్టింది. భీముడు రథమెక్కి దాని మీద యుద్ధానికి వెళ్ళాట. అదేం చేసింది, భీముడి రథాన్ని తొండంతో ఎత్తి విసిరి అవతల పారేసింది. దాంతో సారథం పక్కకు పడ్డాడు, రథం పక్కకు పడిపోయింది. ఇప్పటి సాత్యకి వెళ్ళాడు దాని మీదకి. సాత్యకి రథాన్ని తొండంతో ఎత్తి విసిరేసింది. సాత్యకి ఆ రథం పైకి ఎగిరిపోతూ ఉంటే అందులోంచి కిందకు దూకేశాడు కృష్ణుడి తమ్ముడు. ఆ సమయంలో దశార్ణ దేశపురాజు ఒక ఆయన ఉన్నాడు, అంటే ద్రుపదరాజు గారికి ఆయన వియ్యంకుడు. ద్రుపదరాజు గారికి ఆయన కూతుర్ని హేమవర్మ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారని చెప్పాక శిఖండి యొక్క మామగారు. ఆ దశార్ణ రాజు గారి దగ్గర కూడా పెద్ద ఏనుగు ఉంది. ఆ ఏనుగుతోటి వెళ్లి ఢీ కొట్టాట ఆయన. ఈ రెండు ఏనుగులు అంటే ఈ సుప్రతేకం, ఈ దశార్ణ రాజు గారి ఏనుగు, ఢీ అంటే ఢీ అని కొడుతూ ఉండగా సుప్రతేకం రాక్షసపు ఏనుగది. ఆ ఏనుగు తన దంతాలతో దాన్ని పొడిచి కింద పారేసింది. దాంతో దశార్ణ రాజు గారి ఏనుగు కింద పడిపోయింది. అది కింద పడుతుంటే పైన తొట్లో కూర్చుని వాడు కింద పడిపోయాట. వాడు కింద పడిపోతుంటే తోమర సప్తకంబునన్ 7 పదునైన ఆయుధములతో కొట్టి చంపేశాడు ఆ దశార్ణ రాజు గారిని. ఈ విధంగా ద్రౌపదుడి యొక్క బావగారిని వియ్యంకుడిని చంపి పారేసి విజృంభించాడు. ఆ రోజు పాండవ సైన్యంలో వాడితో యుద్ధం చేయలేకపోతున్నారట, వీరావేశంతో యుద్ధం చేసేస్తున్నాడు వాడు. ఆ సమయంలో ఈ భగదత్తుడి వైపు దుమ్ము లేచిపోతూ ఉంటే ఓ పక్కన సంక్షిప్తకులతో యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. ఆ యుద్ధం చేస్తున్నాడు, తల పక్కకి తిప్పి, కృష్ణ కృష్ణ, అటువైపు చాలా ప్రమాదం వచ్చింది. రాక్షసుడు పరమక్రూరుడు భగదత్తుడు తన ఏనుగుతో యుద్ధానికి వచ్చాడు. ఆ వైపు యుద్ధం చూసావా నువ్వు? నభము కోలాహలక్షుభితమయ్యే ఎగతుతునున్నది భగదత్తు సుండాలం. భగదత్తుడు తన ఏనుగును రెచ్చగొడుతున్నాడు. అది చూస్తే ఇంద్రుడి వరం వల్ల భూలోకానికి వచ్చింది. వచ్చినప్పటికీ రాక్షసుల దగ్గరకు చేరడం వల్ల దానిలో రాక్షసుల యొక్క లక్షణం వచ్చింది, రాక్షసులలో ఉండే క్రూరత్వం వచ్చింది. ఆ క్రూరత్వంతో రెచ్చిపోతోంది, అది దుమ్ము లేస్తోంది ఆకాశానికి. భగదత్తుడు సహజంగానే క్రూరుడు, దానికి తోడు ఏనుగు. ఈ ఏనుగుని జయించడం అంత తేలిక కాదు. భీముడు కూడా దాన్ని జయించలేడు, సాత్యకి జయించలేడు, ధర్మరాజాదులకి ప్రమాదం. ఈ యుద్ధం గందరగోళంలో ధర్మరాజు గారిని ఒకవేళ ద్రోణుడు బంధిస్తే యుద్ధం పాడైపోతుంది, మన రథం అటు తిప్పన్నట్ట. వెంటనే ఈ సంసప్తకుల్ని వదిలి కృష్ణుడు రథం ఇటు తిప్పాడు. తిప్పేలోపు సంసప్తకులు, ఏ మమ్మల్ని వదిలేసిపోతావా, నీకు సిగ్గున్నదా, నువ్వు నిజంగా కుంతిపుత్రుడివా అని మళ్లీ రెచ్చగొట్టారు. దాంతో వీళ్ళు దెప్పుతున్నారు, ఇటే పోనీ అన్నట్టు. ఈయన మళ్లీ యుద్ధం చేసేలోపది అక్కడ 5,000 రథాలు ధ్వంసం చేసింది, 400 ఏనుగులు చంపింది. పాండవ సైనికులు కోలాహలంతో పారిపోతున్నారు, ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారట. పరిగెడుతున్న వాళ్ళని ఎంత ప్రయత్నించినా వెనక్కి తిప్పలేకపోయాడు ధర్మరాజు. ఆ సమయంలో సంసప్తకుల్ని చితక్కొట్టి పారేసి మళ్లీ ఇప్పట్లో రాకుండా చేద్దామని తిరిగేలోపు మళ్లీ సుశర్మ వచ్చి పట్టుకున్నాడు. ఈ సుశర్మ అంత మూర్ఖుడు మరొకళ్ళాడు బాబు, వాడు పరాక్రమవంతుడు. వాడు వచ్చి, ఏ వెళ్ళిపోతున్నావా, సిగ్గులేదా నీకన్నట్ట. దాంతో తీవ్రమైన బాణంతో వాడి యొక్క మర్మస్థానంలో కొట్టాట. కొట్టగానే అది వెళ్లి వీపులోంచి బయటకు వచ్చింది ఆ బాణం. దెబ్బతో సుశర్మ స్పృహదప్పి కింద పడిపోయాడు, చావలా స్పృహదప్పి కింద పడిపోయాడు. వాడు అలా పడిపోగానే వాడిని వదిలేసి పరుగు పరుగున రథాన్ని తోలుకుంటూ కృష్ణార్జునులు ఇక్కడికి వచ్చారట. అప్పటికే పాండవ సైన్యం కోలాహలంతో నిండిపోయింది, చావు దెబ్బలు తినేస్తున్నారు వాళ్ళు. ఓ పక్కన భీముడు, ఓ పక్కన సాత్యకి, ఓ పక్కన దృష్టద్యుమ్నుడు, ఎంతమంది కలిసినా ఏనుగులు ఏం చేయలేకపోతున్నారు. అందరినీ చితక్కొట్టి పారేస్తోంది అది. సైనికులు తుక్కైపోతున్నారు, ఏనుగులు పీనుగులైపోతున్నాయి, గుర్రాలు కాల్బలం అంతా నుగ్గునుగ్గైపోతోంది. ఆ సమయంలో వచ్చేశాడు రథం తోలుకుంటూ కృష్ణుడు అక్కడికి. వెంటనే అర్జునుడు విజృంభించాడు. అర్జునుడిని చూడగానే వాడు పళ్ళు పటపట కొరికి ధనుస్సు పుచ్చుకుని అర్జునుడి మీద 90 బాణాలు వేశాట. వాటిని వజ్రం నరికేశాడు అర్జునుడు. వాడు కృష్ణుడి శరీరంలో 7 బాణాలు గుచ్చాడు. ఆ కృష్ణుడి శరీరం ఎర్రగా అవటంతో అర్జునుడు ఆగ్రహించి 4 బాణములతో దాని యొక్క దంతాలను కొట్టాట. దంతాలకి అర్జునుడి బాణాలు తగిలి ఆ బాణాలు తుక్కుగా కింద పడ్డాయి తప్ప దాని దంతం మాత్రం రవ్వంత కూడా చెక్కు చెదరలేదు. చివరికి అర్జునుడు విజృంభించి 4 బాణములతో భగదత్తుడి చేతిలో ఉన్న ధనుసు నరికేశాడు. వాడు ఇంకో ధనుసు తీసుకున్నట్ట. ఈలోపు ఏనుగు ఏం చేసింది, రివ్వునొచ్చి కరిపతి జిర్రునని దిగిచి అన్నాడంతే, జిర్రును మీదకొచ్చి ఒక్కసారి కాలెత్తి కృష్ణుడున్న రథాన్ని ఒక్క తొక్కు తొక్కింది. నిజంగా ఆ రథాన్ని తొక్కుంటే రథం పచ్చడైపోయేది. ఈలోపు కృష్ణుడు ఏం చేసేట, చిత్రంగా ఆ రథాన్ని ఇక్కడ ఉన్నదాన్ని అక్కడికి లాగేట. దాంతో ఆ ఏనుగు కాలు నేల మీద పడింది, రథం ముందుకెళ్ళిపోయింది. దాంతో అర్జునుడు పళ్ళు పటపట కొరికి రథాన్ని పక్కకి తోలేమంటే మనం ఆ ఏనుగు యొక్క దెబ్బకి చచ్చిన వాళ్లతో సమానమైనట్టే కదా అన్నట్ట. నాయనా, సారథి యొక్క లక్షణం ఏమిటి, ఎక్కడ గాయం కాకుండా సారథి రథికుండి కాపాడాలి. ఈ ఏనుగులు లాంటివి మీదకొస్తూ ఉంటే రథాన్ని దానికి ఢీకొట్టి పచ్చడయ్యేలా చేస్తాడా సారథి? పక్కకి తోలడమే, అందుకోసమే నన్ను నువ్వు సారథిగా పెట్టుకున్నావు. కాబట్టి ఏనుగు దగ్గర నుంచి దూరంగా రథం తీసుకెడితే పారిపోయినట్టు నువ్వు అనుకోకు. పారిపోవడం కాదు, మన రథాన్ని రక్షించుకుని దాన్ని పడగొట్టాలి. ఇప్పుడు నేను పోనిస్తున్నాను కానీ అన్నట్ట. అనగానే అర్జునుడు మళ్లీ విజృంభించాడు, నాలుగు బాణములతో మళ్లీ వాడు ధనుసు రగ్గొట్టాడు, వాడు ఇంకో ధనుసు తీసుకుంటే దాని రగ్గొట్టాడు. ఇక పళ్ళు పటపట కొరికి భగదత్తుడు లేచి నిలబడిపోయాడు. రభసోదగ్రత ఉంచి దీప్తులతరం ప్రాగ్జ్యోత వంశాధీశ్వరుడు ప్రాగ్జ్యోతిషాధీశ్వరుండ అభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యవక్షంబు దోచి భుజోల్లాస విభాసియై పెలుచవైచంత బలం వెల్ల భూరి భయోద్రేక తరంగితం బొగుచు ఘూర్నిల్లంగ రౌద్రాకృతి. ధనుస్సులు విరిగిపోయి ఆయుధములు లేక అల్లాడిపోతున్నటువంటి భగదత్తుడి ఆగ్రహం పట్టలేక ఏనుగు మీద, ఆ ఏనుగు మీద తొట్టిలో ఉంటుంది, దాంట్లో లేచి నిలబడి ఏనుగుని పొడవడానికి ఉపయోగించే అంకుశం తీశాడు. ఆ అంకుశం పదునైనది, భయంకరమైనది. ఆ అంకుశం తీసుకుని నుదుటికి చేర్చాడు. చేర్చి ఏం చేశాడు, వైష్ణవ మంత్రం చదివాడు. నారాయణాస్త్రం అంటారు అస్త్రాన్ని. ఆ నారాయణ మంత్రం చదివి అంకుశాన్ని మంత్రించి, ఇదిగో ఈ దెబ్బతో చచ్చావు అర్జున అని అర్జునుడి మీదకి విసిరేశాడు. అస్త్రం అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ భయంకరమై అర్జునుడికేసి వచ్చేసింది. ఇంద్రపుత్రుడు అర్జునుడికేసి క్రూరమైన అగ్నిజ్వాలల్ని కమ్ముకుంటూ అస్త్రం వచ్చేస్తూ ఉంటే అటువైపున్న కౌరవులు ఉబ్బిపోయారు. ఈ దెబ్బతో అర్జునుడు చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. అయ్య బాబో, ఏం అస్త్రం అండి ఇది, అంకుశం భగ భగ మండిపోతూ వెళ్ళిపోతోంది అని వాళ్ళు ఆనందపడ్డారట. ఇటు పాండవ సైనికులు హడిలిపోయారు. మొత్తం మీద ఉభయ సేనల్లోనూ కూడా అటు ఆనందం వల్లైతేనే, ఇటు భయం వల్లైతేనే అరుపులు వచ్చేసాయి. భూరి భయోద్రేక తరంగితం బొగుచు ఘూర్నిల్లంగా, భయంతో పాండవ సైన్యం ఘూర్నిల్లిపోయింది, కంపించిపోయింది. టక్కన శ్రీకృష్ణుడు రథం మీద ఉన్నవాడు అలా లేచి నిలబడిపోయాడు. అప్పుడు సౌరి పార్థునకు నడ్డముగా తనమే నమర్చి నున్గప్పెసలారు పేరు రమునన్ భరించిన అమ్మహాస్త్రమందొప్పే నవారుణాంబుజ కృతోజ్జల మాలిక యై చిరస్థితిన్ చొప్పడు నూతన భ్రతల శోభితమైన మెరుంగు చాడ్పునన్. నారాయణాస్త్రం మెరుగులు గమ్ముకుంటూ మీదకొస్తూ ఉంటే రథాన్ని తోలుతున్న కృష్ణుడు గుర్రాలకున్న పగ్గపు తాళ్లు చేత్తో పట్టుకున్నాడు. ఇందాకటిదాకా ఆ పగ్గపు తాళ్లు తొట్లో పెట్టి తక్క లేచి నిలబడ్డాడు. ఎప్పుడు కూర్చుని రథం తోలుతాడని అలా లేచి నిలబడ్డాడు. ఆ భయంకరమైన అస్త్రం ఎదురుగుండా వస్తూ ఉంటే దానికి ఎదురుగుండా ఇలా వక్షస్థలం నిలబెట్టాట. మీరు ఎప్పుడన్నా పాండురంగుని చూశారు కదా, పాండురంగుడు ఎప్పుడు నడుము మీద ఇలా చేతులు పెట్టుకుని నిలబడతాడు. అలా పాండురంగుడి లాగే శ్రీకృష్ణుడు రెండు చేతులు నడుము మీద పెట్టుకుని వక్షస్థలం విశాలంగా పెంచి ఆ వస్తున్న నారాయణాస్త్రానికి అడ్డంగా పెట్టాడు. నారాయణాస్త్రం మహావేగంగా వచ్చింది. అది అర్జునుడి మీదకి రాకుండా ఈయన వక్షస్థలం అడ్డొచ్చింది. టక్కన అస్త్రం వచ్చి కృష్ణుడికి తగిలింది. నల్లగా నున్నగా ఉన్న వక్షస్థలం అది, అందంగా ఉందిట. నున్ అంటే నునుపుగా ఉంది, కప్పు అంటే నలుపు. నీలంగా ఉంటాడుగా కృష్ణుడు, నీలంగా అందంగా నున్నగా ఉన్న కృష్ణుడి వక్షస్థలానికి అస్త్రం తగిలి వెంటనే అది అందమైన ఒక తామర పువ్వుల దండయిందిట, బంగారపు తామర పువ్వుల దండయిందన్నారు. ఈ పద్యం ఎంత గొప్ప పద్యం తెలుసా, నున్ కప్పెసలారు పేరురమునన్ అంటే విశాలమైన వక్షస్థలం మీద భరించిన ఆ మహాస్త్రము అందొప్పే నవ అరుణ అంబుజ కృత ఉజ్జ్వల మాలిక. కొత్త తామర పువ్వులు, బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు పట్టుకొచ్చి దండగుచ్చినట్టు అయిపోయిందిట ఆయన వక్షస్థలానికి తగిలి. ఆ దండ మెడలో పడిందిట వెంటనే, వక్షస్థలానికి తగిలినటువంటిది అది దండగా మారి ఆ దండ అందరూ చూస్తుండగా మెడలోకి వచ్చేసింది. ఇప్పుడు చూడడానికి ఎలా ఉందిట, శ్రీకృష్ణుడు నీలంగా ఉన్నాడు కాబట్టి ఆయన నల్లని మేఘంలో ఉన్నాడు. ఇదేవో బంగారపు తామర పువ్వులు కదా, మెరుపు తీగల ఉంది. అప్పుడు నూతనాభ్రతల శోభితమైన మెరుంగు చాడ్పునన్, ఆకాశములో నుంచి భూమి మీదకి కొత్త మేఘం ఒకటి వచ్చింది, ఆ మేఘంలో మెరుపు తీగ కూడా ఉంది అనుకుంటున్నారట చూసేవాళ్ళు. అంటే కృష్ణుడు నల్లగా మేఘంలా, దండేమో మెరుపు తీగల ఉంది. ఈ ఎర్రని దండ, అందమైన దండతో ఆయన మెరుపు తీగతో కూడిన మేఘంలా కనబడ్డాడు. వాడేమో తెల్లబోయాడు. ఈ భయంకరమైన వైష్ణవాస్త్రానికి విరుగుడు ఎవరి దగ్గర లేదు. అటువంటి అస్త్రం వేసాను ఈ దెబ్బతో అర్జునుడు చచ్చిపోయాడని వాడనుకుంటే అదొచ్చి కృష్ణుడి శరీరానికి తగిలి దండ అయిపోతే వీడు ఏమైపోతాడు, వెరిమొహం వేసుకున్నాడు, ఏం చేయాలో తెలియటలా. కౌరవులు పిచ్చెక్కిపోయి ఉన్నారు ఇప్పటిదాకా, అటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా పిచ్చెక్కారు. ఇప్పుడు అర్జునుడు చచ్చిపోతాడని ఆనందపడిపోయారట్లేండి కౌరవులంతా. వాళ్ళు చూస్తూ ఉండగానే ఇదేమో దండ అయిపోయింది. దాంతో మొత్తం కౌరవ సైన్యం అంతా కాసేపు బొమ్మల్లా నిశ్చేష్టులు అయిపోయారు. పాండవ సైన్యం ఉబ్బిపోతోంది, అర్జునుడికి మాత్రం ఒళ్ళు మండిపోయింది. కన్నుగొన్ని పల్గొన్ను మురఘస్మర ఇట్లగునయ్య సొంపు నొందిన కరుణా విశేషమున్న తేరికి సారథి వైతిగాక, తేరికి సారథి వైతిగాక ఏ పనులును చేయబూను టొప్పుటిది పాడియే, ఏ పనులును చేయబూనుటిది పాడియే, తేజము నీవు తప్ప చూచిన చెడ్డదే, నన్నున్ చులుక చేసి మాటలు వేయునేటికి నన్ను అవమానపరిచావు, ఇన్సల్టెడ్ మీ అన్నట్టుగా. కాస్త ఇంగ్లీష్ వచ్చిరండి. కృష్ణ ఏమిటి అన్యాయం, నన్ను నువ్వు ఎంత అవమానపరిచావో నీకు తెలుస్తోందా, ఓ మురఘస్మర, పైగా మురాసురుణ్ణి సంహరించిన వాడని దెప్పడం అన్నమాట. ఎప్పుడో యుద్ధంలో రాక్షసులు చంపేవంటే అర్థం ఉన్నది, ఇప్పుడు ఇలా చంపడానికి యుద్ధరంగంలో అడుగు పెట్టడానికి నీకేమైనా హక్కు ఉందా అసలు నీకు? నువ్వు నాతో ఏమన్నావు, అర్జున నేను ఆయుధం ధరించను యుద్ధం చెయ్యనన్నావు, కేవలం రథానికి సారథిగా ఉండి రథాన్ని నడుపుతానన్నావు. ఇప్పుడు నువ్వు మాట తప్పావు కదా, ఇప్పుడు యుద్ధం చేసినట్టే కదా ఇది, రథం నడుపుతానన్నవాడు రథం నడపడం మానేసి యుద్ధం చేసినట్టేనే కదా. ఇవాళ నా తేజస్సు అంతా పాడైపోయింది, రేపు పొద్దున జనమే ఉంటారు, ఆ అర్జునుడు ఎప్పుడో భగదత్తుడి యొక్క వైష్ణవాస్త్రం వల్ల చచ్చిపోయేవాడే, కాని కృష్ణుడు కాపాడాడు, కృష్ణుడు లేకపోతే అర్జునుడు ఎప్పుడో చచ్చిపోతాడు అని అంతా అంటారు. దాంతో నాకు పౌరుషం ఉండదు, నా పరాక్రమం తగ్గిపోయినట్టే, నా కీర్తి తగ్గిపోయినట్టే, నా కీర్తి పాడు చేసేసావు నువ్వు అన్నట్ట. అప్పుడు కృష్ణుడు నవ్వి, కొత్తగా పాడు చేసేదే ఉంది నాయన, నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను, నేను రక్షిస్తానని అందరికీ తెలుసు. రెండోది, నేను ఎప్పుడు అసత్యవాడనే, నేను యుద్ధం చేశాను, ఇప్పుడేమన్నా నేను నీకు ఏమన్నాను, మాట సాయం చేస్తాను, నీకు రథం నడుపుతాను అన్నాను. ఇప్పుడు బాణం వస్తూ అంటే నేనేమన్నా ఆయుధం ధరించానా, అడ్డంగా నిలబడ్డానంతే. నీకు అడ్డం నిలబడ్డం నా లక్షణం. ఏంచేతంటే ముందు రథం నడిపేటప్పుడు తొట్లో కూర్చునేది సారథే, ఆ బాణాలు నాకు తగులుతాయి, భీష్ముడు కొట్టిన బాణాలు తగల్లా, ఇప్పుడు తగిలాయి అనుకో. అందువల్ల నేను నిన్నే అవమాన పర్వాలేదు, ఈ విషయం ప్రజలేం గుర్తుపెట్టుకోరు, నువ్వు మహాపరాక్రమవంతుడు అందరికీ తెలుసు. ఇంకొక రహస్యం చెప్పనా, దేవరహస్యం ఇది, నీకోసం చెబుతున్నాను. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రపంచ ప్రళయ కాలంలో గాఢంగా నిద్రపోయాడు, దానికి యోగ నిద్ర అని పేరు. శ్రీ మహావిష్ణువు ప్రళయ కాలంలో పాలసముద్రంలో నిద్రపోతాడు, నిద్ర పూర్తవగానే భూదేవి ఆయన దగ్గరకు వచ్చింది, ఆయనకి సేవ చేసింది, అప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఇప్పుడే యోగ నిద్రలోంచి మెలకు వచ్చింది నాకు, ఆ నిద్ర అవసానం అవగానే నువ్వొచ్చి సేవ చేశావు, మెచ్చుకున్నాను, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆవిడేమంది, నీ వల్ల నాకు కొడుకులు కావాలి అంది. ఇప్పుడు నిద్రలోంచి బయటకు వచ్చానుగా, అప్పుడే మత్తులోంచి వచ్చిన కారణం చేత నాకు నా వల్ల నీకు పిల్లలు పుడితే వాళ్ల దగ్గర తమో గుణం ఎక్కువ ఉంటుంది, అందుకే ఎప్పుడు కూడా అప్పుడే నిద్రలోంచి వెలుగు తెచ్చుకున్నవాడు సతీ సంగమం చేయకూడదని, ఆ చేయటం వల్ల వచ్చే పిల్లలు తమో గుణ ప్రధానులు, పాపాత్ములు పడతారని శాస్త్రం. మత్తులో ఉండడం వల్ల వీడి శరీరాన్ని ఒక రకమైన తామసభావం పట్టుకుంటుంది. భగవంతుణ్ణైనా నేను యోగ నిద్రకి వెళ్ళాను గనక, నిద్రలోంచి ఇప్పుడే బయటకు వచ్చాను గనక, నా శరీరాన్ని తామస శక్తి పట్టుకున్నది, తమో గుణం ఉన్నది. ఆ తమో గుణం వల్ల నీకు పిల్లలు పుడితే పుట్టేవాడు ప్రమాదకారులు అవుతారంటే వినిపించుకోకుండా నాకు పిల్లలు కావలసిందే అందుట ఆవిడ. సరే నీ కర్మని ఇద్దరు కొడుకులు ఇచ్చాడు, అందులో ఒకటి నరకలోకం అనే పేరుతో యమధర్మరాజు గారికి లోకంగా మారిపోయాడు ఒక కొడుకు, నరక లోకం. రెండో వాడు నరకాసురుడు. నరకాసురుడు నల్లని శరీరంతో భూదేవికి తమో గుణ ప్రధానముతో ఉన్న విష్ణు వల్ల పుట్టాడు. అప్పుడు భూదేవి, తండ్రి నువ్వు సమస్త లోకాలకి భర్తవి, తండ్రివి, తల్లివి, గురువువి, దైవానివి, అటువంటి నీవు ఈ పిల్లాన్ని నాకు ఇచ్చావు. ఈ పిల్లాడు చూస్తే నల్లగా భయంకరంగా రాక్షసుల్లో ఉన్నాడు, నాకెందుకో నీ వల్ల వీడికి గండమేమోనని భయం వేస్తోంది, నువ్వు వీడిని చంపకూడదు అంటే విష్ణువు రూపంలో నేను చంపనన్నట్టు ఆయన. నేను విష్ణువుగా పాలసముద్రంలో ఉండగా చంపను అంటే అర్థం ఏంటి, వేరే రూపం అవతారం ఎత్తితే చంపచ్చు, అప్పుడు వాడు కొడుకు కాదు, పాపాత్ముడు కొడుకైనా సంహరించవలసిందే, కాబట్టి అవతారం ఎత్తి వాడిని చంపుతాను అనగానే, అయితే వాడిని నువ్వు చంపడమో ఇంకోటి చంపడమో నేను తట్టుకోలేను, నీ వైష్ణవస్త్రం నాకి, అది వీడికి ఇస్తానంది భూదేవి. కొడుకంటే పక్షపాతమే కదా మరి, అందుకని వైష్ణవస్త్రం ఇమ్మనగానే భూదేవి మాట కాదనలేక శ్రీ మహావిష్ణువు టక్కన తన వైష్ణవస్త్రం ఇచ్చాడు. అది మామూలు నారాయణాస్త్రం కాదు, అశ్వత్థామ దగ్గర ఉన్న నారాయణాస్త్రం కంటే ఈ వైష్ణవస్త్రానికి 1000 రెట్లు శక్తి ఎక్కువ. ఆ అస్త్రం ఇస్తున్నప్పుడు ఆవిడ ఏమంది, ఈ అస్త్రం నీ మీద తప్ప ఇంకెవరి మీద ప్రయోగించినా వాళ్ళు అవతల వాళ్ళు చచ్చిపోవాలి, ఆ వరం నాకు ఇయ్యంది. అప్పుడు ఆయన ఉన్నాడు, ఈ అస్త్రాన్ని నేను తప్ప మరెవరూ భరించలేరని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ వైష్ణవస్త్రం నరకాసురుడి దగ్గర ఉండేది, అందుకే అస్త్రం ఉండగా వాడిని ఎవరూ ఏమీ చెయ్యలేకపోతే ఆ విష్ణుమూర్తిని నేనే కృష్ణుడిగా అవతరించి వాడిని సంహరించాను. అసలు రహస్యం అది, ఆ వైష్ణవస్త్రం నేను తప్ప ఎవరూ భరించలేరు, అందుకే వాడిని చంపవలసి వచ్చింది. కృష్ణుడి చంపాడు సుమండి, సత్యభామ చంపింది అనేది ఉట్టి అబద్ధం సుమా, పురాణాల్లో ఎక్కడా అలా లేదు, అవి కల్పితం. సినిమా కథలు దీపావళి సినిమాలు చూడకండి, అవి చూడండి చాలా బాగుంటాయి, అద్భుతం, మహానటులు ఉన్నారు అందులో సందేహం లేదు. అందులో నాకు ఆ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎస్సీ రంగారావు లాంటి అపూర్వమైన నటులు ఈ భూమండలంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం తెలిసిన మీకు, వాడు చాలా గొప్పవాడు, వాడు పూజ్య భవన్ నాకు. మీకు కొంతమంది గురించి చెప్పాల్సింది, పింగళి నాగేంద్రరావు అనగా మహా రచయిత, అటువంటి రచయితలు అరుదుగా ఉంటారు. సముద్రాల వంటి పండితులు కానీ, ఆ రోజుల్లో మహా నటులు వాడు ఎన్టీఆర్ కానీ నాగేశ్వరరావు కానీ, వాళ్ళందరికంటే కూడా ఒక శిఖరాయమాన స్థానంలో ఉన్నవాడు ఎస్సీ రంగారావు వంటి అపూర్వమైన అటువంటి వాళ్ళు పుట్టరు అసలు ఇక మళ్ళీ. సావిత్రి లాంటి వాళ్ళు కానీ వాళ్ళు చదువుకున్నారు, నటనంటే తెలుసు, పురాణాలంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎంత అవగాహన ఉందో నాకు తెలుసు. అందుకని చెబుతున్నాను నేను, నా అదృష్టవశాత్తు చివరి క్షణాలలో దాశరథి గారితో మాట్లాడాను కొంతకాలం. అలాగే ఘంటసాల వారికి మ్యూజిక్ పక్కన వాయించి సహాయం చేసిన హరి అచ్యుత శాస్త్రి గారిని అమెరికాలో ఉన్నప్పుడల్లా అచ్యుత శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవారు, పోయారు ఆ మధ్యన 2011లో, ఎప్పుడో పోయారు ఆయన 2010లో. నేను అక్కడ పురాణం చెబుతున్నప్పుడు ఆయన వచ్చి కూర్చునేవారు, ఘంటసాల వారికి ఇన్స్ట్రుమెంట్ వాయించేవారు ఆయన. ఆయన చెప్పేవాడు, నన్ను గురువుగారు అనేవాడు ఆయన, నాకంటే చాలా పెద్దవాడు ఆయన, పండితుడు. ఎవరు? హరి అచ్యుత శాస్త్రి గారు అంటే తెలుసుగా మీకు, 4 వేదములను వయోలిన్ మీద వాయించారు ఆయన, అంత గొప్ప పండితుడు, వేద పండితుడు, వయోలిన్ వాయించిన వాడు. మద్రాసులో హరి అచ్యుత శాస్త్రి గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆయన గౌరవిస్తుంది అటువంటి ఆయన. ఆయన నేను భారతం చెబుతూ ఉంటే శాన్ ఫ్రాన్సిస్కోలో మిల్పిటాసులో సత్యనారాయణ స్వామి గుళ్ళో ఆ పెద్ద ఆయన రోజు కూర్చుని వినేవారు. వారి అబ్బాయి ఇప్పుడు అక్కడే ఉన్నారు, నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళని విజిట్ చేస్తూ ఉంటాను. ఆయనకి నాకు స్నేహం ఏంటంటే నా దగ్గర పురాణాలు విని నాకు మోక్షం ఇవ్వండి అనేవాడు ఆయన. నేను సుఖంగా చచ్చిపోవాలి ఇది ఆయన కోరుకున్నారు. అచ్చం అలాగే వెళ్ళిపోయాడు ఆయన, హాయిగా అమెరికాలో తింటూ వెళ్ళిపోయాడు, సుఖంగా వెళ్ళిపోయారు ఆయన. ఆ పుణ్యాత్ముడిని నేను అడిగేవాడిని, ఏమండి నా పురాణాలు ఎప్పుడు వింటారు, ఆ ఘంటసాల వారి గురించి చెప్పండి అనేవాడిని. అప్పుడు ఆయన చెప్పుకొచ్చారు, భూలోకంలో అత్యంత కరుణాస్వరూపుడు ధర్మమూర్తి ఎవరైనా ఉన్నారంటే పాటలు పాడేవాళ్లలో ఘంటసాల వారని చెప్పారు ఆయన. ఆయనకి ఆయనకి 25 ఏళ్ళు స్నేహం కదా మరి ఒకప్పుడు, అందుకని ఎప్పుడు నేను కూడా వెళ్లేవాడిని అండి. ఒక్కోసారి ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడిని, ఒక్కోసారి వాయించకపోయినా ఆయన పాడుతూ ఉంటే వెళ్లేవాడిని. అప్పటిదాకా మాట్లాడుతున్న మనిషేనా ఆ మైకు దగ్గరికి వెళ్లి పాడుతూ ఉంటే అనిపించేదిట. ఈయంతోట నేను తిరిగింది, ఆయన మైకు దగ్గరికి వెళ్ళాక ఆ కంఠం విన్నాక ఎవడో దేవుడు వచ్చి పాడినట్టు అనిపించేది మాకు. అందుకే పాట అవగానే మేము కాళ్ళ మీద పడిపోయేవాళ్ళం. ఆయన చంటి పిల్లల్లో మమ్మల్ని దగ్గర తీసుకుని ప్రేమించేవాడు. అందరూ పైకి రావాలనేవాట, అందరూ బాగుండాలని కోరుకునేవాట. నేను ఒక్కడే పాడకూడదని మాధవ పెద్ది చేత కొన్ని పాటలు, ఇంకోటి చేత కొన్ని పాటలు, లేదు అందరి చేత అన్ని పాటలు పాడించేవాడు అండి అని ఎన్ని చెప్పుకొచ్చాడు ఆయన. అటువంటి వాళ్ళందరి యొక్క పరిచయం వల్ల నేను ఎవరెవరు ఎటువంటి రచయితలు ఏ నటులు ఎటువంటి వాళ్ళు వినేవాడిని. అలాగే ఎస్సీ రంగారావు గురించి చెబుతూ ఆయన ఎంత గొప్పవాడంటే, సాటి నటుడు ఎవడన్నా కొత్తవాడు వస్తే ఒరే నీకేం పర్వాలేదని వెన్ను తట్టి ప్రోత్సాహపరిచి వాడికి ధైర్యం చెప్పి నటించేలా చేసేవాడు. అసలు ఆయన పక్కనుంటే కొత్తవాడు అనిపించేది కాదు మాకు అనిపించేది. ఎవడైనా ఒక పనికి మాలిన వాడిని, ఒక మహానటుడిని చేసే శక్తి కలిగిన వాళ్ళు అని చెప్పేవారు. అందువల్ల నేను ఎందుకు చెప్తానంటే, మధ్యలో పాత సినిమాలు ఒక కావ్యాలు, చిత్రములు కావు, పాత్రాపాత్ర విచక్షణతో తీసిన కావ్యాలు. నేను ఒక అవధానంలో పద్యం రాశాను, చిత్ర అది ఏమన్నానంటే, పాత్రాపాత్ర విచక్షణ సూత్రముతో తీసినారు మన పూర్వులు, చిత్రములవి కావ్యముల చిత్రములను చూడవలయు సేముషికలుగన్. ఏ పాత్ర ఎలాంటిదో, ఇది పాత్ర ఇది అపాత్ర అనే ఒక విశేష సూత్రంతో సినిమాలు తీశారు. అందుకే చిత్రములు కావు కావ్యములవి, ఆ చిత్రములను చూడండి మీకు తెలియకుండా బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది అని చెప్పా. అయితే కొన్ని కొన్ని కథలు కల్పితాలు ఉంటాయి, అవి స్వతసిద్ధమైన కథలని సినిమాల్లోకి తీసుకెడితే సినిమా కోసం కొన్ని మార్పులు చేస్తారు, అవి మనం మాత్రం పట్టించుకోకుండా ఆ మహాత్ముల్లోనూ గొప్పతనం స్వీకరిద్దాం. ఎందుకు చెబుతున్నారంటే, శ్రీకృష్ణుడే చక్రముతోటి తల నరికి సంహరించాడు నరకాసురుణ్ణి, వాడి వైష్ణవాస్త్రం కృష్ణుడిని ఏమీ చెయ్యదు గనక. ఆ తర్వాత నరకాసురుడు చచ్చిపోగానే భూదేవి మళ్లీ నా మెడలో దండ వేసి ఈ భగదత్తుడు నరకాసురుడి కొడుకు ఆ వైష్ణవాస్త్రం వీడికి ఇయ్యంది. దాంతో మళ్లీ వైష్ణవాస్త్రం భగదత్తుడి చేతిలోకి వచ్చింది. ఆ అస్త్రాన్ని ఇప్పుడు వాడు నీ మీద వేశాడు, నేను ఆ అస్త్రాన్ని విష్ణువు తప్ప మరెవరూ భరించలేరని వరం ఇచ్చాను, కాబట్టి ఇప్పుడు అస్త్రం నువ్వు భరించలేవు, భరించలేని అస్త్రం నీ మీదకి వస్తే ప్రమాదం కదా, అందుకే నీలో సగం నేను గనక యుద్ధం చేయకుండానే వక్షస్థలం అడ్డం పెట్టి ఆ అస్త్రాన్ని లాక్కున్నాను, కాబట్టి నేను రక్షించడం నా కర్తవ్యం, సారథి రథికుణ్ణి రక్షించాలి, అది ధర్మం, నువ్వేం దాని గురించి ఆలోచించకు. ఇప్పుడు ఆ మూర్ఖుడు అస్త్రం వ్యర్థమయ్యింది గనక వెర్రి చేష్టలు చేస్తున్నాడు, కొట్టి వాడిని చంపేయన్నట్ట. ఇప్పుడు ఆయన మళ్లీ విజృంభించి వాడికి అప్పటికే సగం ఉత్సాహం చచ్చిపోయింది. ఇంత పవిత్రమైన వైష్ణవాస్త్రం దెబ్బకి అర్జునుడు చచ్చిపోతాడు అనుకుంటే అదేమో కృష్ణుడి మెడలో దండయ్య పడగానే నివ్వెరబోయి ఇంకో ధనుస్సు తీసుకున్నట్ట. ఆ ధనుస్సు ఖండించి వాలిక దొడ్డ నారసము వజ్రము శైలము దాకు నాకృతిన్ ఫాలము మీద దాకుడు నిభంబు వెసంబడి కొమ్ములూతగా వ్రాలుడు అర్ధచంద్ర రుచిర ప్రదరంబున తృంచే బాణ విజ్యాలసితుండు క్రీడి భగదత్తుని కంఠ మకుంఠితోద్ధతిన్. వాడి ధనుస్సుని ఖండించి అర్జునుడు గాంధీవానికి ఒక నాలుగు తీవ్రమైన బాణాలు సంధించి ఆ బాణాలతో వాడి తొట్టిని విరగ్గొట్టి మరొక పవిత్రమైన బాణంతో బలమైన బాణంతో ఏనుగును కొట్టాడు. ఆ ఏనుగు కుంభస్థలానికి ఆ బాణం తగలడంతో అది దిమ్మెర పోయి కింద పడిపోయింది, పడ్డంతో దాని దంతములు నేలకి తగిలాయి. ఆ విధంగా ఏనుగు భయంకరమైన అర్జునుని గాండివం నుంచి విముక్తమైన బాణం దెబ్బకి ఈ దంతాలు నేలకి తగలట్టుకుని మరీ పడిపోయి చచ్చిపోయింది. దంతములు నేలకి తగులుతూ ఉండగా కింద కుప్ప కూలిపోయిందిట, ఒక్క బాణంతో పడగొట్టేశాడు ఆ ఏనుగుని. ఈ విధంగా ఏనుగుని పడగొట్టి ఏనుగు కింద పడుతూ ఉండగా దాంతో పాటు తొట్టులోంచి వాడు కింద పడ్డాడు. మరో అర్ధచంద్రాకార బాణంతో వాడి తలకాయ కూడా నరికాడు. ఈ విధంగా సుప్రతీకమనే ఏనుగుని భగదత్తుణ్ణి వధించి విజృంభించిన అర్జునుడికి ఆ పూట ఎవరూ అడ్డం రాలేకపోయారట. దాంతో సూర్యుడు అస్తమించాడు, సూర్యాస్తమయంతో కార్యక్రమం పూర్తయింది. ఈ విధంగా రెండు రోజుల యుద్ధం ముగిసింది. ఇక దుర్యోధనుడు వెనక్కెడుతూనే ఇంక ఈ గురువు గారిని నమ్మకూడదు, ఇదేం గురువు అండి బాబు అనగానే పక్కనున్న అశ్వత్థామన్నాడు, భీష్ముడు ఉన్నంతకాలం నువ్వేమన్నావు, భీష్మ తాత నువ్వు రావద్దు కర్ణుడు వస్తాడు విజయం చేకూరుస్తాడన్నావు, ఇప్పుడు కర్ణుడు ఎవరన్నా రావద్దన్నారా, ఇప్పటికి రెండు రోజులు యుద్ధం గడిచిందా, మరి నువ్వు తెచ్చుకున్న కర్ణుడు ఏం పడబొడిచాడు అని చెప్పాట అశ్వత్థామ. దాంతో కర్ణుడి గొళ్ళు మండింది, మిమ్మల్ని నమ్ముకోలేదు, రేపు చూడండి ఎలా విజృంభిస్తాను అన్నట్ట. అప్పుడు ఈలోపు మళ్లీ దుర్యోధనుడు, గురువు గారండి మీరు నాకు ఇచ్చిన మాటకి నిలబెట్టుకోరా, ధర్మరాజుని బంధించరా అంటే రేపు మూడవ రోజు పద్మవ్యూహం పన్నుతా, ఈ దెబ్బతో పాండవులు ఏమవుతారో చూసుకో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ పద్మవ్యూహాన్ని ధ్వంసం చేసే శక్తి ఒక్క అర్జునుడికే ఉంది, అర్జునుడిని పద్మవ్యూహం దగ్గరికి రాకుండా దూరంగా ఎవరన్నా పట్టుకుపోతే రేపటితోటి పాండవుల్ని వధిస్తాను, తక్కిన వాళ్ళని చీలుస్తాను, ధర్మరాజుని బంధిస్తానడగానే సంసప్తకులు నరుణ్ణి మేము ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయంలోపు పద్మవ్యూహం దగ్గరికి రాకుండా చూస్తాం, రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అర్జునుణ్ణి పద్మవ్యూహానికి చాలా దూరంగా మూడు క్రోసులు అంటే మూడేళ్ళు ఆరు మైళ్ళు దూరం పట్టుకుపోతాం, అప్పుడు గురువుగారు పద్మవ్యూహం పన్నచ్చు, ఆ పద్మవ్యూహంలో ధర్మరాజు గారిని బంధించవచ్చు అన్నారట. మరి ఇప్పుడు ఆ పద్మవ్యూహం కథా విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.